ఈ ఉదయమున ఇక్కడ ఉన్నందుకు మరియు సరిగ్గా వేదికపైకి వస్తుండగా ఈ హెచ్చరికను విన్నందుకు ఎంతగానో ఆనందిస్తున్నాను. ఆలస్యమైనందుకు మన్నించండి, కానీ ఆ వెనకాల కార్లలో అంబులెన్సులలో రోగులున్నారు. మరియు నేను లోపలికి రావడానికి ముందే మీరు చూడండి, లోపలికి రాలేని వారి వద్దకు నేను వెళ్లవలసి వచ్చినది. ఇప్పుడు ఆ చిన్న బిడ్డను ఎత్తుకుని ఉన్న ఆ సహోదరి, ఈ మధ్యాహ్నం ఆమె తిరిగి రాలేకపోతే అని ఆలోచించాను. ప్రభు చిత్తమైతే ఈ సాయంత్రం కూడా నేను బోధించగోరుచున్నాను. ప్రతిష్ఠించుటకై ఆమె తిరిగి రాలేకపోయిన ఎడల అప్పుడు నేను ఈ సమయంలో ఎక్కువసేపు నిలబడి ఉండగానే, సరే ఆ బిడ్డను ఇప్పుడే తీసుకుని రమ్మని ఆమెకు చెప్పండి, కాని ఒకవేళ ఆమె తిరిగి ఈ రాత్రికి రాగలిగితే అది మనకు కొంచెం మెరుగుగా ఉంటుంది, కాని ఆమె ఏమి చేయగలిగితే అలాగే చేయనీయండి, అది ఏమైనా సరే. ఎందుకు ఆమె తిరిగి రాలేనట్లయితే మనము ఆ చిన్న బిడ్డను ఇప్పుడే ప్రతిష్ఠించుటకు తీసుకుని వద్దాము. మరియు ఇప్పుడు ఇవన్నీ నేను మాట్లాడుచుండగా ఆమె ఇప్పుడు రావాలనుకుంటే మరి ఇదే అనుకూల సమయము. ఇప్పుడు ఈ రాత్రి ఒక ప్రత్యేకమైనది. నేను ఈ రాత్రి ఒక అంశంపై మాట్లాడగోరుచున్నాను, ఒక ప్రవచనాత్మక వర్తమానము. అయ్యా, ఇదేనా ఆ సమయం? కావున ప్రభు చిత్తమైతే నేను ఈ రాత్రి ఆ అంశంపై మాట్లాడగోరుచున్నాను. ఇదేనా ఆ సమయం అయ్యా, లేక అయ్యా ఇదేనా ఆ సమయం అయ్యున్నది? మరియు పిదప, ఈ సంఘం యొక్క సముఖములో నేను ఈ అవకాశమును తీసుకునగోరుచున్నాను. ఏమిటంటే, గత కొన్ని దినములలో చాలా సంగతులు జరిగాయి. అవన్నీ నేను గ్రహించలేని ఏదో ఒక గొప్ప కార్యం వైపు చూపిస్తున్నాయి. కాని మనము ఎల్లప్పుడూ దేవుని మార్గములు మనుష్యుడు గ్రహించలేడు. కావున మనము విశ్వాసము ద్వారా నడవవలసి ఉన్నది. ఎవరైనా దేవుణ్ణి వివరించగలిగితే అప్పుడిక విశ్వాసమును కలిగి ఉండాల్సిన అవసరం ఉండదు. ఎందుకనగా నీవు దానిని ఎరుగుదువు, కాని మనము విశ్వాసము ద్వారా నడుచుచున్నాము. మరియు ఈ ఉదయము నేను ఒక సాధారణ స్వార్థపరమైన కూటమును కలిగి ఉండాలని తలంచాను. ఎందుకనగా నేనిక్కడికి వచ్చిన తర్వాత అనేకులు నిలబడి మరియు చాలాసేపటి నుండి నిరీక్షించుటను చూసిన తర్వాత నేను నా ఆలోచన మార్చుకున్నాను. మరియు పిదప, ఈ రాత్రి బహుశా ఇక్కడ కొద్ది మందే ఉన్నప్పటికీ నేను చెప్పగోరిన దానితో ముందుకు సాగిపోయేదను. వారిలో అనేకులు కూడియుండగా, మీలో అనేకులు కూడియుండగా నేనొక విషయమును ప్రకటించగోరుచున్నాను. దానిని గూర్చి నేను కొన్ని వారముల నుండి ప్రకటించకుండా ఆగిపోయాను. అదేమిటనగా, ప్రభుత్వంతో నాకున్న పన్నుల కేసు విషయంలో మీ ప్రార్థనలకు జవాబు వచ్చినది, అది పరిష్కరించబడినది. మరియు కావున అది ఇప్పుడంతా అయిపోయినది. మీలో అనేకులు గ్రహించినట్టుగా వారు నాకు వ్యతిరేకంగా కలిగి ఉన్నది కూటముల నిమిత్తం ఇవ్వబడిన ఆ చెక్కుల విషయమై ఉన్నది. మరి అయినను అవి నావి అని చెప్పుటకు వారు ప్రయత్నించారు. మరియు అది నా సొత్తు అని $350,000 నా పైన జరిమానా వేయాలనుకున్నారు. కాని అది నాది కాదు, అది స్వార్థ బృందానికి చెందినది. మరియు దానిని గూర్చి సంఘానికి తెలుసు, దానిని గూర్చి మీ అందరికీ తెలుసు. మరియు చివరికి వారు ఎలాంటి చోటుకు వచ్చారంటే, జరిగిన దాని గూర్చి నేను మీకు కొంచెం వివరణ ఇస్తాను. వారు 3 నుండి 5 సంవత్సరాలుగా దాదాపు 5 సంవత్సరాలుగా ఈ కేసులోనే ఉన్నారని నేను ఊహిస్తున్నాను. మరియు ముందుకు వెనుకకు మరియు అన్ని విధాలుగా త్రిప్పారు. కాని నాకు వ్యతిరేకంగా వారు ఏమీ కనుగొనలేకపోయినందుకు నేను చాలా కృతజ్ఞుడను. తద్వారా దాని విషయమై వారు నా మీద నేరారోపణ చేయలేకపోయారు. కావున అక్కడ నేరం మోపుటకు ఏమీ లేదు, ఒక్కటే, అది కేవలం నా అజ్ఞానము అని వారన్నారు. చట్టము గురించి ఎక్కువగా తెలియకపోవటం వలన అని నేను ఊహించుచున్నాను. వారు నా పేరున చెక్కులు పంపారు మరియు నేను వాటి మీద సంతకాలు చేశాను, వాటి మీద నా పేరు రాశాను, వాటిని కూటములకు ఇచ్చాను. కాని పిదప, నేను వాటి మీద నా పేరు వ్రాసినంత కాలం అవి నావే. మీరు చూడండి, ఏది ఏమైనా వారిట్లన్నారు, అది ఆ విధంగా చేయుట మీకు చాలా బాగున్నది, కాని అవి నీవే. మరియు తర్వాత నీవు వాటిని సంగమునకు ఇచ్చావు, కాని దానిమీద నీవు నీ పేరు వ్రాసిన వెంటనే అది నీదవుతుంది. అవి దేని కొరకు కేటాయించబడినప్పటికీ పర్వాలేదు, అవి నీకు వ్రాయబడినవి. కాబట్టి ఒకవేళ వారు దానిమీద వ్రాసి ఉంటే, దానిమీద ఎవరైనా వ్యక్తిగత కానుక అని వ్రాసి ఉంటే అది బాగానే ఉండేది. కాని వారు కేవలం విలియం బ్రెన్హామ్ అని వ్రాశారు, చూశారా? మరియు నేను దాని మీద నా పేరు వ్రాసినప్పుడు అది జరిగినది. దానిలోని విషయమంతా అదే. కాబట్టి వారు మరియు పిదప చివరిగా ప్రార్థనతో, మరియు ఇటీవల కాలంలో మీకు తెలుసు, ఒక గొప్ప నల్లటి పొగచూరిన పొలుసులతో ఒక మొసలి వంటి వ్యక్తి ఇనుపవ్రేళ్లతో నా వైపుగా కదులుచూ వస్తున్నట్లు నాకు ఒక దర్శనం వచ్చినది. నా దగ్గర ఒక చిన్న కత్తి ఉన్నది అలాంటిది, మరియు అతని మీద ఈ విధంగా ఉన్నది, అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం, మరియు నేనేమీ చేయలేకపోయాను. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. మరియు అప్పుడు ప్రభు రంగం మీదకి వచ్చాడు, మరియు అది జయించబడినది. మరియు చాలా కాలం క్రితమే దానిని నేను మీతో చెప్పినది మీకు జ్ఞాపకమున్నది కదా. మరియు ఒక దినమున వారు రాజీపడుటకు వచ్చారు. మరియు న్యూ ఆల్బనీలోని శ్రీ ఆర్బిసన్ అనే నా లాయరు మరియు ఇండియానా పోలీస్ లోని ఐసన్ మిల్లర్ వారు పన్నుల కేసు విషయమై నాకు ఫోన్ చేసి మరియు ఇక్కడికి రమ్ము అని నాతో చెప్పారు. మరియు నేను అక్కడికి వెళ్లాను. సహోదరుడు రాబర్సన్ మరియు నేను మరియు నా భార్య మరియు ఈ సంఘానికి చెందిన ధర్మకర్తలు మరియు మేమందరము వెళ్లాము. మేమక్కడికి వెళ్లాము మరియు ప్రభుత్వము రాజీపడుటకు ఇష్టపడ్డారు అని వారు మాకు చెప్పారు. మరియు నేను చెప్పాను, నేను ఎవరికైనా ఏదైనా రుణపడి ఉంటే నేను దానిని చెల్లిస్తాను, నా శాయశక్తులా చేస్తాను. కానీ నేనిట్లన్నాను, నేను దానికి రుణపడి లేను. మరియు నేనిట్లన్నాను, అది యథార్థమై ఉన్నది, దేవుడు దానిని ఎరిగిన్నాడు. మరియు నేను దోషినైతే వారు ఎందుకని నా మీద నేరారోపణ చేయడం లేదు? నేను చెప్పాను, దానిని చేయుటకు వారు 5 సంవత్సరాలు ప్రయత్నించారు, కానీ దానిని చేయడానికి వారు ఏమీ కనుగొనలేకపోయారు. కాబట్టి నేను చెప్పాను, లేదు, నేను తిరస్కరించుచున్నాను, నేను రుణపడి ఉన్నానని నిరూపించబడే వరకు నేను అసలు దానిని చెల్లించను. మరి అప్పుడు ఆ లాయర్ నన్ను లోపలికి తీసుకెళ్లి నాతో మాట్లాడినాడు. మరియు నాతో ఇట్లు చెప్పాడు, ఇప్పుడు మనం కేసును వాదించవచ్చును, ప్రభుత్వం దానిని ప్రయత్నిస్తుంది. ఇంకా ఇట్లన్నాడు, వారు చేసినప్పుడు వారు నీకు వ్యతిరేకంగా కనుగొనగలిగే ఒకే ఒక్క విషయమేదనగా అది నీవు, అది నేను. ఏమిటంటే అది నేను దానిని చేసిన విధానమై ఉన్నది. నేను ఊరకే చేయలేదు. లెక్కలను పుస్తకాలలో వ్రాయడం గురించి నాకు ఏమీ తెలియదు. కావున నేను నిజాయితీ అని భావించిన విధానములోనే నేను దానిని చేయవలసి ఉండను. మరియు అది నా పేరు మీద బ్యాంకులో వేయబడలేదు. అది ఎల్లప్పుడూ సంఘం యొక్క కూటముల పేరు మీద మరియు అటువంటి వాటి మీదనే బ్యాంకులో వేయబడినది. చూడండి, కావున నేను దాని గూర్చి చేయగలిగినది ఏమీ లేదు. మరియు నేను, అతడు చెప్పాడు, మంచిది, $10,000 జరిమానాతో $15,000 వారు రాజీపట్టుకు సిద్ధంగా ఉన్నారు. మరియు లాయరు ఫీజు 15,000, దానితో నాకు 40,000 అయినది. మరియు వారు మరొక 5 ఎక్కువ కోరారు. అది ఇప్పుడని నేను తలంచాను. కాబట్టి నేను వెళ్లాను. నేను చెప్పాను, ఈ లోకంలో $40,000 నాకు ఎక్కడి నుండి వస్తాయి? నేనిట్లన్నాను, మీకు తెలుసు, ఇక్కడ నా బ్యాంకు ఖాతాలో $100 లేక అంతకంటే తక్కువే ఉంటాయి. నేను చెప్పాను, 40,000 నాకు ఎక్కడి నుండి వస్తాయి? మరియు నేను చెప్పాను, బదులుగా ఇచ్చుటకు నాకేమీ లేదు, నా వద్ద అసలు ఏమీ లేదు, అంతే. మరియు అతడు అన్నాడు, మిస్టర్ బ్రెన్హామ్, అతడిట్లు చెప్పాడు, ఇది సంగతి. ఒకవేళ మనము కేసును వాదించినట్లయితే, అతడు చెప్పాడు, మనము కేసును గెలవగలము అనుటలో ఎటువంటి సందేహము లేదు. అతడు చెప్పాడు, కాని విషయం ఏమిటంటే నేను ఈ విధంగా చేస్తాను, కనుక మనం దానిని గెలవగలం. నీవు దానిపై నీ పేరును సంతకం చేశావు గనక అది అంతా నీదేనని వారు వాదించబోచున్నారు. మరియు అది ప్రచార బృందము, సంఘము, బ్రెన్హామ్ సువార్త బృందము మరియు పిదప ఒక సంఘము అను పేరు మీద బ్యాంకులో వేయబడినప్పటికీ అది నీదేనని వారు చూపించబోచున్నారు. మరియు ఒక్కసారి కూడా ఒక్క సెంట్ అయినా నా కొరకు ఖర్చు పెట్టినట్లు వారు కనుగొనలేకపోయారు. అది నిజం, దేవునికి తెలుసు. ప్రారంభము నుండి నాతో కూడా ఉన్నవారు సరిగ్గా ఇప్పుడు ఇక్కడే కూర్చొని ఉన్నారు. ఒక్క రూపాయి కూడా నా స్వంతానికి నేను ఎన్నడూ ఖర్చు పెట్టలేదు. ప్రతిదీ, ప్రతి చెక్కును, ప్రతి చోట అంతయు దేవుని రాజ్యము కొరకే ఖర్చు చేశాను. అయితే దానిని చూడండి, కాని అది లెక్కకు రాదు. అది మొదటిగా నాదన్నట్లు, తరువాత సంఘము మరియు ప్రచార బృందానికి చెందునన్నట్లు చేశారు. మరియు వారు దానిని చేయుటకు ఒక మార్గమును కలిగి ఉన్నారు. మీకు తెలుసు, అన్ని రకాలుగా వారికి తప్పించుకునే మార్గాలు కలవు. కావున పిదప, నేనిట్లన్నాను, మంచిది, నేను దానిని చేయను. మరియు అతడు చెప్పాడు, మంచిది, నేను వారికి అవి వ్యక్తిగత కానుకలు అని ప్రకటించడం వలన మనము ఆ కేసును ఆ విధంగా గెలవగలిగితే, చూశారా, నేను ప్రభుత్వం ద్వారా దానిని ప్రకటిస్తాను, వ్యక్తిగత కానుకలు. మరియు చెప్పాడు, పిదప, నేను దాన్ని చేసినప్పుడు మొత్తం $10,000 స్వాస్థముగా వస్తాయి. మరప్పుడు నీవు మరలా తిరిగి అందులోనికే వస్తావు. మరియు వాటన్నింటినీ పరీక్షించుకుంటూ వారు మరొక 5 సంవత్సరాలు నిన్ను పట్టుకుంటారు. చూశారా, మీరు ఒక చెక్కు వ్రాసినప్పుడు అది చెల్లింపుల కార్యాలయం నుండి వెళ్తుంది. వారు ఆ చెక్కును ఫోటోకాపీ తీస్తారు. అవును, దాని గుండా వెళ్లిన చెక్కులన్నీ నా దగ్గర ఉన్నాయి. కావున వారిట్లన్నారు, అక్కడే వారు తిరిగి మరలా నిన్ను పట్టుకుంటారు. మరియు అతడు చెప్పాడు, మరొక సంగతి మిస్టర్ బ్రెన్హామ్, నీవు ప్రభుత్వం ద్వారా మరలా ఆ విధంగా విచారణ నిమిత్తం పిలువబడినట్లయితే నీవు ఏమి చేసినప్పటికీ ప్రజల దృష్టిలో నీవొక మోసగాడు అవుతావు. చూశారా, కానీ అది అంతే. మిసిసిపిలో ఉన్న ఆ చిన్న బ్యాప్టిస్టు సేవకుణ్ణి చూడండి, అతడు లోపలికి వచ్చి తనను అవమానించాడని ఒక స్త్రీ చెప్పినది, మరియు ఆ వ్యక్తి దేశ వ్యాప్తంగాను మరియు ప్రతి స్థలము నుండి రుజువులు తీసుకొచ్చాడు. ఆ దినమునకు ముందు గాని లేదా దాని తర్వాత గాని అతడు కనీసం ఆ నగరానికి చుట్టుప్రక్కలలో లేడు. ఆ కుంభకోణం నిమిత్తము తిరిగి ఆమె మీద కేసు పెట్టమని న్యాయమూర్తి చెప్పారు. అతడు చెప్పాడు, ఆమెను వెళ్లనీయండి. మరియు అది విచారణ కాలములో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఏమి జరిగినదో మీకు తెలుసా? 75% అమెరికా ప్రజలు ఇట్లు చెప్పారు, నిప్పులేనిదే పొగరాదు. మరియు పాపం ఆ చిన్న వ్యక్తి నా వలె లేదా మరొకరి వలె అతడు కూడా నిర్దోషి. అతడికి దానితో ఏమి సంబంధం లేకపోయినప్పటికీ తన శేష జీవితం అంతయు దానితో ప్రయాసపడతాడు. నేను కొంత సమయము చాలా బాధపడ్డాను. నా జీవితమును దేవుని రాజ్యము నిమిత్తం అంకితం చేశాను. చూసారా, ప్రజలు పన్నులు చెల్లించినట్లు చేయుటకు మరియు మంచి పనులు చేయునట్లుగా ప్రయత్నం చేశాను, మరియు మోసగాళ్లు మంచి వ్యక్తులుగా అగునట్లు చేశాను. కానీ ఇప్పుడు స్వయంగా నేను ఒక మోసగాని వలె చూపించబడ్డాను. నేనిట్లా అనుకున్నాను, ఈ లోకములో నేనేమి చేశాను? అప్పుడు అది నా దగ్గరకు వచ్చినది, మరియు నేను బైబిల్లో చూశాను. ఎట్టి మినహాయింపు లేకుండా పరిశుద్ధ గ్రంథములో ఒక ఆత్మీయ కార్యాలయం కలిగిన ప్రతి వ్యక్తి నైతిక విలువలు లేదా ఇంకే విషయాలలోనైనా సాతానుడు వారిని పట్టుకునలేకపోతే ప్రభుత్వం వారిని పట్టుకుంది. ప్రారంభం వరకు మీరు ఎక్కడి వరకు వెళ్లాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి. మోషే, దానియేలు, హెబ్రి బాలురు, బాప్తిస్మమిచ్చు యోహాను, యేసుక్రీస్తు గవర్నర్ ద్వారా మరణశిక్ష విధించబడి మరణించాను, పౌలు, పేతురు, పెద్ద యాకోబు, చిన్న యాకోబు, వారిలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ద్వారా మరణించారు. ఎందుకనగా అది ప్రతి ప్రభుత్వము సాతాన్ యొక్క సింహాసనమై ఉన్నది. యేసు అలా చెప్పాడు. పరిశుద్ధ గ్రంథము దానిని చెప్పుచున్నది. చూశారా, ప్రతి ప్రభుత్వము అపవాది చేత నియంత్రించబడుతుంది. క్రీస్తు ద్వారా నియంత్రించబడు ప్రభుత్వం ఒకటి రాబోచున్నది, కాని అది 1000 పాలనలో ఉంటుంది. కాని ఇది ఇప్పుడున్న ఈ ప్రభుత్వాలు అవి ఎంత బాగున్నవని మనం అనుకున్నను ఇంకనూ వాటి వెనక అవి సాతానుడి ఆధిపత్యములు ఉన్నాయి. ఈ రాజ్యములు వాడిట్లన్నాడు, అవి నావి, నేను కోరినట్లుగా వాటితో వ్యవహరిస్తాను, నీవు నన్ను ఆరాధించినట్లయితే నేను వాటిని నీకిస్తాను. యేసు ఇట్లు చెప్పాడు, సాతానా ఇక్కడ నుండి పొమ్ము, నీ దేవుడైన ప్రభువును ఆరాధించి మరియు ఆయనను మాత్రమే నీవు సేవించవలెను. అప్పుడు నేను నిరుత్సాహపడ్డాను. నా భార్య నా మాటలు వినుచున్నది. నేనింకా చెప్పుకుంటూ పోయాను. నేనిలా అన్నాను, లేదు అయ్యా, నేను బాకీపడి ఉంటే నేను చెల్లిస్తాను, నేను బాకీపడి లేను, మరియు నేను దానిని అసలు చెల్లించను. అంతే, నేను ఇట్లు చెప్పాను, అసలు దానిని నేను ఎలా చెల్లించగలను? కాబట్టి నేను ఇంటికి వెళ్లాను. నేను అన్నాను, మేడా, పిల్లల ముఖం కడుగుము, వారి దుస్తులు సిద్ధం చేయను, నేను వెళ్లిపోతున్నాను. ఇంకా నేనిట్లు చెప్పాను, వారు కనీసం ప్రతిదీ అది సరిగ్గా తలక్రిందులైనది. నేనిట్లన్నాను, నేనేమి చేశాను? నాకు చెప్పుము. నేను చెప్పాను, ఇంకను నేను $40,000, నాకది ఎంత కష్టమో నీకు అర్థం కావడం లేదు. మరియు ఆమె ఒక మంచి దీనమైన భార్య వలె లోపలికి వచ్చినది, ఇట్లు చెప్పినది, నేను వెళ్తున్నాను అని నేను చెప్పాను. అందుకు ఆమె ఇట్లన్నది, అది ఏదైనా మేలు చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా? దానిని గూర్చి ప్రార్థన చేశారా? సరే, మరలా నేను దాని విషయమై ప్రార్థన చేయడం మంచిది అని అనుకున్నాను. నేను లోపలికి వెళ్లాను. ఒక లేఖనము అని ఆయన నాతో చెప్పినట్లుగా అనిపించినది. దానిని గూర్చి దేవుడు ఏమి చేశాడు అని మనం ఎల్లప్పుడూ లేఖనమును గమనించగోర్చున్నాము. మీరు చూడండి, మరియు ఒక దినమున వారు ఆయనను అడిగారు, మీకది తెలుసు, ప్రభుత్వం ఎదుట ఆయనపై నేరారోపణ చేయుటకు ప్రయత్నించారు. వారిట్లన్నారు, స్వతంత్ర యూదులమైన మనము కైసరుకు కప్పము లేదా పన్నులు చెల్లించుట న్యాయమా? అందుకు ఆయన ఇట్లన్నాడు, మీ దగ్గర ఒక నాణెం ఉన్నదా? ఇట్లన్నాడు, దాని మీద వ్రాత ఎవరిది? కైసరుడి అని వారు చెప్పారు. అందుకు ఆయన ఇట్లు చెప్పాడు, అట్లయితే మీరు కైసరుది కైసరునకు చెల్లించండి, మరియు దేవునిది దేవునికి చెల్లించండి. నేను దానిని గూర్చి ఆలోచన చేశాను. నేను బైబిల్ను తెరిచి దానిని చదివాను. నేనిట్లు తలంచాను, నిజమే ప్రభువా, అది వాస్తవం, కాని ఇది కైసరికి చెందినది కాదు, ఇది నీది, అది కైసరిది కాదు. ఒకవేళ అది నాదయ్యుంటే నేను ఇంకా అదనంగా పన్ను చెల్లించవలసి ఉండేది. సరే, అది కైసరికి చెందినదైతే అది భిన్నంగా ఉంటుంది, కాని ఇది నీదయ్యున్నది. చూశారా, మరియు మొదటిగా అసలు అది కైసరిది కాదు. మీకు తెలుసు, ఆయన ఎల్లప్పుడూ వాక్యములో జవాబును కలిగి ఉన్నాడు. నేను ఇంకా కొంచెం ముందుకు చదివాను, మరియు ఆయన ఇట్లు చెప్పాను, సీమోను, నీ జేబులో చేపల గాలము లేదా? చూశారా, నీవు ఎల్లప్పుడూ ఒక చిన్న గాలము మరియు ఒక చిన్న తీగను తీసుకువెళ్తావు, మరియు నేను ఈ ఉదయమే ఆ నది వద్దనున్న ఫిష్ బ్యాంకులో కొంత జమ చేశాను. నీకు తెలుసు, ఆయన ఇట్లా చెప్పాడు, నేను కొంత జమ చేశాను, మరియు ఆ బ్యాంకు అధికారి తాను కలిగి ఉన్న దానిని తప్పకుండా చెల్లిస్తాడు. నీవు కేవలం అక్కడికి వెళ్లి మరియు ఆ నదిలో గాలం వేయము, మరియు నీవు బ్యాంకు దగ్గరికి వెళ్లినప్పుడు అతని నోరు తెరువును. మీరు చూశారా? మరియు అతడు నాణెమును ఇచ్చును. మనం వారికి అభ్యంతరం కలిగించవద్దు, వారికి అభ్యంతరాన్ని కలిగించకండి. చూశారా? సీమోను, వెళ్లి దానిని చెల్లించుము, అది నా కొరకు మరియు నీ కొరకై ఉండును. నేనిట్లనుకున్నాను, నిజమే దేవా, నీవు దేశవ్యాప్తంగా ఫిష్ బ్యాంకులను మరియు సమస్తమును కలిగి ఉన్నావు. అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు. అయితే మేము క్రిందకి వెళ్లాము. నేను చెప్పిన దానిపై నిలబడిన సహోదరులను సరిగ్గా ఇక్కడ సంఘములో నేను కలిగి ఉన్నాను, మరియు నేనొక బ్యాంకు పత్రాన్ని ఉంచాను మరియు $40,000 తీసుకుని దానిని చెల్లించాను. నేను ఇంటికి వెళ్లాను. అవి గనక మళ్లీ ఎన్నడైనా నా మీదకు వస్తే నేను ఆ చెక్కును వ్రాసిన విధానాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నేను చెప్పాను, ఇది నేను పన్నులన్నిటి నుండి విడుదల పొందాను అని చెప్పుటకై ఉన్నది. సరే, వారు దానిని ఆమోదించడం మంచిది. దాని తర్వాత వారు నిశ్చయంగా ఒక గందరగోళంలో పడిపోతారు. వారు దానిని చేశారో లేదో తెలుసుకున్నటకు నేను విడవకుండా బ్యాంకుకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. మరియు చివరికి బాబ్ నాతో చెప్పాడు, ఇలా అన్నాడు, బిల్లీ, వారు దానిని చేశారు. నేను లోపలికి వెళ్లి మరియు నా భార్యను కౌగిలించుకుని, ప్రియా, నేను స్వతంత్రుడను అని నేనన్నాను. స్వతంత్రులవ్వడం అనేది ఎటువంటి ఒక అనుభూతి కదా? కాబట్టి ఇప్పుడు నేను దానిని తిరిగి చెల్లించగలను. వారు దానిని నాకు చాలా సులభతరం చేశారు. నేను దానిని సంవత్సరమునకు $4,000 చెల్లించగలను. ఇప్పుడు ప్రజలారా, నేనిక ఎంత మాత్రమూ బద్ధకంగా ఉండలేను. నేను బయటకు వెళ్లి మరియు పనికి వెళ్లవలసి ఉన్నది. కాబట్టి నేను దానిని తిరిగి చెల్లించుటకు నాకు 10 సంవత్సరములు పట్టును. మరియు ఒకవేళ యేసు రానియడల మరియు అప్పుడు ఆయన వచ్చినప్పుడు అప్పుడు ఎలాగైనను ఆ అప్పులన్నీ పరిష్కరించబడతాయి. చూశారా? కావున పిదప, నేను ఆశిస్తున్న ప్రకారం మీరందరూ మీ ప్రార్థనలు మరియు ఈ రాత్రి కొద్దిగా దానికి వర్తించు ఒక చిన్న దానిపై నేను కొనసాగిస్తాను. కాని నాకు సహాయం చేసినది మీ ప్రార్థనలే. మీకు చాలా వందనములు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మనము ఎక్కడ ఉన్నప్పటికీ నేను దానిని ఎన్నటికీ మర్చిపోను. ఈ రాత్రి దేవుని చిత్తమైన ఎడల నాకు తెలిసిన కొన్ని సత్యములను నేను చెప్పగోరుచున్నాను. మరియు తప్పకుండా రండి. ఇప్పుడు గుర్తుంచుకొనండి, అయ్యలారా, ఇది ఏ సమయము? ఇప్పుడు వారు ఈ మిగతా వారమంతా పూర్తిగా కార్యక్రమాలు కలిగి ఉన్నారని నేను నమ్ముచున్నాను. మరియు సోమవారం రాత్రి, ఈ రాత్రి, ఈ రోజు మరియు ఈ రాత్రి మరియు సోమవారము కూటములు కలవు. సోమవారం రాత్రి సంపూర్ణ రాత్రి కూడిక కలదు. మరియు మంగళవారం నూతన సంవత్సర దినము. మీరు గనక పట్టణము వెలుపల ఉన్నట్లయితే ఇంటికి తిరిగి వెళ్లవచ్చును. మరియు ఆ కూటము కొరకు మనమిక్కడ కొందరు చక్కని సేవకులను మనతో కలిగి ఉంటాము. మనము ఒక మంచి ప్రసంగికుల బృందము మరియు మధ్యరాత్రి వరకు ప్రతి ఒక్కరూ విరామ సమయాలలో మాట్లాడటాన్ని కలిగి ఉంటాము. మరియు ఒకవేళ వరుసలో ఉన్నట్లయితే కొన్నిసార్లు వారు ప్రభురాత్రి భోజనము తీసుకుంటారు. ఈసారి వారు దానిని చేస్తారో లేదో నాకు తెలియదు. వారేమో కేకలు వేయచు, అరుచుచు, పేల్చుకొనుచు, త్రాగుచు మరియు అట్లు కొనసాగుతుంటారు. కాని మనము ప్రభురాత్రి భోజనము తీసుకుంటాము. ఆమేన్. నూతన సంవత్సరమును సరిగ్గా ప్రభురాత్రి భోజనంతో ప్రారంభించదము. ఇప్పుడు మీరందరూ ఆహ్వానించబడ్డారు, మరియు మీకు పరలోకపు దేవుడు మీకందరికీ ఇక్కడ ఉండే అవకాశమును ఇచ్చునని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మనము వాక్యమును సమీపించడానికి ముందు నేను దీనిని కూడా చెప్పగోరుచున్నాను. అదేమిటంటే, నేను నిశ్చయంగా ఈ సంఘమునకు, దాని సభ్యులకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. అది మీరు నా కొరకు ఈ సూటు దుస్తులను తెచ్చినందుకై ఉన్నది. మీకు చాలా వందనములు. అది నాకు ఎంతో విలువైనది. మీరు పంపిన కార్డులు మరియు ఆ క్రిస్మస్ సమయంలోని కార్యములు మరియు మీరు కుటుంబమునకు పంపిన బహుమతులు మరియు నేను అవి నాకు లెక్కకు మించినవై ఉన్నవి. మరియు అవి మీ దగ్గర నుండి వచ్చాయని తెలుసుకున్నట వలన ఆ చిన్న చిన్న గుర్తులు నా హృదయములోని ముద్రను తాకకుండా ఏవియూ ఆపలేవు. మరియు వారిలో కొందరు వారి క్రిస్మస్ బహుమతులను డబ్బు రూపములో పంపారు, మరియు కొందరు అటువంటివి పంపారు. ఒక సహోదరుడు జేబులో పెట్టుకునే పుస్తకమును పంపాడు మరియు దాని మీద నా పేరు ముద్రించాడు. మరియు మీరు చూడగలిగినట్టిది ఒకటి అతికించబడి ఉన్నది. దానిలో ప్రభు యొక్క ప్రార్థనను అది కలిగి ఉన్నది. మరియు అటువంటి కార్యములు, అవి సరిగ్గా, అవి మాకు చాలా విలువైనవి. నా భార్య మరియు నేను మరియు పిల్లలు అందరము మీకు చాలా వందనములు అని చెప్పగోరుచున్నాము. అది చాలా చిన్నది, కానీ నేను దీనిని చెప్పుచున్నాను. ఇది ఎవరైనా చెప్పగలిగిన గొప్ప పదమై ఉన్నది. దేవుడు మిమ్మును దీవించును. దానికంటే గొప్పదేదీ ఉండదు. ఇప్పుడు మరి ఆ తుపాకీని నా కొరకు కొన్నటువంటి ఇక్కడ ఈ సంఘములోని సహోదరులకు నేను నా సూటును ధరించాను, కాని నేను సంఘమునకు ఆ తుపాకీని తీసుకురాలేకపోయాను. అయితే అది అప్పుడు వారు నిజంగా నా మీద ఏదైనా వ్యతిరేకతను కలిగి ఉండవచ్చును. కాదా? కావున సహోదరులారా, నేను మీకు నిశ్చయముగా కృతజ్ఞతలు చెప్పుచున్నాను. మరియు నేను వారి పేర్లు ఒక చిన్న దానిపై చదవబోచున్నాను. కాని నిన్న సహోదరులలో ఒకరు వచ్చి ఇలా చెప్పారు, ఓ సహోదర బ్రహ్మ, నాకు కృతజ్ఞతలు చెప్పవద్దు. వద్దు, అది దానిలోని సంతోషానంతటినీ తీసివేస్తుంది. చూశారా? కావున ఆ మిగతా వారు కూడా అలాగే అనుకుంటున్నారని నేను తలంచాను. కాని నాకు నీ పేరు తెలుసు, వారు దానిపై టైపు చేశారు. నేను ఎల్లప్పుడూ దానిని జ్ఞాపకముంచుకుంటాను. మరియు దేవుడు మిమ్మును గొప్పగా దీవించునుగాక. మరియు నేను ఎక్కడ విశ్రాంతి తీసుకుంటానో మీకు తెలుసు. మరి అది ఆ గుహలోనికి వెళ్లి అక్కడ కూర్చొని మరియు అక్కడ నివసించడమై ఉన్నది. నాకు బాధ కలిగినప్పుడు, నేను ఇక ముందుకు వెళ్లలేనప్పుడు, అప్పుడు నేను ఏదైనా వేటాడిన పర్యటన గురించి లేదా ఏదైనా చేపల వేట గురించి ఆలోచిస్తాను. నేను దానిని అభినందిస్తాను. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఇప్పుడు మనం దేవుని వాక్యమును సమీపించుచుండగా మనము ఒక క్షణము తలలు వంచుదామా? ఈ ఉదయమున ఇక్కడున్న విన్నపములు సరిగ్గా ఇప్పుడు లెక్కించలేనంత సంఖ్యలో ఉన్నాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. కావున నేను ఆశ్చర్యపోచున్నాను. మనము తలలు వంచిండగా మీ ప్రత్యేక విన్నపములు మీ హృదయములలో ఉన్నట్లయితే కేవలం మీ చేతులు పైకెత్తండి మరియు ఇట్లు చెప్పండి, దేవా, నేనిప్పుడు ఏమి తలంచుతున్నానో నీవు ఎరిగి ఉన్నావు. ప్రభు అయిన యేసు, ప్రతి హస్తమును నీవు చూస్తున్నావు మరియు దాని వెనుక ఏమి ఉన్నదో నీవు ఎరిగి ఉన్నావు. ఆ హస్తము క్రింద ఒక విన్నపము ఉన్నది. మరియు ఇప్పుడు మేము కాలము అంతటా వ్యాపించి ఉన్న ఆ గొప్ప తెల్లని ముత్యము వంటి ఆ జీవము గల దేవుని సింహాసనమును భక్తి గౌరవములతో సమీపించుచున్నాము. అక్కడ యెహోవా దేవుడు దానిమీద ఆసీనుడై ఉన్నాడు. మరియు క్రీస్తు రక్తము ఆ బలిపీఠం పైన ఉండి ఉన్నది. మరియు నా నామమున తండ్రిని ఏది అడిగినను అది అనుగ్రహించబడును అని చెప్పిన ఆయన ద్వారా ఆ రక్తము గుండా మేం మాట్లాడుచున్నాము. దేవా, ఈ ఉదయమున నీవు ఆలకించి మరి వారి విన్నపములకు జవాబు దయచేవా. నీవు వాటిని అనుగ్రహిస్తావని ఈ దినమున వారి ప్రార్థనలతో పాటు నా ప్రార్థనను కూడా ఉంచుచున్నాను. ప్రభువా, వ్యాధితో మరియు బాధతో ఉన్నవారి కొరకు చేతి రుమాళ్లు ఇక్కడ పెట్టబడి ఉన్నవి. మరియు బైబిల్లో మాకిట్లు బోధించబడినది, వారు పరిశుద్ధ పౌలు నుండి చేతి రుమాళ్లను మరియు పైవస్త్రములను తీసుకున్నారు. మరియు వాటిని రోగుల మీద ఉంచినప్పుడు అపవిత్రాత్మలు వారి నుండి బయటకు పోయినవి మరియు రోగములు వారిని విడిచిపోయాయి. మరియు తండ్రి, ఎంతో కాలంగా మాకు తెలిసిన దాన్ని బట్టి మేము పరిశుద్ధ పౌలు కాదని మేము నిశ్చయంగా ఎరిగి ఉన్నాము. అయితే చివరికి అది పరిశుద్ధ పౌలు కాదని మాకు తోచుచున్నది. అది అతనిలోనున్న క్రీస్తే. మరియు లేఖనం ప్రకారము నీవు నిన్న, నేడు మరియు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నావు. ఇప్పుడు ప్రభువా, ఈ ప్రజలు మేము దేవుని అడిగినట్లయితే మరియు ఈ చేతి రుమాలు తీసుకుని మరియు వాటిని వారి రోగుల మీద ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారని నమ్ముచున్నారు. ప్రభువా, ఈ చేతి రుమాలు రోగుల మీద ఉంచినప్పుడు అలాగూ జరగాలని నేను ప్రార్థించుచున్నాను. మరియు ఒకసారి చెప్పబడిన దాని ప్రకారం ఇశ్రాయేలీలు వాగ్దాన భూమికి ప్రయాణిస్తూ వారి విధి నిర్వహణలో ఉన్నారు. మరియు విధి నిర్వహణ మార్గంలో ఎర్ర సముద్రము వారికి అడ్డుగా వచ్చినది. అయితే ఆ అగ్ని స్తంభములో నుండి దేవుడు కోపముతో నిండిన కన్నులతో క్రిందికి చూశాడు. మరియు ఆ సముద్రము భయపడినది. మరియు దాని అలలు దాని నీరు వెనుకకు వెళ్లిపోయాయి. మరియు ఇశ్రాయేలీలు ఆరిన నేల మీదుగా ఆ వాగ్దాన దేశమునకు వెళ్లారు. ఇప్పుడు ప్రభువా, ఈనాడు యేసుక్రీస్తు రక్తము ద్వారా చూడుము. మరియు ఈ ఉదయము మేమిక్కడ చేయుచున్న ఈ విశ్వాసపు కార్యమును మీరు చూడండి. మరియు సాతానుడు భయపడి పారిపోవునుగాక. మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యాత్రికుడు మరియు ఈ రాత్రి చేతి రుమాలు పైన ఉంచినప్పుడు బహుశా వారు మార్గము తెరవబడి మరియు వ్యాధి తొలగిపోవునుగాక. మరియు వారు పరిశుద్ధాత్మ చేత ఆ అగ్ని స్తంభము చేత నడిపించబడుచు వాగ్దాన దేశమునకు ప్రయాణించుదురుగాక. ప్రభువా, దానిని అనుగ్రహించండి. ఇప్పుడు ఈ కూటములను, చదువుచున్న ఈ వాక్యములను, ఈ పాఠ్య సందర్భమును ఆశీర్వదించండి. ప్రభువా, అదేమిటో మాకు తెలియని ఒక గొప్ప కార్యమునకు మేము సమీపముగా ఎదుగుచుండగా ఈ ఉదయమున పరిశుద్ధాత్మ ఈ వాక్యమును తీసుకుని మరియు మాలో ప్రతి ఒక్కరికి మాధుర్యంగా పంచిపెట్టునుగాక. ప్రభువా, మా హృదయములు వింతగా కదిలించబడినవి మరియు మేము భక్తి గౌరవముతో నిన్ను మరియు నీ వాక్యమును సమీపించుచుండగా నీవు దాని భావమును మాకు అనువదించవలసిందిగా ఇప్పుడు మేము ప్రార్థించుచున్నాము. యేసు నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్. ఇప్పుడు ఈ రాత్రి దీనిని మర్చిపోవద్దు. సమయము ఇది ఏ సమయము? మరియు ఇప్పుడు ఈ ఉదయము మీ బైబిళ్లు మీ దగ్గర ఉన్నవారు కూడా దీనిని తీయాలని కోరుచున్నాను. లేదా మీకు కావాలంటే కొద్ది నిమిషాలలో మేము ఎక్కడి నుండి చదవగోరుతామో ఆ లేఖనములను రాసుకోనండి. అవి అపోస్తుల కార్యములో ఉన్నవి. మనము 2 లేక 3 చోట్ల నుండి చదవవచ్చును. మొదటిగా అపోస్తుల కార్యములు 26:15. అపోస్తుల కార్యములు 25:15 నుండి ప్రారంభించుదాము. తరువాత మనము అపోస్తుల కార్యములు 23:11 చదవగోరుచున్నాము. మరియు మీరు కోరినట్లయితే మీరు దీనికి ఫిలిప్పీ 1:20 కూడా కలపండి. బహుశా దానిని చదువుటకు నాకు సమయం ఉండకపోవచ్చును. అదంతయు ఒకే సంగతి గూర్చి ఒకే మాటలై ఉన్నవి. ఇప్పుడు అపోస్తుల కార్యములు 26:15 అది ఇలాగున చదవబడుచున్నది. మరియు నేను, ప్రభువా నీవెవడవు అని అడిగితిని. అందుకైన నీవు హింసించుచున్న యేసును నేనే అని చెప్పెను. లెమ్ము, మరియు నీ పాదములు మోపి నిలుపుము. ఈ ఉద్దేశము కొరకే నేను నీకు ప్రత్యక్షమైతిని. నిన్ను ఒక పరిచారకునిగాను మరియు నీవు చూచిన ఈ సంగతులకు మరియు నేను నీకు ప్రత్యక్షమవ్వబో సంగతులకు ఒక సాక్షిగా నియమించుటకై ఉన్నది. నేను ఈ ప్రజల వలనను మరియు అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారి కన్నులు తెరిచి మరియు వారిని చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపునకు త్రిప్పుటకు నేను నిన్ను పంపియున్నాను. తద్వారా వారు నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందుదురని చెప్పాను. కాబట్టి ఓ అగ్రిప్ప, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడను కాలేదు. కాని మొదట దమస్కు వద్ద ఉన్నవారికిని మరియు యెరూషలేములోను యూదయ దేశమంతటను మరియు ఆ తరువాత అన్యజనులకును వారు మారుమనసు పొంది దేవుని తట్టు తిరిగి మారుమనసుకు తగిన క్రియలు చేయవల్లని ప్రకటించుచుంటిని. అపోస్తలుల కార్యములు 23 మరియు మరలా 11వ వచనము. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము పౌలు, ఎట్లనగా యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యమిచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యమియవలసి ఉన్నదని చెప్పెను. మన ముందున్నట్టి ఈ చదవబడిన అత్యంత కృపాభరితమైన పరిశుద్ధ వాక్యమునకు దేవుడు తన పరిశుద్ధ ఆశీర్వాదములను జతపరచునుగాక. ఇప్పుడు కొంతకాలం క్రితం ఒక వ్యక్తి ఒక బోధ చేయుటను లేదా మాట్లాడటను నేను విన్నాను. మరియు అతడు ఈ మాటను ఉపయోగించాడు, సంపూర్ణత. మరియు నేనిట్లు తలంచాను, అది చాలా మంచి మాట. అది చాలా సార్లు ఉపయోగించబడటం నేను విన్నాను, సంపూర్ణత. నేను వెబ్స్టర్ నిఘంటువులో చూశాను. వెబ్స్టర్ నిఘంటువు ప్రకారము అది దానికదే సంపూర్ణమైనది, అపరిమితమైన శక్తి గలది, ప్రధానముగా అదే అంతిమము. మరియు ఒక అంతిమము అనగా ఆమేన్, అంతే. అదొక సంపూర్ణత అయి ఉన్నది. సంపూర్ణత అనే పదానికి అది అపరిమితమైన శక్తి, అది దానికదే పరిపూర్ణత గలది, అది సమస్తమును కలిగియున్నది, అది దానిని స్థిరపరుస్తుంది. నేను తలంచాను, అదొక మహిమకరమైన కార్యము, అదొక అద్భుతమైన పదము. మరియు ఇప్పుడు ఒక మాట అనగా వ్యక్తపరచబడిన తలంపై ఉన్నది. మొదటిగా అదొక తలంపై ఉండాలి, మరియు పిదప అదొక మాటగా మారుతుంది. ఎందుకనగా తలంపు లేకుండా నీవు నీ మాటలు పలకలేవు. మనము భాషలలో మాట్లాడుచున్నప్పుడు మనకు ఎటువంటి తలంపు ఉండదు. అది దేవుడు ఆ తలంపులను తీసుకొనుచున్నాడు. అది దేవుని ఆలోచనలు మన పెదవులను వాడుకున్నట్టయ్యి ఉన్నది. అది ఆత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడుచున్నట్లయితే, నీవు భాషలలో మాట్లాడుచున్నప్పుడు నీవేమి చెప్పుచున్నావో మేము ఆలోచించము లేదా మేము ఎరుగము. నీవు అనువాదం చేస్తున్నప్పుడు నీవేమి చెప్పుచున్నావో నీకు తెలియదు, నీవు కేవలం దానిని పలుకుతావు, అంతే. చూశారా, అది దేవుడు. మరియు ప్రవచించుట నీవు నీ సొంత తలంపులను ఉపయోగించటలేదు. అది దేవుడు. ఎందుకనగా సహజంగా నీవు చెప్పాలని తలంచని వాటిని నీవు చెప్తావు. చూశారా? కాని సంపూర్ణత అనే మాటకు అర్థం ఒక అంతిమము, మరియు కావున ప్రతి ఒక్కరూ ఒక అంతిమమును కలిగి ఉండాలని నేను తలంచుతున్నాను. మరియు ఇప్పటి వరకు సాధించిన ప్రతి గొప్ప విజయం వెనక ఒక సంపూర్ణత ఉండియున్నది. అది ఏదైనప్పటికీ దాని వెనుక ఒక సంపూర్ణత ఉంటుంది. మరియు ప్రతి వ్యక్తి దేనినైనా సాధించుటకు గాను మొదటిగా ఒక సంపూర్ణతను కలిగి ఉండాలి. మరియు మీరు దీని ద్వారా, దాని ద్వారా, తిరిగి ఆ ఇంకొక దాని ద్వారా వచ్చి ఆ సంపూర్ణతకు, ఆ ఆమేన్ వద్దకు, లేదా ఆ అంతిమము నొద్దకు వచ్చేంతగా అదే చివరిదై ఉంటుంది. మీరు దేనిని గూర్చి ఇంకో మాటలో చెప్పాలంటే, మీరు కట్టుబడి ఉండుటకు మీరొక దానిని కలిగి ఉన్నారు. ప్రతి విజయ సాధనకు అదే చివరి గమ్యమై ఉన్నది. అది ఎక్కడో ఉండియున్నది. అది ఆ గమ్యము నొద్దకు వచ్చే వరకు అది అనేక కార్యముల గుండా తిరిగి రావచ్చును. అయితే వాటన్నిటికీ ఒక ఆమెన్ అనున్నది ఉన్నది. ఖచ్చితంగా అటువంటిది ఒకటి ఉండవలసి ఉన్నది. అటువంటిది ఒకటి లేకుండా జీవితంలో నీవు ముందుకు సాగలేవు. నీవు పెళ్లి చేసుకున్నప్పుడు నీవా గమ్యమునకు చేరు వరకు నీ మనసులో ఏదో ఒకటి ఉంటుంది, మరియు అది నీ భార్య లేక నీ భర్త కొరకైనా ప్రేమయ్యి ఉండవచ్చును. సరే, బహుశా ఆమె జాన్ భార్య వలె అందముగా లేకపోవచ్చును, లేక ఆమె అది ఇది కాకపోవచ్చును. కాని ఆమె విషయమై ఏదో ఉండియున్నది. అది నిన్ను తాకుతుంది. నీవిట్లు చెప్తావు, ఆమె ఇతరుల వలె అందముగా లేకపోవచ్చును, లేదా అతడు ఇతరుల వలె అందముగా లేకపోవచ్చును, కాని ఆ వ్యక్తి ఒక ప్రత్యేకమైన వాడు అనే ఒక సంపూర్ణత అక్కడ ఉండవలసి ఉన్నది. మరి అక్కడే నీవు దానిని పట్టుకుని ఉన్నావు. అది గనుక అక్కడ లేనట్లయితే నీవు వివాహము చేసుకొనకపోవటం మంచిది. ఆ గమ్యస్థానం, ఆ సంపూర్ణత. బైబిలులో సంపూర్ణతలు కలిగిన అనేకులను గురించి మనము తలంచగలము. ఓ, మనము ఆ బైబిల్ యొక్క ప్రవాహము నుండి ఎంతగా తీసుకొని, మరియు ఇప్పటి నుండి 2 వారాలు సరిగ్గా ఇక్కడే ఉండగలము కదా. మరియు బైబిల్లోని సంపూర్ణతల గురించి ఆలోచిస్తే మనము దాని అంచును కూడా తాకలేము. ఉదాహరణకు, నేను ఒకరిని లేక ఇద్దరిని తీసుకొని సంక్షిప్తంగా వివరించనివ్వండి. యోబును చూడండి. ఇప్పుడు అతడొక సంపూర్ణతను కలిగి ఉన్నాడు. నీతిమంతుడైన ఆ వ్యక్తికి సమస్తము కీడు సంభవించినది. ఇప్పుడు అతడు నీతిమంతుడు కాడని చెప్పే ధైర్యము మనం చేయలేము. ఎందుకనగా అతడు నీతిమంతుడని దేవుడే చెప్పాడు. భూమి మీద యోబు వంటి వారెవ్వరూ లేరు. అతడు దేవుని దృష్టిలో పరిపూర్ణుడు, మరియు అతడు దానిని ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా అతడొక అంతిమమైన దానిని కలిగి ఉన్నాడు. ప్రతిదీ వ్యతిరేకంగా కనిపించినప్పుడు అతడొక సంపూర్ణతను కలిగి ఉన్నాడు. అకస్మాత్తుగా వ్యాధి వచ్చినది. అతని స్నేహితులు ఇలా చెప్పి ఉండవచ్చును, ఇప్పుడు యోబు, నీ పరిస్థితి ఇలా ఉంది, నీవు పాపము చేస్తున్నావని అది నిరూపిస్తున్నది, నీవు తప్పిదస్తుడవు. మరియు అప్పుడు బిషపులు వచ్చారు. వారు యోబుకు ఆదరణకర్తలు అని చెప్పుకున్నారు. మరియు అతన్ని ఆదరించుటకు బదులు వారు అతని జీవితంలో పాపము తప్ప మరి దేనిని చూడలేదు. ఎందుకనగా దేవుడు అతనితో ఆ విధంగా వ్యవహరించాడు. మరియు అతడి పిల్లలు చనిపోయారు. అతడి ఆస్తి దహనమైపోయినది. అతనికి ప్రతిదీ విరోధముగా జరిగినది. మరియు స్వయంగా అతని జీవితం సైతం అపాయములో ఉండగా ఒక బూడిద కుప్ప మీద కూర్చున్నాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పుండ్లతో నిండిపోయినది. మరియు అతని ప్రియమైన మధురమైన భాగస్వామి ఆ పిల్లల తల్లి ఇట్లు చెప్పినది, నీవు దేవుని శపించి చావరాదు. కాని వాటన్నిటి సమక్షములో యోబు ఒక సంపూర్ణతను కలిగి ఉన్నాడు. ఓ, అనారోగ్య సమయములో మనం కేవలం ఆ సంపూర్ణతకు కట్టివేయబడి ఉంటే చాలు. యెహోవా యొక్క పందెమును తాను నిలబెట్టాడని యోబుకు తెలుసు. మరియు అతడు తాను చేసిన దానియందు విశ్వాసమును కలిగి ఉన్నాడు. ఎందుకనగా యెహోవా దానిని కోరియున్నాడు. మనము కేవలం దానిని చేయగలము. అతని పాపము నిమిత్తము యెహోవా ఒక దహన బలిని కోరియున్నాడు. మరియు యోబు తన కొరకు మాత్రమే కాదుగాని తన పిల్లల నిమిత్తము కూడా దహన బలిని అర్పించాడు. మరియు దేవుడు కోరినదంతా అదే అయి ఉన్నది. ఓ, మీరిట్లా అనవచ్చును, ఈనాడు కూడా ఆయనకు కావలసినది అదే అయి ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఇది అంతకన్నా తక్కువ. కేవలం ఆయన వాక్యమందు విశ్వాసముంచుట మరియు నీవు ఆయన వాక్యమును నీ సంపూర్ణతగా చేసుకుంటే నీవు చేసుకొనగలవు. బైబిల్లోని ఏ దైవిక వాగ్దానమునకైనా నీవు నీ ప్రాణమును దానికి ముడివేసుకొనవచ్చును. నీ చుట్టూ అలలు ఎంతగా కొట్టుచున్నప్పటికీ నీవింకను నీ సంపూర్ణతకు కట్టబడి ఉన్నావు. మరియు అతడు దానిపైన ఆనుకుని ఉన్నాడు. మరియు అతని ఆదరణకర్తలు నీవు పాపము చేశావు అని చెప్పినప్పుడు తాను పాపము చేయలేదని అతడు ఎరిగి ఉన్నాడు. అతడు నీతిమంతుడు ఎందుకనగా అతడు యెహోవా యొక్క పందెమును నిలబెట్టాడు. మరియు అతడి ప్రతి యొక్క ఆ మనుష్యుడు లోపలికి వచ్చి ఇట్లు చెప్పాడు, నీ పిల్లలు మరణించారు. మరొకడు లోపలికి వచ్చి ఇట్లు చెప్పాడు, నీ ఒంటెలన్నీ కాల్చబడ్డాయి, ఆకాశములో నుండి అగ్ని వచ్చి కాల్చివేసినది. అతనికి బాధ కలిగించువారు ఎటువంటి వాదన కలిగిన్నారో చూడండి, నీవు చూశావా, ఆకాశము నుండి అగ్ని వచ్చినది. ఇప్పుడు యోబు అది ఏమని నిరూపిస్తుందంటే అది దేనిని నిరూపించదు. ఇప్పుడు యోబు, నీవు నీతిమంతుడవైతే ఆయన నీ బిడ్డలను చంపి ఉండేవాడు కాదు. కాని యోబు చెప్పాడు, నేను సరైనదే చేశానని నాకు తెలుసు. అతడు ఇంకను పట్టుకొని ఉన్నాడు. అతడు లోతునకు దిగ్గొట్టునదేదో అతడు కలిగిన్నాడు. అంతే, అతడు దానిని అంగీకరించాడు. దేవుడు అతనికి ఏమి చేయమని చెప్పాడో సరిగ్గా అతడు అలాగే చేశాడు. మరియు అతడు ఖచ్చితమైన నిశ్చయతను కలిగిన్నాడు. అది సరియే. ఆ సంపూర్ణత పట్టుకునే స్థానానికి అతడు వచ్చినప్పుడు అప్పుడు చివరకు ఆ ఒత్తిడి ఇంకా బిగుసుకొనడాన్ని అతడు అనుభూతి చెందడం మొదలైనది. వదులుగా చుట్టూ ఊగుచున్నట్లుండేది, కాని అది బిగుసుకొనడం మొదలైనది. మరియు ఆత్మ అతనిపైకి దిగివచ్చినది. మరియు అతడు ఒక ప్రవక్త అయి ఉండుటను బట్టి అతడు లేచి నిలబడి మరియు అతడిట్లు చెప్పెను, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఆమేన్. చూశారా, అతడు తన సంపూర్ణతకు గట్టిగా కట్టబడి ఉన్నాడు. అతడు దానితో సంబంధము కలిగి ఉన్నాడు. తాను సరి అయిన దానినే చేసి ఉన్నాడని అతడు ఎరిగి ఉన్నాడు. మరియు ఏదో ఒక దినమున అతడు దాని వైపుకు లాగబడవలసి ఉన్నది. నా విమోచకుడు సజీవుడనియూ మరియు అంత్య దినములలో ఆయన ఈ భూమి మీద నిలుచుననియూ నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చిగిపోయినప్పటికీ అయినను నా శరీరముతో నేను దేవుణ్ణి చూచేదను. అప్పుడు అతడు తెలుసుకున్నాడు. అప్పుడు అతని సంపూర్ణత లంగరు వేయబడినది. అబ్రహాము ఒక సంపూర్ణతను కలిగి ఉండి బబులోన్లోని ఆ గోపురం వద్ద నుండి వచ్చుచున్నాడు. మరియు ఎక్కడైతే అతడు తన తండ్రితో కలిసి పరవాసిగా ఉన్నాడో ఆ షీనారు నుండి అతడు వచ్చుచున్నాడు. బహుశా అతడు ఒక రైతు కావచ్చును. కాని ఒక దినమున ఆ అడవిలో ఎక్కడో బహుశా పండ్లను కోయిచు ఉండవచ్చును, లేదా తన ఆహారము నిమిత్తము ఏదైనా జంతువును చంపబోచుండవచ్చును. మరియు అతనికి 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అక్కడే ఎక్కడో దేవుడు అతనితో మాట్లాడినాడు. మరియు అతడు మరియు అతని భార్య షారా, ఆమె వయసు 65 సంవత్సరాలు, వారికి పిల్లలు లేరు, వారికి అసలు సంతానమే లేదు. అప్పుడు దేవుడు అతనితో ఇట్లు చెప్పాడు, నీవు షారా ద్వారా కుమారుని పొందుకొనబోచున్నావు, కాని దానిని పొందుకొనుటకు నిన్ను నీవు వేరు చేసుకునవలను. దేవుని వాగ్దానములు ఎల్లప్పుడూ షరతులపై ఆధారపడి ఉంటాయి. నీవు తప్పక ఖచ్చితంగా వాగ్దానములతో ప్రాథమికంగా నీవెంత సరిగా ఉన్నప్పటికీ అది ఎల్లప్పుడూ షరతులతోనే ఉంటుంది. మనం ఇక్కడ ఆగి ఆ లేఖనము గుండా ముందుకు వెనకకు కొన్ని గంటల తరబడి ధ్యానించవచ్చు గదా. చూడండి, షరతులు మరియు వాటి భావమును చూడవచ్చును. నీవు ప్రాథమికంగా ఎంత సరిగానైనా ఉండవచ్చును, అయితే ఆ వాగ్దానము ముందు నిర్ణయము మరియు మొదలగు షరతులతో కూడి ఉన్నది. గమనించండి, ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఇప్పుడు అది ఎటువంటి ఒక భయంకరమైన విషయము. ఒక నాగరిక ప్రపంచమును 75 సంవత్సరాల వ్యక్తి ఒక 65 సంవత్సరాల స్త్రీతో కలిసి ఎదుర్కొనుట. మరియు వారు యవ్వన కాలము నుండి దంపతులుగా కలిసి జీవించారు. ఏలయనగా ఆమె అతనికి సగం సహోదరి అయి ఉన్నది. మరియు ఇప్పుడు ఆమె ద్వారా అతడు కుమారుని కనబోచున్నాడు. కాని అతడు ఒక సంపూర్ణతను కలిగి ఉన్నాడు. ఏదియూ అతన్ని కదిలించలేదు. మరియు పిదప మొదటి నెలలో అది జరగలేదు. అప్పుడు అతని సంపూర్ణత పట్టుకున్నది, ఎందుకనగా తాను దేవునితో మాట్లాడినాడని అతడు ఎరిగి ఉన్నాడు. 2వ నెల, 2వ సంవత్సరము, 10 సంవత్సరాలు మరియు 25 సంవత్సరాల తర్వాత అతనికి 100 సంవత్సరాలు మరియు షారాకి 90 సంవత్సరాలప్పుడు అతని సంపూర్ణత ఇంకనూ పట్టుకుని ఉన్నది. మరియు బైబిల్ చెప్పినది ఏమిటనగా అతని చరిత్ర వ్రాయబడినప్పుడు ఇట్లు చెప్పబడెను, అబ్రహాము అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించలేదు, కాని దేవుని స్తుతించుచు బలమునొందెను. ఎందుకు? ఎందుకని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అతడు సంపూర్ణ నిశ్చేతను కలిగి ఉండెను, మరియు అతడు చేయవలసిన ఒకే ఒక కార్యమేదనగా తన ప్రజల నుండి తనను తాను వేరు చేసుకునవలెను, మరియు అతడు దానిని చేసే వరకు దేవుడు అతడిని ఆశీర్వదించనేలేదు. అతడు తన తండ్రిని తీసుకువచ్చాడు, అతని తండ్రి మరణించాడు. అతడు లోతును తీసుకుని వచ్చాడు, మరియు లోతు అబ్రహాము నుండి వేరైన తర్వాత అప్పుడు దేవుడు అతని వద్దకు వచ్చి ఇట్లు చెప్పెను, ఇప్పుడు ఈ దేశములో నడువుము. చూశారా, విధేయత వాగ్దానము షరతుల క్రింద ఎల్లప్పుడూ దేవుడు మరియు ఆయన వాక్యముతో వెళ్ళును. ఇప్పుడు దానిని చూడండి. ఇప్పుడు మోషేను తీసుకుందాం. ఆ పారిపోయిన దాసులకు ప్రవక్త మోషే అయి ఉన్నాడు. దేవుడు అతడిని ఫరో రాజభవనంలో పెంచి మరియు అతనికి విద్యనభ్యసింపజేశాడు. మరియు మోషే తన వేద పాండిత్య తర్ఫీదుతో బయటకు వెళ్లి, మరియు అతడు మొదటిగా ఒక వ్యక్తిని చంపాడు. తర్వాత మొదటి చిన్న లోపం వచ్చినది. అప్పుడు మోషే మరణానికి భయపడినాడు. ఎందుకు? అతనికి సంపూర్ణత లేదు. అతడు కేవలం తన జన్మను గురించి తన తల్లి యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అతడొక వింతైన శిశువు. దాని విషయమై అతడు తన తల్లి యొక్క మాటను కలిగి ఉన్నాడు. దేవుడు తన పిల్లలను దర్శించబోచున్నాడన్న దానిని గూర్చి వారు వ్రాసి ఉంచి వారితో పాటు తీసుకెళ్తున్న బహుశా ఎక్కడో కాగితంలో దేవుడు పొందుపరిచిన ఆ గ్రంథపు చుట్టలు అతని వద్ద ఉన్నవి. అదే ఆ సమయమని అతడు ఎరిగిన్నాడు. ఇప్పుడు మనము చేస్తున్నట్లే ఉన్నది. ఏదో జరగబోచున్నదని మనం ఎరిగిన్నాము. ఇప్పుడు అదే ఆ సమయమని మోషే ఎరిగిండెను, మరియు దాని కొరకు అతడు ఎన్నుకొనబడినాడని అతడు ఎరిగిండెను. కాని అతడొక సంపూర్ణతను కలిగిలేడు. చూశారా, మరియు ఒక దినమున అతడు తన దర్శనమును పోగొట్టుకున్నప్పుడు ఆ ఎడారి వెనక భాగమున ఒక మండుచున్న పొదలో దేవుడతనికి ప్రత్యక్షమయ్యను, మరియు ఆయనిట్లు చెప్పాడు, మోషే, నేను నా ప్రజల బాధలు చూశాను. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టు మూలుగులను మరియు ఏడ్పును వినియున్నాను, మరియు నేను నా వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నాను. నేను వారిని విమోచించుటకు దిగి వచ్చాను. ఇప్పుడు ఐగుప్తునకు వెళ్ళుము. ఓ మై. అందుకు మోషే సాకులు చెప్తూ ఇట్లన్నాడు, నేను సరిగా మాట్లాడలేను, నా ఉచ్చారణ ఏమంత మంచిగా ఉండదు, వారు నన్ను నమ్మరు. నీ చేతిలో ఉన్నది ఏమిటి అని ఆయన అన్నాడు. ఒక కర్ర అని అతడు చెప్పాడు. దానిని నేల మీద పడవేయము అని ఆయన చెప్పాడు. అది ఒక సర్పముగా మారినది. ఆయన చెప్పాడు, దాని తోక పట్టుకొను. అది తిరిగి మరలా ఒక కర్రగా మారిపోయినది. ఆయన అతడికి ఒక నిశ్చయతను, ఒక నిర్ధారణను ఇచ్చిచుండెను. దేవుడు ఒక సంపూర్ణతను ఇచ్చినప్పుడు ఆయన ఎల్లప్పుడూ ఆ సంపూర్ణతకు ఒక నిర్ధారణను కూడా అనుగ్రహించును. పితప్ప మోషే అతను అక్కడికి వెళ్లినప్పుడు ఆ మాంత్రికులు మరియు ఫరో ఎదుట అతడు తన కర్రను పడవేశాడు, మరియు ఆ మాంత్రికులు వచ్చి మరియు వారు తమ కర్రలను కూడా కింద పడవేశారు. మోషే పరిగెత్తుకుని పోయి, ఓ సరి, నేను తప్పు చేశాను. ఓ, అది కేవలం ఒక మాంత్రికుడి చవకబారు తంత్రం, మరియు నేనే తప్పయుండవచ్చును అని ఎన్నడూ చెప్పలేదు. కాని అతడు ఎరిగిన్నాడు. తాను దేవుడిని కలుసుకున్నాడనే నిశ్చయతను అతడు కలిగిన్నాడు, మరియు అతడు స్థిరముగా నిలబడినాడు. సరిగ్గా దేవుడు అతనికి చేయమని చెప్పినట్లే అతడు చేశాడని మనం అనుకుందాం. అలాగే దేవుడు ఏమి చేయమని తనకు చెప్పాడో యోబు ఖచ్చితంగా అలాగే చేశాడు. మోషే ఆయన ఆజ్ఞలను వెంబడించినాడు. పిదప స్థిరంగా నిలబడి మరియు దేవుని మహిమను చూశాడు. మోషే తన సంపూర్ణతకు, తాను పొందిన ఆజ్ఞకు కట్టబడి ఉండెను, మరియు అతడు స్థిరముగా నిలబడెను. మరియు అతడట్లు చేసినప్పుడు అతడి సర్పము ఆ మిగతా సర్పములను మింగివేసినది. చూశారా, అతడు ఆ సంపూర్ణతకు కట్టబడి ఉన్నాడు. దేవుడిట్లు చెప్పాడు, నీవు ఆ ప్రజలను విడిపించిన తర్వాత నీవు మరలా ఈ పర్వతం మీద నన్ను ఆరాధిస్తావు. ఇప్పుడు నిన్ను ఆ సంపూర్ణత నుండి దూరము చేయుటకు శత్రువు వాడికి వీలైన ప్రతి మార్గములో ప్రయత్నం చేస్తాడు. వారు ఐగుప్తు నుండి బయలుదేరిన వెంటనే వారు ఆ ఎర్ర సముద్రపు వంపు దగ్గర చిక్కుకుపోయారు. ఇరువైపులా పర్వతములున్నాయి. ఒక లోయ గుండా వచ్చిన వెంటనే ఎర్ర సముద్రము ఎదురైనది. ఆ పర్వతాలు దాటి తప్పించుకుని మార్గము లేదు. ఈ మార్గములో తప్పించుకుంటకు దారి లేదు. మరియు ఫరో సైన్యము ఈ మార్గములో వచ్చుచున్నది. నిలబడుటకు అది ఎటువంటి ఒక స్థలము గదా! మీరేమి చేయాలో తెలియనటువంటి ఒక స్థలానికి దయ్యం మిమ్మల్ని ఎలా తీసుకువెళ్తుందో చూశారా? అయితే గుర్తుంచుకోనండి, మీరు ఆ సంపూర్ణతకు ముడివేయబడి ఉంటే అది దానిని ముగిస్తుంది. దేవుడు తనకు వాగ్దానము చేశాడని మోషే ఎరిగిన్నాడు. అదేదనగా, నీవు వారిని వెలుపలికి తీసుకువచ్చినప్పుడు మీరు ఈ పర్వతం మీద ఆరాధిస్తారు, మరియు నీ హస్తము ద్వారా వారిని విమోచించి మరియు వారిని ఆ వేరొక దేశములో ప్రవేశపెట్టుటకు నేను దిగివచ్చియున్నాను. అతడు దానితోనే నిలబడియుండెను. మరియు దేవుడు తూర్పు గాలిని రేపి మరియు ఆ సముద్రపు అడుగు నుండి ఆ నీటిని తేలిపోజేశాడు. మరియు వారు ఆరిన నేల మీద నడిచిపోయారు. ఒక సంపూర్ణత మనము ఇంకా ఎన్నో లేఖనములు చూడవచ్చును. దానియేలు అతని సంపూర్ణత, శద్రకు మేషకు మరియు అబెద్నెగోలు వారి సంపూర్ణత, దావీదు అతని సంపూర్ణత, అంతా సంపూర్ణతయే. పౌలు కూడా ఒక దానిని కలిగి ఉన్నాడు. దానిని గురించే మనం చదువుచున్నాము. అతడు క్రీస్తే కేంద్రంగా ఉన్న పిలుపును కలిగి ఉన్నాడు, మరియు అదే అతని సంపూర్ణత అయి ఉన్నది. ఆ కారణము చేతనే అగ్రిప్ప ఏమి చెబుతాడో అని అతడు భయపడలేదు. అక్కడ నిలబడి ఉన్నాడు. మరియు మనకు తెలిసిన ప్రకారం అగ్రిప్ప ఒక యూదుడు. మరియు పిదప అతడు ఈ విషయాలు మరియు రాజులు ఎదుట నిలబడి ఉన్నప్పుడు అతడక్కడ నిలబడతాడని దేవుడు అతనికి ముందుగానే చెప్పాడు. కావున అతడు ఒక సంపూర్ణతను కలిగి ఉన్నాడు. కనుకనే ఆ పరలోక దర్శనాన్ని అతడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. అతడు ఇట్లు చెప్పాడు, నేను దానికి అవిధేయుడను కాలేదు. నేను దానిని తప్పుడు అంచనా వేయలేదు. నేను తప్పుగా ప్రవర్తించలేదు. అతడు అవిధేయుడు కాలేదు గాని దానిని హత్తుకొని ఉండెను. అతడు ప్రతి నిమిషం దానిని పట్టుకొని ఉండెను. ఏలైనగా అదొక సంపూర్ణత అయి ఉండెను. మరియు క్రీస్తే కేంద్రంగా ఉన్న ఏ జీవితమైనా అది మీ సంపూర్ణత అయి ఉండును. ఇప్పుడు దమస్కు మార్గమున ఆయనను ముఖాముఖిగా కలిసినప్పటి నుండి పౌలుకు అది ఎంతో విలువైనది. ఇప్పుడు గుర్తుంచుకోనండి, అతడు ముందుగానే ఒక వేద పండితుడు. అతడు లేఖనములలో చాలా ప్రవీణుడై ఉండను. కాని తనని బలపరిచే ఆ సన్హెద్రిన్ సభ మరియు ఒక గొప్ప బోధకుని యొద్ద నుండి ఒక డిప్లొమా తప్ప అతడు ఎట్టి సంపూర్ణతను కలిగిలేడు. అతడు తన రంగములో ఒక గొప్ప వ్యక్తి అయి ఉండెను. కాని అతడు వేచి ఉండెను. అతడు కలిగి ఉన్నది ఒక్కటే. అతని సంస్థ ఎంత బలమైనదో అతని సంపూర్ణత కూడా అంతే బలాన్ని కలిగి ఉంటుంది. అతడు అంత బలమునే కలిగి ఉండగలడు. మరియు అతడు దానికి నమ్మకంగా పనిచేయుచుండెను. మరియు క్రైస్తవులను పట్టుకుని వారిని బంధించి వారిని హింసించాడు. మరియు స్టెఫెనును రాళ్లతో కూడా కొట్టించాడు. నేను ఆలోచించాను, తన జీవితంలో తరువాత అతడు యెరూషలేమునకు వెళ్లడానికి గల కారణము, ఆ ప్రవక్త అతనితో ఇట్లు చెప్పిన్నాడు, పౌలా నీవు అక్కడికి వెళ్లవద్దు, బంధకములు మరియు చెరసాల నీ కొరకు కాచుకొని ఉన్నవి. అందుకు పౌలు ఇట్లన్నాడు, అది నాకు తెలుసు, అయితే నేను యెరూషలేమునకు కేవలం ఒక సాక్షిగా మాత్రమే వెళ్లడం లేదు, కానీ యేసుక్రీస్తు కొరకు మరణించటకు నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అక్కడికి వెళ్ళుచున్నాను. ఏలైనగా అతడేమి చేశాడో అతనికి తెలుసు. మరియు ఒక హతసాక్షిగా మరణించి తన స్వరక్తము చేత తన సాక్ష్యమును ముద్రించవలనన్నది అతని ఆశయమై ఉన్నది. ఎందుకనగా అతడు దేవుని హతసాక్షులలో ఒకరిని చంపాడు. మరియు ఇప్పుడు అతడు తాను కలిగిన్న విద్యంతటితో దమస్కు మార్గములో ఉన్నాడు. గొప్ప బోధకుడైన గమలియేలు వద్ద కూర్చుండి మరియు యూదా మతమంతటిని గుర్చి ఎంతగానో బోధించబడ్డాడు. మరి అయినను దానంతటితో అతడు కొదువుతనంలో ఉన్నాడు. మరియు కొన్ని కార్యములు చేయుటకు అతనికి సామర్థ్యము లేకుండెను. మరియు అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చినది. మరియు ఒక గర్జన, బహుశా ఒక ఉరుము కావచ్చును. మరియు అతడు మొత్తబడి నేల మీద పడిపోయాడు. మరియు అతడు పైకి చూశాడు. అక్కడ ఒక వెలుగు ప్రకాశించుచున్నది. అది అతడి కన్నులకు గుడ్డితనము కలగజేసినది. మరియు అది ఎటువంటి ఒక వింతైన కార్యము. కేవలం సౌలు తప్ప మరెవ్వరూ ఆ వెలుగును చూడలేదు. అది ఎంతగానో వాగ్దానము చేయబడి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసేంత వాస్తవముగా అది ఉండెను. అతడు చూడలేకపోయాడు. ఆ అగ్నిస్తంభపు వెలుగు నేరుగా అతని ముఖం మీద ప్రకాశించడం వలన అతడు పూర్తిగా గుడ్డివాడైనాడు. ఒక స్వరము అతనితో ఇటు చెప్పుటను విన్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. అందుకతడు ఇట్లన్నాడు, ప్రభువా నీవెవరవు? మరియు ఆయన ఇట్లు చెప్పాడు, నేను యేసును. మరియు మునికోలలకు ఎదురు తనుట నీకు కష్టము. నీవు లేచి దమస్కునకు వెళ్ళుము. మరియు అక్కడ ఒక వ్యక్తి నీ దగ్గరకు పంపబడును. మరియు అతడక్కడి నుండి లేచినప్పుడు మరియు అక్కడ ఆ పట్టణములో ఒక ప్రవక్త ఉండెను. అతను ప్రార్థించుచుండగా ఒక దర్శనమును చూసి మరియు అతడు వచ్చెను, అననీయ వచ్చెను, మరియు సౌలు దగ్గరకు వచ్చెను. అతనిపై తన చేతులుంచగా మరి దైవిక స్వస్థత ద్వారా అతడు స్వస్థపరచబడెను. తరువాత అతడు లేచి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది తన పాపములను కడిగివేసుకొనెను. మరి అప్పుడు అతడొక సంపూర్ణతను కలిగి ఉండెను. ఇక అప్పటి నుండి అతడు పూర్తిగా మారిపోయెను. అతడు తిన్నగా సంగము నుండి సంగమునకు, ఒక చోటు నుండి మరొక చోటునకు వెళ్ళుచు, అతడు దేనినైతే పడద్రోయుటకు ప్రయత్నించెనో దానిని కట్టుటకు ప్రయత్నించుచుండెను. ఈ ఉదయమున ఈ దేశమునకు, క్రైస్తవ ప్రపంచానికి అటువంటి ఒక సంపూర్ణత ఎంతగా అవసరమైనది గదా. ఎవరైతే వారు ఆచారాలు మరియు సాంప్రదాయాలు, మానవ సిద్ధాంతాలతో దేవుని వాక్యము నిన్న నేడు మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉండుటలో విఫలమైనదని ఎంచుటకు ప్రయత్నిస్తున్నారు. వారికి ఒక సంపూర్ణత అవసరమైనది. రోగులను స్వస్థపరిచి మరియు మృతులను లేపి మరియు దయ్యములను వెళ్లగొట్టగల జీవం గల దేవుడిని దమస్కు మార్గములో కలుసుకునే అనుభవం అవసరమైనది. ఒక నిజమైన సంపూర్ణత. ఏదో జరిగినదని పౌలు ఎరిగిన్నాడు. అతని యొద్ద నుండి దానిని ఎవ్వరూ తీసివేయలేరు. ఏదీ లెక్కలోనికి రాదు. అతడు కట్టబడి ఉన్నాడు మరియు అది అదే అయ్యున్నది. ఏది జరిగినా గాని అతడు కట్టబడి ఉన్నాడని అతడు ఎరిగిన్నాడు. క్రీస్తే కేంద్రమయ్యున్న జీవితం. ఓ, అతడు జీవించిన ఆ జీవితము వ్యత్యాసమైనది. ఇప్పుడు గుర్తుంచుకోనండి, అతడొక మత సంబంధమైన వ్యక్తిగా జీవించి ఉండెను. మరియు ఈ ఉదయమున మీలో కొందరికి, మరియు ఇది టేపు చేయబడిందని మీరు గ్రహించారని నాకు తెలుసు, ఆకాశం క్రిందనున్న ప్రతి దేశములో, దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఇది వినిపించబడుతుంది. మరియు ఇక్కడ ఉన్న మీలో కొందరు ప్రజలకు, మరియు మీలో కొందరు ఎక్కడైతే ఇతర దేశాలలో ఈ టేపులు వినిపించబడతాయో అక్కడ ఆఫ్రికాలో ఉన్న తెగలు, అనాగరికులు మరియు చుట్టుప్రక్కల వారు ఒక అనువాదకుని ద్వారా వింటున్న వారికి, మరియు కేవలం బైబిల్ను గూర్చిన విద్యాభ్యాసం కలిగిన మతనాయకులైన మీకు, మీరు చారిత్రాత్మక కోణములో దానిని పొందుకున్నారు. మరియు బహుశా మీరు వీటన్నింటినీ వివరించగలరు. కానీ మీరు ఒక సంపూర్ణతను కలిగి లేని ఎడల, ఒక అనుభవమును కలిగి లేని ఎడల, మరియు ఒకవేళ మీరు కలిగి ఉన్నామని చెప్పుకొనుచున్న ఆ అనుభవము, దీనిలోని ప్రతి మాట అది ఎప్పుడూ ఉన్నట్లుగా ఈ దినపు సంగమునకు వాస్తవముగా లేదని నిరాకరింపజేసిన ఎడల, మరియు మీరు మీ డిగ్రీ పట్టాను లేక మీరు కలిగిన్న దేనిమీదనైనా నమ్మిక ఉంచుచున్న ఎడల, అద్భుతములు జరుగు దినములు గతించిపోయాయి, మనకు దైవిక స్వస్థత లేదు, పెంతకోస్తు దినమున వారు పొందుకొనిన పరిశుద్ధాత్మ బాప్తిస్మము నేటి దినపు ప్రజలకు కాదు అని మీ మత సంస్థ చెప్పిన తలంపులను మీరు నమ్ముచున్న ఎడల, మీరు కలిగిన్నదంతా అదే అయితే, నా ప్రశస్తమైన సహోదరా సహోదరి, నీకు ఒక దమస్కు మార్గపు అనుభవం అవసరమైనది. నీ మనస్సులో కేవలం ఒక కల్పితమైన తలంపుతో కాదు, ఏదో వణుకుట కాదు, లేదా ఒక విధమైన ఉద్రేకముతో కాదు, కానీ ఒక నిజమైన వాస్తవమైన అనుభవంతో కూడిన ఒక బోధతో నీవు ఈ జీవం గల దేవుడిని కలుసుకోవలసి ఉన్నది. గలలియ తీరమున నడిచిన ఆ యేసే ఈ దినమున జీవించుచున్నాడు మరియు నిరంతరము సజీవునిగా ఉన్నాడు. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఒక సంపూర్ణత. ఎవరో చెప్పినది నీవు తీసుకోవాల్సిన అవసరం లేదు. నీవు స్వయంగా దానిని ఎరిగి ఉన్నావు. అది ఏదో ఉద్రేకము కాదు. మరియు నీవు కలిగిన్న ఆ ఉద్రేకము అది నిజమైన బైబిల్ ఉద్రేకం కావచ్చును. మరియు ఎవరైనా ఆ కార్యములు మరొక దినమునకు చెందినవని చెప్పి దానిని నీ నుండి తీసివేయటకు ప్రయత్నించినట్లయితే జాగ్రత్త, అది నిజము. జాగ్రత్తగా ఉండుము. కాని తెలుసుకున్నట్టుకు ఒక మార్గమున్నది. దానిని వాక్యముతో పరీక్షించండి. మరదే నమూనా అయి ఉన్నది. ఒక ఇల్లు ఆ నమూనా ప్రకారం కట్టబడకపోతే ఆ కాంట్రాక్టరు దానిని పడగొట్టి మరియు దానిని మరలా కడతాడు. అయితే అది నమూనా ప్రకారం కట్టబడాలి. నీ అనుభవం ఏదైనా కాని ఇక బైబిల్ సత్యము కాదని నీలో ఏదైనా చెప్పినట్లయితే ఆ దేవుని యొక్క శక్తి, అపోస్తలు, ప్రవక్తలు మరియు ఉపదేశకులు మరియు కాపరులు మరియు పెంతుకొస్తు వద్ద అపోస్తల ద్వారా ప్రవహించినట్లుగా ఆత్మ వరములు ఇప్పుడు లేవు అని చెప్పినట్లయితే నీ సంపూర్ణతలో ఏదో లోపమున్నది. అది దేవుని వాక్యానికి బదులు మతశాఖ సిద్ధాంతమునకు కట్టబడి ఉంటుంది. ఆయన ఇట్లు చెప్పాడు, ఆకాశము మరియు భూమియు గతించును గాని నా మాటలు ఎన్నడూ గతించవు. అప్పుడు మీ సంపూర్ణత ఏమిటో గమనించండి. నీవు సంఘ కాపరితో మంచి సహవాసమును కలిగిన్నావన్న సంపూర్ణ నిశ్చయతను నీవు కలిగిండవచ్చును. మరియు జిల్లా ప్రెసిబిటేరియన్తో సహవాసమును కలిగిన్నావన్న సంపూర్ణ నిశ్చయతను నీవు కలిగిండవచ్చును. మరియు బిషప్ లేదా నీ సంఘములోని ఒక గొప్ప వ్యక్తితో సహవాసమును కలిగిన్నావన్న సంపూర్ణ నిశ్చయతను నీవు కలిగిండవచ్చు. కాని నీ సంపూర్ణత యేసుక్రీస్తు కాదు. ఈ బండ మీద నా సంపూర్ణతను ఉంచెదను మరియు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ఆయన ఎవరనే దాని గూర్చి ఆత్మీయ ప్రత్యక్షత మరియు ఆయనను ఎరుగుట, అది సరియే. ఓ, ఇప్పుడు నీవు పౌలు వలె మారినప్పుడు అతడు కలిగిన్న అదే సంపూర్ణతను కలిగింటావు. మీరు ఒకప్పుడు కలిగిన్న దానికంటే క్రీస్తే కేంద్రీకృతమైన జీవితము ఒక భిన్నమైన జీవితమై ఉంటుంది. మరియు అది నీవు జీవించిన చాలా భక్తిపూర్వకమైన జీవితమై ఉండవచ్చును. ఓ, ప్రజలు ఇట్లు చెప్పుటను నేను విన్నాను. ఇప్పుడు వారు చాలా భక్తి గలవారు, దానితో ఎటువంటి సంబంధము లేదు. ఈనాడు క్రైస్తవ ప్రజలు చెప్పుకునే దానికంటే చాలా రెట్లు ఎక్కువ యథార్థంగా ఉన్న అనేక మతాలను, అనేక మంది భక్తి పరులను నేను చూశాను. ఒక తల్లి లావుగా నల్లగా అంత పొడవున్న తన బిడ్డను తీసుకుని మరియు తన దేవుని మీద ప్రేమతో దానిని ఒక మొసలి నోటిలోనికి విసిరివేయగలిగినది. అప్పుడు క్రైస్తవం యొక్క యథార్థత ఏది అని నేను ఆశ్చర్యపోయాను. ఒక మనిషి నీటి బుగ్గలు వ్రేలాడదీయబడిన 1000 కొక్యములను తన శరీరములో ఆ విధంగా గుచ్చుకొని అవి అతని ఇలా క్రిందకి లాగుచుండగా తన దేవునికి అనగా కెంపు రంగు కళ్ళు గల ఒక విగ్రహానికి మరియు అటువంటి వాటికి బలియర్పణగా ఇక్కడి నుండి ఆ ఆలయం చివరి వరకు ఉన్న ఒక అగ్ని చారగుండా మరది గాలితో అధికంగా అలా వేడి చేయబడుచుండగా దానిమీద అటూ ఇటూ తిరుగుచు అంతగా తనను తాను బాధపరుచుకొనుచుండగా అప్పుడు క్రైస్తవ్యం ఎక్కడా అని నేను ఆశ్చర్యపోయాను. కాబట్టి యథార్థత గురించి ఆలోచించవద్దు. యథార్థత అంటే అది కాదు. యథార్థత అనేది సరైన దానిమీద పెట్టినట్లయితే అది మంచిదే. ఒక వైద్యుడు మందులు ఇచ్చినట్లే అది ఉన్నది. అతడు యథార్థంగానే మీకు కషాయాన్ని ఇవ్వవచ్చును మరియు అతడు యథార్థంగానే మీకు సల్ఫ్యూరిక్ ఆమ్లమును ఇవ్వవచ్చును. బహుశా నీ మందుల చీటిలో తప్పిదం ఉండవచ్చు మరియు నీవు దానిని యథార్థంగా తీసుకునవచ్చును, కాని అది నీ ప్రాణమును కాపాడదు. చూశారా? లేదయ్యా, నీవేమి చేయుచున్నావో నీవు తెలుసుకునవలసి ఉన్నది. మరియు దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైనది ఏదైనా గాని, అదేమైనా గాని, మరియు అది ఎంత కాలము నుండి ఉన్నా గాని నేను లెక్క చేయను. అది ఇంకనూ తప్పే అయ్యున్నది. పెంతకోస్తు దినమున పేతురు వారికి ఒక నిత్యత్వపు మందుల చీటిని ఇచ్చాడు. అతడిట్లు చెప్పాడు, మీలో ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడండి మరియు మీ పాప క్షమాపణ నిమిత్తమై యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. మరప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. ఏలైనగా ఈ మందుల చీటి మీకును, మీ పిల్లలకును మరియు దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. అది వాస్తవం. అది నిత్యమైన మందుల చీటి అయి ఉన్నది. ఇప్పుడు ఎవరో ఒక బూటకపు వైద్యుడు దానిని తీసుకుని మరియు మిమ్మల్ని చంపివేయవచ్చును. అవును, నిశ్చయంగా. మీకు తెలుసా, ఆ క్రిమిని చంపుటకు సరిపడిన మోతాదు గల విషం ఆ మందుల చీటిలో ఉంటుంది. మరియు ఆ వైద్యుడు మాత్రమే సరిగ్గా నీ శరీరము ఎంతవరకు తట్టుకొనగలదో ఎరిగిన్నాడు. అతడు ఎక్కువ విషం కలిపితే అది నిన్ను చంపుతుంది. దానిలో సరిపడినంత నీవు వేసుకున్నట్లయితే అప్పుడు అది ఏమి చేస్తుంది? అప్పుడు ఆ మందు తీసుకుంటం వల్ల ఏమేలూ కలగదు. నీ శరీరము ఎంతవరకు తట్టుకోగలదో అతడు ఎరిగిన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క మందుల చీటి కూడా ఆ విధంగానే ఉన్నది. అది ఈ విధంగా లేదా ఆ విధంగా చేయవలసి ఉన్నదని ఎవరు ఎంతగా చెప్పినను లెక్కలేదు. దానిని మీరు నమ్మకండి. నీవు అక్షరాల వాక్యమును ఖచ్చితంగా వెంబడించినప్పుడు అది చాలు. దానిని పట్టుకుని ఉండండి. ఇప్పుడు మీరు తప్పక చిలకరింపబడాలి అని చెప్పేవారు ఉన్నారు. కావున మీరు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అను బిరుదులను తప్పక వాడవలను అని చెప్పేవారిని వారు కలిగి ఉన్నారు. బైబిల్లో అటువంటి కార్యములు లేవు. బైబిలులో యేసుక్రీస్తు నామములో కాకుండా వేరే ఏ విధంగానైనా ఎవరైనా ఎప్పుడైనా బాప్తిస్మం పొందినట్లు ఎక్కడా లేదు. అది రోమన్ కేథలిక్ సంఘము ద్వారా కలపబడిన ఒక మత సిద్ధాంతమై ఉన్నది. అది పారంపర్యాచారంగా కొనసాగినది. ఈ రాత్రి దాన్ని మనము సంధించదము. అయితే గమనించండి, వీటన్నింటి మధ్యన ఆ మందుల చీటి నిలిచి ఉంటుంది. అందును బట్టియే మనము అనేక మంది వ్యాధిగ్రస్తులను మనం కలిగి ఉన్నాము. ఎందుకనగా వైద్యుడు చెప్పిన దానిని వారు వినుటలేదు. ఆ సంపూర్ణత మీరు దానికి కట్టబడి ఉన్నప్పుడు అది అంతే. అది దేవుని వాక్యమైనది. అది విఫలమవ్వదు. క్రీస్తే కేంద్రీకృతమైన జీవితం ఎంతో భక్తిపరమైనది కావచ్చును, కాని అది క్రీస్తు కేంద్రీకృతమైనది కాదు. ఈనాడు మనలో చాలా మంది దానిని కలిగి ఉన్నారు. మరియు ఈ క్రీస్తే కేంద్రంగా ఉన్న జీవితాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు అది సాధారణంగా చేయని కార్యములను మీతో చేపిస్తుంది. సాధారణంగా మీరు ప్రవర్తించే దానికి భిన్నంగా మిమ్మల్ని ప్రవర్తింపజేస్తుంది. అవివేకంగా ప్రవర్తించడం అని నా భావం కాదు. ఆత్మలో ఏదో నిజంగా, ఏదో వాస్తవంగా ప్రవర్తించడం అని నా భావమై ఉన్నది. మరియు ఎవరైనా అవివేకంగా ప్రవర్తించడాన్ని మీరు చూసినప్పుడు వారు కేవలం ఏదో నటిస్తున్నారని మీకు తెలుస్తుంది. వారు కేవలం ఆ అసలైన కార్యమును అనుకరించుటకు ప్రయత్నిస్తున్నారు. మీరు ఒక నకిలీ డాలర్ను చూసినప్పుడు అది ఒక అసలైన డాలర్ నుండి తయారు చేయబడినదని మీరు గుర్తుంచుకోనండి. చూశారా? మీరు ఒక నకిలీ దానిని చూసినప్పుడు అది సంపూర్ణంగా ఒక నిజమైన దాని యొక్క ఛాయ అయి ఉన్నది. అది ఆ అసలైన దానిని అనుకరించినదై ఉండును. గమనించండి, సాధారణంగా మీరు చేయలేని కార్యాలను అది మీ చేత చేయిస్తుంది. ఓ, అది ఏదో అయి ఉన్నది. మీరు నిశ్చయత కలిగి ఉంటారు. మీరు ఈ సంపూర్ణతను పొందుకున్నప్పుడు దాని విషయమై మీరు ఎంతో నిశ్చయతను కలిగి ఉంటారు. దానిని గూర్చి మీరు సానుకూలంగా ఉంటారు. మీరు వేరొకరి అనుభవం మీద ఆధారపడరు. ఆ కారణం చేతనే క్రైస్తవ్యము బైబిల్లోని చిన్నపిల్లల వలె అయిపోయినది. లేదా మరి నన్ను క్షమించండి, అది పాఠశాలలోని చిన్నపిల్లల వలె అయినది. వారు ఒకరిని ఒకరు అనుకరించడాన్ని ప్రయత్నిస్తారు, మరియు ఆ వ్యక్తి తప్పైన ఎడల మొత్తం విషయమంతా తప్పవుతుంది. చూశారా, ఆ గుంపంతా తప్పై ఉండుటను మీరు చూస్తారు. ఓ మై, అనుకరించకండి, మీకు మీరుగా ఆయనను కలుసుకోనండి. నా మంచి స్నేహితుడు ఒకరు ఇక్కడ వెనుక నిలబడి ఉన్నాడు. అతడు నా చిన్ననాటి స్నేహితుడు, చిరకాల మిత్రుని యొక్క కుమారుడైన చిన్న జిమ్ పూల్. అంతేకాదు, అతని తండ్రి మరియు నేను పాఠశాలలో కలిసి పెరిగాం, మరియు ఓ ఎటువంటి ఒక మంచి వ్యక్తి. ఆ పెద్ద జిమ్ ఒక క్రైస్తవుడిగా, ఒక నిజ విశ్వాసిగా మారవలనని నేను మరియు లిటిల్ జిమ్ నిరంతరము ప్రార్థిస్తున్నాము. మరియు నిన్నటి దినమున లిటిల్ జిమ్ మరియు నేను అడవులలో మేము దేవుణ్ణి కనుగొని మరియు ప్రకృతిలో ఆయనను చూసిన దాని గురించి మాట్లాడుకుంటున్నాము. అక్కడే మీరు ఆయనను కనుగొంటారు, ఎందుకనగా ఆయన సృష్టికర్తయ్య ఉన్నాడు, మరియు ఆయన తన సృష్టిలో ఉండి ఉన్నాడు. మరియు నాకు గుర్తున్నది, జిమ్ మరియు నేను వేటకు వెళ్లాలని అనుకునేవాళ్ళం, మరియు రాత్రి అవగానే సరే మేము ఆ దిగువన మా సైకిళ్లు తీసుకుని సరిగ్గా ఇక్కడ ఈ వీధిలో నడుపుకునేవారము. చీకటి పడిన తర్వాత సమాధులు దాటుకుంటూ వెళ్లి మరియు మా కోసం కోన్ ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి చచ్చేంత భయపడేవాళ్లము. మరియు జిమ్ నీటిలోనికి దూకటానికి ఇష్టపడేవాడు. అప్పుడు మేము కేవలం చిన్నపిల్లలం, 10, 12, 14 ఏండ్ల వయసు గలవారం. పిదప జిమ్ తీరికగా కూర్చొని వేటాడడం మరియు ఉచ్చివేయడం గురించి కథల పుస్తకాలు చదువుటను ఇష్టపడేవాడు, మరియు నేను కూర్చుని పగటి కళలు కనేవాణ్ణి. చూశారా, ఇప్పుడు కొందరు అబ్బాయిలు నన్ను చూడగలరు, మరియు నేను ఎక్కడో ఒక చిన్న గుడిసెను చూసేవాణ్ణి. నేను ఇలా అనుకునేవాణ్ణి, అబ్బాయి పర్వతాలలో ఉండటానికి అదొక మంచి గుడిసె అవుతుంది. మరియు ఏదో ఒక రోజున నేను ఆ పర్వతాలలో ఒక గుడిసెను, ఒక పెద్ద వేటకుక్కల గుంపును మరియు కొన్ని తుపాకులను కలిగి ఉంటానని నేనెప్పుడూ కలలు కనేవాణ్ణి. మరియు నేను ఎల్లప్పుడూ ఇట్లు అనుకునేవాణ్ణి, ఎప్పటికైనా నేను 30-30 తుపాకీని కలిగి ఉంటే చాలు. ఇట్లు ఆలోచించేవాణ్ణి, ఈ లోకములో నేను ఒక చిన్న 30-30 తుపాకీని ఎలా సంపాదించగలను? మరియు ఒక రోజు నిలబడి నా గోడ మీద చూస్తున్నాను, మరియు నేను పొందుకొనగల కొన్ని మంచి తుపాకులను అక్కడ చూసి నేనిట్లనుకున్నాను, అద్భుతమైన కృప. నేనిట్లనుకున్నాను, తుపాకీ పేల్చిన గురించి నాకు నేను తర్ఫీది ఇచ్చుకోవాలి, మరియు చక్కగా పేల్చాలి. మరియు అటు తర్వాత బహుశా ఎవరైనా ఒక మంచి వేటగాడు నన్ను తనతో తీసుకెళ్తే ఆ పర్వతాలలోనికి ప్రయాణం చేయాలి, కేవలం ఒక రకంగా, ఎందుకనగా బహుశా ఒక దాడి చేస్తున్న ఎలుగుబంటి నుండి అతడు తన ప్రాణమును కాపాడుకోవాలని అనుకోవచ్చు. అతనికి ఖచ్చితంగా తెలియదు. లేదా ఒక ధనవంతుడు నన్ను తనతో పాటు, తనకు అంగరక్షకుడిగా ఉండుటకు నన్ను తనతో పాటు తీసుకుని వెళ్లవచ్చును. బహుశా ఏదో ఒక రోజు నేను ఆఫ్రికాలో ఒక అంగరక్షకుడిగా వేటాడవచ్చును. నేను కేవలం శిక్షణ పొందితే చాలు. నేను చేయగలిగిన ఒకే ఒక కార్యమేదనగా మంచిగా స్థిరముగా కాల్చుటలో నేను తర్ఫీదు పొందాలి. ఓ, నేనిట్లు ఆలోచించాను, దేవా నీవు నన్ను ప్రపంచములో వేటాడనిస్తావా? ఆలోచన చేయము, ఎంత అద్భుతమైన కార్యము. జిమ్ కూర్చొని పుస్తకాలు చదివేవాడు. నేనన్నాను, జిమ్, అందుకతడు నాకు దాని గూర్చి చదవటం ఇష్టము అని అనేవాడు. నేనిట్లన్నాను, జిమ్, అది వేరొకరు చేసినది, నేను స్వయంగా దానిని చేయాలని కోరుచున్నాను. ఆ అనుభవం నాకు కావాలి. నేను క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు నేను వేరొకరి అనుభవాన్ని తీసుకోలేను, నా మట్టుకు నాకు అది కావలేను. నేను జేన్ గ్రే రాసిన లోన్ స్టార్ రేంజర్ అను పుస్తకమును చదివినప్పటి విషయం నాకు జ్ఞాపకమున్నది. అప్పుడిక ఈ చీపురు కట్టల గుర్రంపై స్వారీ చేయుచున్నప్పుడు ఇంటి చుట్టూ వేగంగా తిరుగుచూ అమ్మవి 2-3 చీపురు కట్టలు విరగొట్టాను. బిగ్ బెన్ ప్రాంతానికి అతడెట్లు న్యాయం చేశాడనే లోన్ స్టార్ రేంజర్ అనే ఆ కథను నేను చదివాను. పిదప ఎడ్గర్ రైస్ బురో యొక్క టార్జన్ ది ఏప్స్ అను కల్పిత కథను నేను చదివాను. వెచ్చదనం కొరకు శ్రీమతి వైతేన్ ఆమెకు ఇచ్చినటువంటి బూరుగుతోనున్న ఒక పాత రగ్గు, ఒక సీలు చర్మపు రగ్గు లేదా అటువంటిది అమ్మ దగ్గర ఉండేది. అది ఆమె గదిలో ఉన్నది, మరియు నేను ఆ రగ్గును బయటకు తీశాను. గాలికి అది బయటకు కొట్టుకుని పోలేదని అమ్మకు తెలుసు, మరియు నేను దానిని బయటకు తీసి దానిని కత్తిరించి మరియు నాకు ఒక టార్జన్ సూటును తయారు చేసుకుని మరియు ఒక చెట్టు పైన ఉంచాను. ఇక ఈ టార్జన్ సూటులో నా సగం సమయాన్ని ఆ చెట్టు మీదనే గడిపేవాణ్ణి, ఎందుకనగా అతడు ఏమి చేశాడో నేను చూశాను, నేను కూడా దానిని చేయాలని అనుకునేవాణ్ణి. అయితే ఒక దినమున దేవుని కృపను బట్టి అసలైన పుస్తకమును నేను పట్టుకున్నాను, అదే ఈ బైబిల్ గ్రంథము. అప్పటి నుండి యేసు వలె ఉండుట, భూమి మీద నేను ఆయన వలె ఉండగోర్చున్నాను అనేదే నా పాట మరియు నా కథ అయినది. నేనొక బిషపు లాగానో లేదా సంఘములో ఏదో ఒక గొప్ప వ్యక్తిగానో ఏదో పోపు లాగానో లేదా ఏదో ఒక యాజకునిగానో ఉండగోరటలేదు. నేను యేసు వలె ఉండగోర్చున్నాను, ఒక సంపూర్ణత, అది మిమ్మల్ని భిన్నంగా చేస్తుంది. దాని విషయమై ఏదో ఉండి ఉన్నది. ఆయన వాక్యమును చదవాలని ఉంటుంది, మరియు మీ హృదయములో ఏదో ఉంటుంది. ఆయన వలె ఉండాలని మీరు కోరుకుంటారు. మీరు నిశ్చయతతో ఉంటారు. అది క్రీస్తుకు సంపూర్ణత వలె, క్రైస్తవునికి ఒక సంపూర్ణత వలె ఉన్నది. అది ఎలా ఉన్నదంటే, అది ఓడకు లంగరు వలె ఉన్నది. అవును, మీరొక సంపూర్ణతను కలిగి ఉండవలసి ఉన్నది, మరియు క్రీస్తు మీ సంపూర్ణత అయిన ఎడల అది ఒక లంగరు వలె ఉంటుంది. అప్పుడు నీవు సముద్రము చాలా బీభత్సంగా ఉండి మరియు ఓడ మునిగిపోవటకు సిద్ధంగా ఉన్నప్పుడు, మరప్పుడు మీకున్న ఒకే ఒక్క నిరీక్షణ ఏదనగా లంగరు వేయటమే. మరియు పిదప ఆ ఓడ అటూ ఇటూ కొట్టుకుని పోచున్న ఎడల ఆ లంగరు ఓడను పట్టి ఉంచుతుందో లేదో చూడండి. మీకు తెలుసు కదా, మనకొక పాట ఉన్నది. ఆ రచయిత పేరు నేనిప్పుడు మర్చిపోయాను, కాని అది నా లంగరు పట్టి ఉంచుతుంది అనే పాట అయి ఉన్నది. మనము చాలాసార్లు అనుకున్నట్లే అది పతంగిని ఎగరవేచిన ఆ చిన్న పిల్లవాడి వలె ఉన్నది. నీకేమీ కనపడదు, కాని అతడు దారాన్ని కలిగి ఉన్నాడు. మరియు అటుగా వెళ్ళుచున్న ఒక వ్యక్తి ఇట్లన్నాడు, బాబు నీవేమి చేస్తున్నావు? అతడు ఇట్లన్నాడు, నేను నా పతంగిని ఎగరవేస్తున్నాను. అందుకతడు, నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడిగాడు. దారం అని ఆ పిల్లవాడన్నాడు. మరి ఆ పతంగి ఏది అని అడిగాడు. ఇంకా ఇట్లన్నాడు, నాకది కనబడ్డం లేదు. సరే, నువ్వు ఒక పతంగిని ఎగరవేస్తున్నట్లు నీకైనా ఎలా తెలుస్తుంది? అందుకా పిల్లవాడు, ఆ అనుభూతి నాకు తెలుస్తుంది, అది లాగుచున్నది అని అన్నాడు. తుషారా, ఆ దారం చివరన ఒక సంపూర్ణత ఉన్నది. అతని విధానంలో ఆ పతంగే అతనికి సంపూర్ణత. కాబట్టే అతడొక పతంగిని ఎగిరివేయుచున్నాడని అతడు చెప్పగలిగాడు. అతడు దానిని చూడలేకపోయినప్పటికీ దానిపై పట్టును కలిగి ఉన్న దేనిపైనో అతడు పట్టును కలిగి ఉన్నాడు. ఒక మనుష్యుడు తాను పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించినప్పుడు అతడి విషయం అలాగే ఉండును. ఆ ఆవరిన ఒక లంగరు కలిగినట్టి ఏదో ఒక దానిపైన అతడు ఒక పట్టును కలిగి ఉన్నాడు, మరియు ఆ తుఫానులు అతన్ని కుదిపివేయవు. తాను మంచిగానే ఉన్నాడని అతడు ఎరిగి ఉన్నాడు. అతడు లంగరు వేయబడి ఉన్నాడు, అది సరియే. ఆ గొప్ప కవి చెప్పినట్టుగా ఇప్పుడు మనము చిన్న బెరడులో ఉండి జీవిత యాత్రలో తేలుచున్నాము. జీవితమనేది వట్టి కల కాదు, మరియు కునుకుపాటు పడే ఆత్మ మరణించును, మరియు అగుపించే విధంగా సంగతులు లేవు. జీవితం వాస్తవమైనది, మరియు జీవితం విలువైనది, మరియు దాని గమ్యం దాని సమాధి కాదు. నీవు మన్నే గనక తిరిగి మన్నైపోవుదు అని ఆత్మను గురించి చెప్పబడలేదు. ఓ, అది ఎంతో అందమైనదని నేను తలంచుచున్నాను. ఇప్పుడు లాంగ్ ఫెలో దానిని వ్రాశాడు, జీవితపు కీర్తన. చూశారా, జీవితం యొక్క గంభీరమైన మార్గములో ప్రయాణిస్తున్నప్పుడు ఓడ పగిలి మరియు నిరాశ్రయుడైన ఒక సహోదరుడు చూడటంతో మళ్లీ గుండె నిబ్బరాన్ని పొందుతాడు. చూశారా, ఇప్పుడు మనము జీవిత ప్రవాహములో క్రీస్తనే ఓడను ఎక్కి మరియు కాలమనే తుఫానుల గుండా ప్రయాణించుటను ప్రారంభించాము. తుఫానులు ఎక్కువగుచు మరియు అవి ఎగసిపడుచున్నప్పుడు దూరాన్న ఆ తెరలోపల పట్టుకుని ఉన్న ఒక లంగరును నేను కలిగినందుకు నేను సంతోషించుచున్నాను. మరణము సైతము దాని నుండి నిన్ను ఎడబాపనేరదు. నీవు నీ సంపూర్ణతకు కట్టబడి ఉన్నావు. క్రీస్తే మన లంగరు. ఆయన ఏమైనాడు? ఆయన వాక్యమైనాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు వాక్యము దేవుడై ఉండెను, మరియు ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. పిదప, మన క్రియలు ఖచ్చితంగా వాక్యానుసారంగా ఉన్నాయని మనం ఎరిగినప్పుడు మన బోధ సంపూర్ణంగా వాక్యానుసారంగా ఉన్నదని మనకు తెలుస్తుంది. ఏదీ కలుపుటలేదు, ఏదీ తీసివేయటలేదు, కేవలం వాక్యం మాత్రమే. అదే వాక్యమునకు ఎవరైతే లంగరు వేయబడి ఉన్నారో, వారెట్టి ఫలాలు పొంది ఉన్నారో, వాటినే మన జీవితంలో జీవించుటను మనం చూస్తాము. అప్పుడు నీ లంగరు నిన్ను పట్టుకుంటుంది. క్రీస్తులో ఉన్నట్లుగానే క్రీస్తు యొక్క జీవము దాదాపు అవతారమెత్తినట్లుగా మీ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఎందుకనగా లోకమును తనతో సమాధాన పరచుకొనుచు క్రీస్తులో ఉన్నది దేవుడే. మరియు సరిగ్గా యేసు చేసినట్లే మీలో కూడా దేవుడు వాక్యంపై అదే దూలాన్ని పట్టుకుని ఉండుటను మీరు చూస్తారు. మీరు ఆయన జీవితాన్ని చూడండి. నమ్మిన వారు నేను చేయు క్రియలు మీరును చేతురు. నమ్ముచున్నట్లు నటించువాడు కాదు, తాను నమ్ముచున్నానని అనుకునివాడు కాదు, కాని విశ్వసించువాడు. నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు అతడును చేయును. ఎందుకు? అతడు కూడా అదే బండకు లంగరు వేయబడి ఉన్నాడు. బండ అనగా ఏమిటి? అది ఎల్లప్పుడూ వాక్యమే. నీవు అక్కడ లంగరు వేయబడి ఉన్నావు. సముద్రములో నీవు తప్పిపోయినప్పుడు అది నీకు ఉత్తర నక్షత్రమై ఉన్నది. మీకు తెలుసా, మనకు చాలా నక్షత్రాలు ఉన్నాయి, కాని కదలకుండా ఉండే ఒకే ఒక నిజమైన నక్షత్రం కలదు. అది ఉత్తర నక్షత్రమై ఉన్నది. ఎందుకనగా అది భూమికి మధ్యలో ఉంటుంది. మీరు పైన ఉన్నప్పటికీ మీరు వెనకాల ఉన్నప్పటికీ, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఆ ఉత్తర నక్షత్రం ఒకే విధంగా ఉంటుంది. అది మీ ఉత్తర నక్షత్రమై ఉన్నది. ఇప్పుడు మీరు చూశారా, ఒక స్థలము నుండి మరొక స్థలమునకు తరలిపోయే నక్షత్రములు ఎన్నో కలవు. కానీ మీరు ఒకవేళ సముద్రం మీద ఉన్నప్పుడు, ఎందుకు, ఏ నావికునికైనా అది తెలుసు, లేదా అడవులలో సంచరించు ఏ వేటగానికైనా మీ ఉత్తర నక్షత్రమే మీ చోటు అని తెలుసు. అంతే పిదప, అది మీకు దిక్సూచి వలె ఉన్నది. మీ దిక్సూచి బుధుడు లేదా అంగారకుడు లేదా మొదలైన గ్రహాల వైపు చూపించదు. అది ఉత్తర నక్షత్రం వైపు చూపిస్తుంది. ఎందుకు? అది మీ సంపూర్ణత అయి ఉన్నది. ఓ మై, గమనించండి, మీ సంపూర్ణత. ఓ, నేను ఒక విషయాన్ని చెప్పబోచున్నాను, అది వస్తున్నట్లుగా నేను అనుభూతి చెందుచున్నాను. గమనించండి, ఈ సమయంలో నేనెంతగానో భక్తి పార్వశాన్ని పొందుచున్నాను. ఎందుకనగా ఇది నిశ్చయత అయి ఉన్నది. గమనించండి, మీ దిక్సూచి ఉత్తర నక్షత్రమును మాత్రమే చూపించగలదు. ఆ ఒక్క వైపును మాత్రమే అది సూచించగలదు. అది ఒక నిజమైన దిక్సూచి అయితే ప్రతిసారి అది ఉత్తర నక్షత్రమును చూపిస్తుంది. అది నిజమేనా? అలాగైతే మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉన్న ఎడల అది కేవలం వాక్యమును మాత్రమే చూపిస్తుంది. అది ఎన్నడూ మతశాఖల వైపు చూపించదు. అది ఎన్నడూ ఒక సిద్ధాంతం వైపు చూపించదు. అది ఎప్పటికీ ఏదో ఒక స్థలమును చూపించదు. అది నేరుగా వాక్యం వైపు చూపిస్తుంది. నాకు కేకలు వేయాలని అనిపిస్తుంది. గమనించండి, వాక్యమైన యేసుక్రీస్తు అనే మీ నక్షత్రము అచ్చట ఉండుటను మీరు చూసినప్పుడు అది ఒక మనిషిని లోపల ఏదో స్పందించుట అయ్యున్నది. మరియు మీలోనున్న ఆత్మ దానిని కుడికైనను ఎడమకైనను తొలగకుండునట్లు చేయుటను మీరు చూస్తారు. ఆయన మాత్రమే దానిని చేయగలడు. ఆయన దేవుని కార్యములను తీసుకుని మరియు వాటిని చూపుటకు ప్రత్యక్షపరచటకు వచ్చియున్నాడు. మరియు యేసు ఇట్లు చెప్పెను, ఆయన సరిగ్గా నేను చెప్పిన ఆ కార్యములనే చేయును, సంభవింపబోవు సంగతులను ఆయన మీకు తెలియజేయును. సమయం ఇంకా రాకముందే, అవి జరగకముందే వాటిని మీకు చూపించును. చూశారా, ఆయన నా కార్యములను తీసుకుని మరియు వాటిని మీకు చూపించును. మరియు పిదప, జరగబోవు సంగతులను ఆయన మీకు చూపించును. యోహాను 15, ఆయన సంగతులను చూపించునని మనం చూశాము. మరియు ఆయన దేవుని కార్యములను తీసుకుని వాటిని మీకు చూపించును. మరియు యేసు చెప్పిన సంగతులను ఆయన మీకు బయలుపరచును. మరొక మాటలో చెప్పాలంటే ఆయన కార్యమును తేటపరచును. ఈ రాత్రివేళ దానిని ఒక మూలకి ఉంచండి. ఎందుకనగా కొద్దిసేపట్లో దానిని మనం వినియోగించబోచున్నాము. అది వాస్తవమైనదని దానిని రూఢిపరచదము. చూడండి, అప్పుడు మీరు ఎరుగుదురు. మీరు గనక మీ ఉత్తర నక్షత్రము అది ఏ క్రైస్తవునికైనా వాక్యమే అయి ఉన్నది, వాక్యమునకు వ్యతిరేకమైనది ఏదైనను, చూడండి, నన్ను మీకొక సంగతిని చెప్పనివ్వండి, దీనిని జాగ్రత్తగా వినండి. ఇది దేవుని యొక్క పూర్తి దైవిక ప్రత్యక్షత, ఆయన చిత్తము మరియు క్రీస్తు యొక్క రాకడ అయి ఉన్నది. మరియు ప్రతిదీ పూర్తి చేయబడి ఈ గ్రంథములో ఉన్నది. మరియు ఏదైనా దాని నుండి మిమ్మల్ని దూరంగా లాగివేసినట్లయితే ఆ దిక్సూచిని పారవేయండి. ఎందుకనగా అది కేవలం ఒక సిద్ధాంతమై ఉన్నది. అది కేవలం ఒక సంస్థ. అది కేవలం మీరు మీ జేబులో పెట్టుకున్న ఒక కాగితం మాత్రమే. అది చట్రములో బిగించబడి మీ గదిలో వేలాడదీయబడినది. అది ఒక సిద్ధాంతమై ఉన్నది. మరప్పుడు మిమ్మల్ని వాక్యం వైపునకు త్రిప్పే ఆ దిక్సూచిని కనుగొనండి. ఆమేన్. మీరు గమనించండి, ఈ అనుభవం పౌలును తాకినప్పుడు అతడు ఐగుప్తు మరియు అరేబియాలో ఎక్కడికో వెళ్లి మరియు 3 సంవత్సరాలు ధ్యానించాడు. మహిమ! అతడు నిశ్చయతను కలిగి ఉండవలసి ఉన్నది. మరియు అతడు చూచినప్పుడు వాక్యం వెంబడి వాక్యముతో పరిశుద్ధాత్మ అతన్ని నడిపించినప్పుడు అతడు ఆ హెబ్రీ పుస్తకమును వ్రాసి మరియు యూదులకు చూపించగలిగెను. నిశ్చయంగా, ఎందుకని, అతడు కేంద్రీకృతుడైనాడు. పరిశుద్ధాత్మ అనే ఆ దిక్సూచి అతన్ని నేరుగా ఆ ఉత్తర నక్షత్రం వద్దనే ఉంచినది. ఇప్పుడు ఏదైనా నిన్ను దాని నుండి దూరంగా లాగుచున్నట్లయితే నీవు దానిని విడిచిపెట్టుట మంచిది. కుమారుడు అది ఆయన వాక్యం వైపుకు చూపిస్తుంది. మరియు కేవలం ఆయన వాక్యం వైపుకు మాత్రమే. ఎందుకనగా దేవుని వాగ్దానములను ప్రత్యక్షపరచుటకు లేదా నిర్ధారించుటకు పరిశుద్ధాత్మ వచ్చెను. ఏ సిద్ధాంతము దానిని చేయదు. ఏ మత సంస్థ దానిని చేయదు. ఏ శక్తులు లేదా ఏదియూ దానిని చేయలేదు. కేవలం వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ మాత్రమే చేయును. మరియు ఆయనే ఆ బీజమయ్యున్నాడు. ఇప్పుడు మీరొక గోధుమ గింజను తీసుకొనండి, ఒక మంచి గోధుమ గింజ. కానీ అది ఏమీ చేయలేదు. ఆ మొలక వచ్చే వరకు అది చచ్చినదే. అప్పుడు అది అనేక గోధుమ గింజలను ఉత్పత్తి చేస్తుంది. మరియు క్రీస్తే ఆ జీవము, ఆ సంపూర్ణత అయి ఉన్నాడు. ఆ గోధుమ గింజ దానిలో ఆ సంపూర్ణతను కలిగి లేని ఎడల అది ఎప్పటికీ మొలకెత్తదు. ఆ గోధుమ ఆ సంపూర్ణతను కలిగి లేనట్లయితే అది బాహ్యంగా ఎంతో అందంగా ఉండవచ్చును, కాని అది జీవించలేదు. ఎందుకనగా జీవించుటకు దానిలో ఏదీ లేదు. అయితే అది ఆ సంపూర్ణతను పొందుకున్నప్పుడు అది విమర్శకులందరి ముఖం మీదనే ఇట్లు చెప్పగలదు, నేను మరలా లేచెదను. ఎందుకు? ఎందుకనగా అది ఆ సంపూర్ణతను కలిగి ఉన్నది, అది దానిలో ఉన్నది, అది తిరిగి మొలకెత్తవలసి ఉన్నది. మరియు అది నాయందు మీరును, మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా అప్పుడు మీకేదిష్టమో అడుగుడి. అదే ఆ సంపూర్ణత. కాని మీరు సిద్ధాంతములు మరియు ఇతర కార్యములను దానితో కలిపినట్లయితే మీరు నీటిని మరియు నూనెను కలపలేరు. మీరు దానిని తీసుకుని మరియు మీకు కావలసిన విధంగా విచ్ఛిన్నం చేయండి, అవి ఎప్పటికీ కలవవు, ఎందుకంటే అవి రెండు వేర్వేరు రసాయనాలై ఉన్నవి. మరియు మీరు బైబిల్కు వ్యతిరేకంగా సిద్ధాంతమును మరియు బైబిల్ను కలపలేరు. మీరు మతశాఖను మరియు స్వేచ్ఛగా జన్మించిన మతమును లేదా స్వేచ్ఛగా జన్మించిన రక్షణను తీసుకుని వాటిని మిళితం చేయలేరు. ఎందుకనగా నిశ్చయంగా దేవుడు వ్యవహరించేది ఏ విధంగానైనను నేను దీనిని చెప్తాను. దేవుడు ఎన్నడూ తన ప్రణాళికను బ్రద్దలు చేయడు, ఆయన దానిని బ్రద్దలు చేయలేడు. ఎందుకనగా ఆయన అనంతుడు. మరియు నేను గ్రహించాను, మీకు తెలుసు, నేను అది అనేక మంది ప్రజల దగ్గరకు వెళ్తుంది, చూశారా? కాని దేవుడు తన ప్రణాళికను భంగపరచలేడు. ఆయన ఒకరోజు ఒక కార్యములు చేసి మరియు దానిని మార్చివేసి ఆ రోజు అది తప్పని చెప్పుచు వేరొక దానిని చేయలేడు. దేవుడు మనుషుల గుంపులతో వ్యవహరించడు, దేవుడు ఒక్క వ్యక్తితో వ్యవహరిస్తాడు. ఎందుకనగా మనుషులు భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటారు, అతడు స్వాభావికంగా భిన్నముగా నిర్మించబడ్డాడు. దేవుడు ఆ మనుషుని తీసుకుని అతణ్ణి ఆయన యొక్క స్వభావములోనికి తెచ్చు వరకు అతన్ని అల్లకల్లోలము చేసి స్వయంగా తన నుండి తననే బయటకు లాగవలసి ఉన్నది, చూశారా? మరియు అప్పుడు దేవుడు ఆ వ్యక్తితో వ్యవహరిస్తాడు. యుగములన్నిటిగుండా చూడండి, నోవహు మరియు మోషే ఆ ప్రవక్తలు వారిలో ఏ ఇద్దరు కూడా ఒకే సమయంలో లేరు, ఆ కాలమంతటికి నిరంతరము ఒక్కరే ఉండిరి. కావున మీరిట్లు చెప్పవచ్చును, ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట క్షేమము. చూడండి, ఈ మందిరములో కొద్ది కాలం క్రితం నేను ప్రసంగించిన విధంగా ఉన్నది. అక్కడ ఆహాబు మరియు యెహోషపాతు ఉన్నారు, మరియు వారు రామోద్గిలాదు మీదికి దండెత్తి వెలుచుండిరి. ప్రాథమికంగా వారు సరియే, ఆ దేశము వారికి చెందినదే. మరియు ఆ శత్రువులు అక్కడున్న ఆ సిరియన్లు ఇస్రాయేలీలు భుజించవలసిన గోధుమలతో వారి పిల్లల కడుపులను నింపుచుండిరి. అది దేవుడు అనుగ్రహించిన ఆస్తి, కాబట్టి ప్రాథమికంగా అది సరిగానే కనిపించినది. నాతో రమ్ము, మనమక్కడికి వెళ్లి మరియు వారిని దేశములో నుండి తరిమివేద్దాము. సరే, వినడానికి అది చాలా బాగుంది, ప్రాథమికంగా అది సరియే, కాని దాని షరతులు. ఒక మంచి వ్యక్తి అయ్యుండి యెహోషపాతు ఇట్లు చెప్పెను, అయితే మనం ప్రభు యొద్ద విచారణ చేయవద్దా? అవును, ఆహాబు ఆ పడిపోయిన వ్యక్తి ఇట్లన్నాడు, మంచిది, నిశ్చయంగా, మీకు తెలుసు కదా అతడొక సరిహద్దు విశ్వాసి, ఇట్లన్నాడు, ఓ ఖచ్చితంగా నేను దానిని గూర్చి ఆలోచించి ఉండవలసినది. నా దగ్గర 400 మంది హెబ్రీ ప్రవక్తలు ఉన్నారు, వారు 400 మంది ఉన్నారు, నేను వారిని పోషించుచు సంరక్షించుచున్నాను. ఈ దేశములోనే వారు శ్రేష్టమైన వారు, మనం వారిని తీసుకువద్దాము. మరియు వారందరూ కలిసి ఒక్క అభిప్రాయంతో ఇట్లు చెప్పారు, నీవు వెళ్ళుము, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ప్రాథమికంగా వారు చెప్పినది నిజమే, కాని వారు ఆ సంపూర్ణతను పట్టుకొనలేదు. అప్పుడతడు ఇట్లడిగాడు, ఇంకెవరైనా ఉన్నారా? అతడన్నాడు, అవును, ఇంకొకడు ఉన్నాడు, కాని నేను అతడిని ద్వేషించుచున్నాను. అతడిట్లు చెప్పాడు, అతడెల్లప్పుడూ నన్ను గూర్చి కీడునే పలుకుతాడు. చూడండి, ఎల్లప్పుడూ చెప్తుంటాడు. వాక్యము అంతయు అనగా అతడికి ముందున్న ఏలియా, కుక్కలుని రక్తమును నాకును అని ఆహాబుతో చెప్పినప్పుడు అతడు ఎలా మేలును ప్రవచించగలడు? ఇప్పుడు ఆ నిర్ధారించబడిన ప్రవక్త దేవుని చిత్తము కాని దేనినైనా ఎలా చెప్పగలడు? మరియు ఇట్లు చెప్పబడెను, కుక్కలు యెజెబెలును తినును మరియు యెజెబెలు ఇక్కడ పడి ఉన్నది అని ఎవరూ చెప్పకుండానట్లు ఆ పొలములో పెంట పడి ఉండును. ఒక మనుష్యుడి మీద అటువంటి ఒక శాపము ఉండగా ఎవరైనా గాని ఎలా ఆశీర్వదించగలరు? ఈనాడు ఆ విధంగానే ఉన్నది. ఎల్లప్పుడూ దేవుని నుండి ప్రజలను దూరంగా తీసుకుని పోవచ్చున్న ఈ కార్యములను ఒక వ్యక్తి ఎలా ఆశీర్వదించగలడు? నీ కొరకు నీవు నిలబడాలంటే చేయవలసింది ఒకే ఒకటి ఉన్నది. నీవు సంపూర్ణతను కలిగి ఉంటే ప్రభు నామములో ఆ కార్యమును శపించి మరియు దీనితో నిలిచియుండుము. మీరు ఇట్లు అనవచ్చు, మంచిది సహోదరా బ్రెన్హాం, ప్రజలు నిన్ను ద్వేషించులాగునా నీవు చేయుచున్నావు. దేవుడు నన్ను ప్రేమిస్తాడు, అదే నా సంపూర్ణత. శరీరులపై ఆధారపడలేరు. దేవుడు ఏమి చేయమని చెప్పాడో అట్టి వాక్యం మీద మీరు ఆధారపడవలసి ఉన్నది. తాను సరియేనని మీకాయాకి ఎలా తెలుసు? అతడు కనిపెట్టాడు, అతనికి ఒక దర్శనం కలిగినది, వారికి కూడా దర్శనం వచ్చినది, కాని ఆ దర్శనము వాక్యముతో సరిపోల్చబడలేదు. మరియు ఈ దినమున కూడా అదే సంగతి, మీకాయా తన దర్శనమును వాక్యముతో పోల్చి చూశాడు, మరప్పుడు తాను మరియు ఆ వాక్యము కలిసి ఉండుటను అతడు చూశాడు. ఈనాడు ఒకవేళ మీ దర్శనము వాక్యమునకు విరుద్ధంగా ఉన్నట్లయితే దానిని విడిచిపెట్టండి, ఎందుకనగా అది తప్పుడు సంపూర్ణత అయి ఉన్నది. మిఖాయా యొక్క సంపూర్ణత ఖచ్చితంగా వాక్యానుసారమై ఉన్నది. కావున అతడు నిలబడి ఏమి చెప్పాడో దాన్ని అతడు చెప్పి మరియు దానిని నమ్మగలిగాడు. వారు అతన్ని నోటి మీద కొట్టి ఇట్లా అడిగినప్పుడు, దేవుని ఆత్మ ఏ మార్గమున పోయెను? అతడిట్లు చెప్పాడు, నీవు లోపలి గదిలోనికి వెళ్ళినప్పుడు దానిని తెలుసుకుందువు. నిజము. అతడు చెప్పాడు, నేను సురక్షితంగా వచ్చినప్పుడు మీరు ఈ వ్యక్తిని కారాగారంలో బంధించండి, మరియు నేను సురక్షితంగా తిరిగి వచ్చినప్పుడు ఆహాబు ఇంకా ఇట్లన్నాడు, ఈ వ్యక్తి సంగతి నేను చూస్తాను. ఓ, ఇప్పుడు మీకాయా దాని సంగతి ఏమిటి? అతడు తిరిగి వచ్చిన తర్వాత నీ తల నరికివేయబడుతుంది. మీకాయా స్టెఫను నిలబడినట్లుగానే స్థిరంగా నిలుచున్నాడు. ఆమేన్. నా ప్రభు ఇష్టపూర్వకంగా సిలువనొద్దకు వెళ్లినట్లుగానే ఉన్నది. ఎంత సులభంగా దానియేలు సింహాల గుహలోనికి వెళ్లాడో, లేదా షద్రకు మెషకు మరియు అబెదగో ఆ అగ్నిగుండములోనికి వెళ్లారో అంతే సులభంగా అయ్యున్నది. ఖచ్చితంగా అతడు అక్కడ నిలబడి ఇట్లు చెప్పాడు, నీవసలు తిరిగి వస్తే కదా. ఎందుకు? అతడు సంపూర్ణతను కలిగి ఉన్నాడు. నీవు అసలు తిరిగి వస్తే దేవుడు నాతో మాట్లాడనేలేదు, అప్పుడు నా తలను నరికివేయము. అతనికి సంపూర్ణత కలదు. అతన్ని ఈ దర్శనమునకు నడిపించిన తన దిక్సూచి సరిగ్గా ఆ ఉత్తర నక్షత్రంతో ఉన్నదని అతడు ఎరిగి ఉన్నాడు. అవును అయ్యా, అతడి లంగరు పట్టుకుని ఉన్నది. అవును, అది వాక్యము, మరియు అది మాత్రమే నీ సంపూర్ణత. నీ జీవితములో ఒక సంపూర్ణతను నీవు కలిగి ఉంటే మీకు తెలుసా, ఒకనొక సమయములో ఆచార వ్యవహారాలకు కూడా ఒక సంపూర్ణత ఉండేది. నాకు ఆ స్త్రీ పేరు గుర్తుకు రావడం లేదు, కాని ఆమె చెప్పిన మాటను దేశమంతా విశ్వసించినది. ఆమె పేరు నేను మర్చిపోయాను. నేనిక్కడ ఒక నోట్సు రాశాను. ఆ స్త్రీ పేరు ఏమైనదో నేను ఆలోచించలేకపోతున్నాను, కాని ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం ఆ స్త్రీ మరి ఆమె చెప్పినట్లే వారు ఉండవలసి ఉన్నది. ఆ కత్తిని ఎడమ చేతితో వాడండి అని ఆమె చెప్పినట్లయితే అది అంతే, అదొక సంపూర్ణత. ఆమె వాటన్నిటికీ ఆ జవాబై ఉన్నది. మరియు మీరు ఎడమ చేతితో ఫోర్క్ పట్టుకున్నట్లయితే అప్పుడు మీరు ఖచ్చితంగా తప్పు. ఆమె పేరు ఏమిటి? ఓ, అంతే, నిశ్చయంగా. అవును, అది ఆమె అయి ఉన్నది. ఇప్పుడు మీరు సంపూర్ణత అయి ఉన్నారు. ఆమె ఆచార వ్యవహారాలకు సంపూర్ణత అయి ఉన్నది. అది ఆ విధంగా ఉండవలసి ఉన్నది. అటువంటివి, ఓ, మనము అనేక సంగతులు అలాంటివి కనుగొంటాము, కానీ ఇప్పుడు అవి గతించిపోయాయని మనం కనుగొన్నాము. మీరు కావాలనుకున్నట్లు తినండి. అవునయ్యా, సరే, మంచిది. అయితే అది మర్యాదల యొక్క సంపూర్ణత. దానిని ఆ విధంగానే చేయాలి. ఒకనొక సమయంలో అడల్ఫ్ హిట్లర్ జర్మనీ యొక్క సంపూర్ణత అయి ఉన్నాడు. అతడు ఏది చెబితే అదే. అతడు దూకండి అని చెబితే వారు దూకారు. అతడు చంపండి అని చెబితే వారు చంపారు. అతడు తల ఊపినప్పుడు లక్షలాది మంది యూదులను చంపారు. ఆ విధమైన సంపూర్ణతకు ఏమి జరిగినదో మీకు తెలుసా? అది శక్తిలా కనిపించినది, కానీ అది వాక్యమునకు విరుద్ధమయ్యున్నది. అది వాక్యమునకు విరుద్ధమయ్యున్నదని మీకు ఎలా తెలుసు? దేవుడు చెప్పాడు, బిలాము ఇస్రాయేలీలను చూసి వారిని శపించుటకు ప్రయత్నించినప్పుడు అతడు ఇట్లు చెప్పాడు, నేను అతడిని ఒక గురుపోతు వలె చూస్తున్నాను. నీ గుడారములు ఎంత నీతి గలవి! నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను ఆశీర్వదించువారు ఆశీర్వదించబడుదురు. హిట్లర్ దానిని చూడగలిగి ఉండాల్సినది. ఆ జర్మను క్రైస్తవులు దానిని చూడగలిగి ఉండాల్సినట్లు అనిపించుచున్నది. చూడండి ఆ సంపూర్ణత, అది ఖచ్చితంగా ఆ వాక్యమునకు విరుద్ధమైనది. మీకు తెలుసా, అది ఇలాగు చెప్పబడినది, దేవుడు మానవుణ్ణి సృజించాడు, కాని మానవుడు బానిసలను తయారు చేశాడు. ఒకరు మరొకరిని ఏలుటకు ప్రయత్నిస్తున్నారు. మనకు ఒకే ఒక పరిపాలకుడున్నాడు, ఆయన దేవుడే. అయితే హిట్లర్ జర్మనీ యొక్క సంపూర్ణత అయి ఉన్నాడు. ఈనాడు దానిని చూడండి. ఇప్పుడు ఏమి జరిగినదో చూశారా? అది తప్పుడు సంపూర్ణత అయి ఉన్నది. ఎందుకు? అది వాక్యమునకు విరుద్ధంగా ఉన్నది. మరియు ఇప్పుడు అదంతా ఎక్కడికి వెళ్లినదో మీరు చూడండి. అవమానము. మరియు మీ సంపూర్ణత ఏదో మతశాఖ మీద లేదా ఏదో ఉద్రేకం మీద ఉన్నట్లయితే, లేదా యేసుక్రీస్తు అనే వ్యక్తి మీద కాకుండా మరి దేని మీదనో ఉన్నట్లయితే, మీరు కూడా అదే అవమానకరమైన స్థితికి, కేవలం హీనమైన స్థితికి వెళ్తారు. చూడండి, మీ సంపూర్ణత క్రీస్తు కానిచో అట్లుండును. మానవ జీవితానికి అదే కేంద్ర స్థానమైనది, మరియు క్రీస్తు వాక్యమై ఉన్నాడు. మీ సంఘము కాదు, మీ మాట కాదు, వాక్యము. చూశారా, ఈ సంపూర్ణత మీద నా సంఘమును నేను కట్టుదును, వాక్యమైన క్రీస్తు మీద. ఒకనొక సమయంలో ముస్సోలిని రోము యొక్క సంపూర్ణతగా ఉన్నాడు. నాకు తెలియదు, బహుశా నేనొక సంచికను చదివిండవచ్చును, లేదా దానిని నేనొక పుస్తకములో చదివిండవచ్చును, లేదా ఎవరో నాకు చెప్పి ఉండవచ్చును. కాని ఎవరో ముస్సోలిని ద్వారా ఇంటర్వ్యూ చేయబడుచున్నప్పుడు అతడు రోమును క్రీడలలోనికి తీసుకురావాలని కోరుకున్నాడు. మరియు అక్కడ అతడిది క్రీడకు సంబంధించిన ఒక పెద్ద విగ్రహము ఉండేది. అది సరియే. గ్రీకు వారికి చాలా ఏండ్ల నుండి ఆ ఆలోచన ఉన్నది. రోము ఎల్లప్పుడూ దానిని కలిగి ఉండుటకు ప్రయత్నించినది. క్రీడలు మంచివే, కాని క్రీడలు అయితే గుర్తుంచుకోనండి, అవి క్రీస్తు యొక్క స్థానమును తీసుకోలేవు. నీవెంత దృఢముగా ఉన్నప్పటికీ దానితో ఏ సంబంధమూ లేదు. ఆయనే సర్వశక్తిమంతుడు. మరియు అతడు రోమును దేనిమీద నిర్మించడానికి ప్రయత్నించాడో చూడండి. మరియు అతడు ఒక సంపూర్ణతపై రోమును కట్టాలని ప్రయత్నించాడు. మరి తానే ఆ సంపూర్ణతగా ఉన్నాడు. మరియు వారు చెప్పారు, ఒక దినమున అతడి డ్రైవరు 1 నిమిషం ముందు వచ్చాడని అతడు వాణ్ణి కాల్చివేశాడు. అతడు అన్నాడు, నేనిట్లు చెప్పలేదు, 9:01 ముందుగా రమ్ము. నేనన్నాను, 9 గంటలకు ఇక్కడ ఉండుము. హో, మరియు అతన్ని కాల్చివేశాడు. చూశారా, చూశారా, నీవు ఇక్కడికి 1 నిమిషం ముందుగా రావడం నాకు ఇష్టం లేదు. నీవిక్కడికి 9 గంటలకు రావడం నాకు కావాలి. చూశారా, అతడు తనను తాను ఎటువంటి సంపూర్ణతగా చేసుకున్నందుకు ప్రయత్నించాడో చూడండి. అయితే ఏమి జరిగినదో మీరు చూశారా? ఇక్కడున్న మీలో చాలా మంది పాత కాలపు వారు. మీకు గుర్తుంది కదా, రాయ్ స్లాటర్ బహుశా, మరియు ఆ వెనక ఉన్నవారు. నేనక్కడ ప్రవచనమును గూర్చి చెప్పినది మీకు గుర్తుండి ఉంటుంది. ఒక దినమున మనం అసలు ఇక్కడికి రాకముందు అక్కడ ఆ ఆర్ట్ ఫెలోస్ భవనం వద్ద నేనిట్లు చెప్పాను, ముస్సోలిని ఒక అవమానకరమైన అంతమునకు వస్తాడు. నేనన్నాను, అతడు తన మొదటి దండయాత్ర ఇథియోపియా మీద చేస్తాడు, మరియు ఇథియోపియా అతని కాళ్ల వద్ద పడుతుంది. కాని అతడు తన అంతమునకు వస్తాడు, మరియు ఎవ్వరూ అతడికి సహాయము చేయరు. అవమానకరముగా అతడు పాతిపెట్టబడతాడు. అతడు అలాగే అయ్యాడు. నేనిట్లు చెప్పాను, 3 ఇజములు లేస్తాయి, నాజిజం, ఫ్యాసిజం మరియు కమ్యూనిజం. నేనిట్లు చెప్పాను, ఆ ఇజములు అన్నీయూ తిరిగి ఒక్కటిగా కలిసిపోతాయి, మరది కమ్యూనిజం అవుతుంది. గమనించండి, కమ్యూనిజం రోమును తగలబెడుతుంది. చూశారా, మీరు దానిని గమనించండి, అది దేవుని యొక్క చేతిలో ఒక సాధనమైనది. తాము దేవునికి వ్యతిరేకమని వారు తలంచుచున్నారు. వారు ఎల్లప్పుడూ నేరుగా దానిలోకే పనిచేయుచున్నారు, కాని దానిని ఎరుగక ఉన్నారు. ఆయన వారిని కేవలం కీలు బొమ్మ వలె వాడుకొనిచున్నాడు. ఆయన చేతిలో ఒక సాధనం. ఆయన నెబుకద్నెజరు మరియు అనేకులకు ఆ విధంగానే చేసి ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు చూశారా, ఐగుప్తునకు ఫరో ఒక సంపూర్ణతగా ఉన్న కాలము ఒకటి ఉన్నది. కాని ఇప్పుడు అది ఎక్కడ ఉన్నదో చూడండి. చూశారా, అదంతా విఫలమైనది. ఓ, అవి ఒక తప్పుడు విధానమైనవి, కాబట్టి అవి ఎప్పుడూ విఫలమవుతుంటాయి. అవి మానవ నిర్మితమైన సంపూర్ణతలు. మీరొక మానవ నిర్మితమైన సంపూర్ణతను తీసుకోలేరు. ఒకవేళ అది ఒక అధ్యక్షుడైనా, ఒక నియంత అయినా, ఒక రాజైనా, ఒక సంఘమైనా, ఒక మతశాఖ అయినా, ఒక సిద్ధాంతమైనా, నేను లక్ష్య పెట్టను. సరిగ్గా యుగములన్నిటిలో అటువంటి సంపూర్ణతలన్నీ నశించిపోయినట్లుగానే వాటిలో ఏదైనను నశించిపోవును. మనం వెనక్కి చూడవచ్చు. వెనకకు చూడండి. చక్రవర్తులను నమ్మిన మనుషులను చూడండి. నియంతలను నమ్మిన మనుషులను చూడండి. అటువంటి సంపూర్ణతల మీద తమ ఆశలు పెట్టుకున్న మనుషులను చూడండి. మరియు ఈనాడు వారు ఎక్కడ ఉన్నారో చూడండి. ఇప్పుడు మనము వెనకకు తిరిగి మరియు తమ నిరీక్షణను బైబిల్ మీద పెట్టుకున్న వారిని, దేవుని వాక్యం మీద పెట్టుకున్న వారిని, మరియు దానిని ఒక సంపూర్ణతగా తీసుకున్న వారిని చూద్దాము. వారు ఇప్పుడు ఎక్కడున్నారో చూద్దాము. వారేమి చేశారని హెబ్రీ 11వ అధ్యాయములో పౌలు వారిని గూర్చి మీకు కొంచెం క్లుప్తముగా చెప్పాడు. వారు రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, మరియు మొదలగు వాటిని చేసిరి. మరియు వారు గొర్రె చర్మములను మరియు మేక చర్మములను ధరించుకుని సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఆ శ్రేష్టమైన పునరుద్ధానము కొరకు మహిమలో వేచియుండేది. చూశారా, అది సరియే. ఏలైనగా వారిలో కొందరు ఈ అద్భుతాలను పొందలేదు. మరియు ఆ పునరుత్థానము కొరకు ఎదురు చూస్తూ ఎలాగైనా వారు తమ శరీరాలను సమర్పించారు. వారు తమ ప్రాణాలను కోల్పోవుటను వారు ఎంత మాత్రము లక్ష్య పెట్టలేదు. వారు ఆ పునరుద్ధానమును పొందునట్లు వారు వెళ్లి తమను తాము బలియర్పణగా చేసుకొనగోరారు. మరియు వారు దానినే చేశారు. ఇప్పుడు సంపూర్ణతలు, మనము సంపూర్ణత గురించి మాట్లాడుచున్నాము. మీకు తెలుసు కదా, మన సుప్రీంకోర్టు ఒక సంపూర్ణత అయి ఉన్నది. అదొక సంపూర్ణత. ఈ దేశంలోనున్న వివాదాలన్నిటికీ అది తుది ముగింపు. అది నిజము. మన సుప్రీంకోర్టులో వారి నిర్ణయమే ఒక సంపూర్ణత అయి ఉన్నది. అవును. ఓ, కొన్నిసార్లు మనము దానిని ఇష్టపడము అని నాకు తెలుసు. అయితే ఏదేమైనా గాని అది ఒక సంపూర్ణత అయి ఉన్నది. అవునయ్యా, అది మనకు లేని ఎడలా ఏమగును? అప్పుడు ఏమిటి? కాని అదొక సంపూర్ణత అయి ఉన్నది. అవును, నిశ్చయంగా. ఎందుకు? అది మన దేశము దానికి ముడివేయబడి ఉన్నది. ఆ సుప్రీంకోర్టు చివరికి వారి తుది నిర్ణయమును తీసుకున్నప్పుడు ఇక అంతే, ఇంకేమీ లేదు. దాని తర్వాత నీవెక్కడికి వెళ్తావు? నీవు కేవలం వారి నిర్ణయమును అనుసరించాలి. అంతే, మీరు తప్పకుండా అనుసరించాలి. వారే చివరి మాట. వారే ఆమెన్. మీరు స్థానిక పట్టణ న్యాయస్థానాలలో ప్రయత్నించవచ్చు, నీవు మెజిస్ట్రేట్ వద్ద ప్రయత్నించవచ్చు, తర్వాత ఫెడరల్ కోర్టుకు వెళ్లవచ్చు, అన్ని రకాల కోర్టులకు మరియు ఫెడరల్ కోర్టులకు వెళ్లవచ్చు. కానీ మనము సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు ఇక అంతే. అవును, కొన్నిసార్లు మంచిది, వారి నిర్ణయం నాకు నచ్చలేదు అని చెప్పుటకు మనం ఇష్టపడం. కానీ ఒక్కసారైనా మీరు దాని నుండి తప్పించుకున్నటకు ప్రయత్నిస్తారు. అది దేశం యొక్క సంపూర్ణత, మరియు మనము దానిని కలిగి లేనిచో ఏంటి పరిస్థితి? అవును, మనం ఒక సంపూర్ణతను కలిగి ఉండవలసి ఉన్నది. ప్రతి ఒక్కరూ ఒకటి కలిగి ఉండాలి. మీరు ఒక దానిని కలిగి ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో సంపూర్ణతలు అంటే ఏమిటో మీకు చూపించటకు నేను ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు ఒక దేశం యొక్క సుప్రీంకోర్టు ఆ దేశం యొక్క సంపూర్ణతయే ఉన్నది. ఏ రకమైన వివాదములోనైనా అదే చిట్ట చివరి కార్యం. వారు దానిని పరిష్కరిస్తారు. వారేమి చెబితే అదే. ఒక బంతి ఆటలో ఒక సంపూర్ణత కలదు, అది ఆ అంపైర్. ఓ అవును, కొన్నిసార్లు మనము కూడా అతడి నిర్ణయమును ఇష్టపడం. అయితే ఏదేమైనా కాని అది అంతే. ఇతరులు ఏమి చెప్పినా సరే ఆ అంపైర్ యొక్క నిర్ణయమే అంతిమ నిర్ణయం. అది నిజము. అది తప్పిపోయెను అని అతడు చెబితే అది తప్పిపోవడమే. అది నిజం, నిశ్చయంగా. ఇతరులు ఏమి చెప్పినా సరే దానితో ఎట్టి సంబంధము లేదు. మరియు మనం కేవలం దాని గురించి ఆలోచించుదాం. ఒకవేళ నీవు, నేను బంతి ఆటలకు వెళ్లను కానీ దాని గురించి వ్రాసుకుంట జరిగినది. ఒక అంపైరు బంతి ఆటలో తానే ఆ సంపూర్ణత అయి ఉన్నాడు. వారిలో ఒకరు ఇట్లంటారు, అది ప్రక్కకు వెళ్లిన బంతి. మరొకరు ఇట్లంటారు, నీవొక అబద్ధికుడు. ఇతడు చెప్తాడు, ఇది ఆ విధంగా ఉన్నది, నీవు ఇటుగా ఉండవలసి ఉన్నది. అంపైరు తప్పిపోయినది అని చెప్పాడు. చూడండి, ఆ మిగతా వారు వారి చోటులోనికి వెళ్లి మరియు కూర్చుంటారు. అది వారిలో కొందరికి చిరాకు పుట్టిస్తుంది. అయితే వారు తమ హృదయములో అతన్ని తిట్టుకుంటారని మరియు అట్టివి చేస్తారని నేను ఊహించుచున్నాను. కాని ఏది ఏమైనప్పటికీ అది తప్పిపోవుట అయ్యున్నది. ఎందుకు? అతడిదే చివరి మాట. మొదటి ఆటగాడు ఇట్లన్నాడు, అది ప్రక్కకు పోయినదని మీకు తెలుసు. మరొకరు ఇట్లంటారు, మీకు తెలుసు అది ఒక, అతడు ఇట్టు చెప్తాడు, తప్పిపోయినది. అది అంతే. అప్పుడు మీరు నోరు మూసుకుని తిరిగి మీ స్థలానికి వెళ్లడమే. మరి ఆ బంతి ఆటలో అంపైరు లేని ఎడల ఏమగును? మహే, అది ఎటువంటి ఒక ఆట అవుతుందో మీరు ఊహించగలరా? వారిలో ఒకరి కంటారు, అది తప్పిపోయినది. మరొకరు ఇలా అంటారు, మరొకరు అలా అంటారు, మరొకరు నీ ఒక అబద్ధికుడవు అని అంటారు. అక్కడ గొడవలు మరియు పోట్లాట్లు జరుగుతాయి. ఒక బంతి ఆట కావాలంటే మీరొక సంపూర్ణతను కలిగి ఉండవలసి ఉన్నది. మరియు అతనక్కడికి వస్తాడు, మరియు నీవు అతన్ని ఇష్టపడకపోయినా లేదా ఏదైనా పర్వాలేదు, ఏమైనా గాని అతడే సంపూర్ణత అయి ఉన్నాడు. అతడే ఆ సంపూర్ణత అయి ఉన్నాడు. దాని గూర్చి నీవు ఏమి చెప్పినా గాని అతడి మాటే చివరి మాట. అది ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు వారు అలా చేయకపోతే ఆట మొత్తం గందరగోళంగా తయారవుతుంది. అది నిజమేనా? ఒక ఫెడరల్ కోర్టు అనేది లేనట్లయితే దేశము ఏమవుతుంది? ఈ దేశములో సుప్రీంకోర్టు లేనట్లయితే అది ఏమవుతుంది? వారు ఎక్కడికి వెళ్తారు? దేశము ఒక గందరగోళంలో ఉంటుంది. ఒకవేళ లేకుంటే, ఒక బంతి ఆటలో ఒక అంపైర్ లేని ఎడల అది గందరగోళం అవుతుంది. నీవు మొదటిగా బంతి విసరకముందే ఎవరో ఒకరు గొడవ చేస్తారు. అక్కడ ఎవరో ఒకరు నిలబడి మరియు బహుశా నిజంగానే సరిగ్గా ఆ పలక మీదుగా వెళ్లి ఉండవచ్చును. మరియు మరొక వ్యక్తి ఇట్లంటాడు, ఓ లేదు లేదు లేదు, అది అలా జరగలేదు. అప్పుడు ఇక మొదలవుతుంది. మొదటి బంతి వేయబడినప్పుడు ఇక వారు దానిని గూర్చి వాదించుకుంటారు. వారిలో ఒకరు అంటారు, అది తప్పిపోయినది. మరొకరంటారు, అది తప్పిపోట కాదు. చూశారా? ఆ ఆట ఎవరికైతే కట్టబడి ఉన్నదో అతన్ని మీరు కలిగి ఉండాలి. మరి అతడే ఆ ఎంపైర్. అతడు తప్పిపోయినది అని చెప్పినప్పుడు అది తప్పిపోవడమే. అతడు ప్రక్కకు వెళ్లిన బంతి అని చెప్పినప్పుడు అది ప్రక్కకు వెళ్లిన బంతి. అతడు ఏది చెప్తే అదే చెల్లుతుంది, అంతే. మరియు మీరు కలిగి ఉండకపోతే మీకు ఏ ఆట ఉండదు. నన్ను మరొక సంపూర్ణతను మీకు చూపించనియండి. అది ఎర్రని లైటు. ఒక ఎర్రని లైటు అది ఆగము అని చెప్పినప్పుడు దాని భావము ఆగండి అని. నీవు దానిని దాటిపోయినట్లయితే దానికి నీవు వెల చెల్లించాలి. అయితే ఒకవేళ ఈ పట్టణములో బయట ఇక్కడ ఎటువంటి లైట్లు, ఏ ట్రాఫిక్ లైట్లు లేనట్లయితే అది ఎలాంటి ఒక పట్టణం అవుతుంది? చూశారా? అది ఒక సంపూర్ణతను కలిగి ఉండవలసి ఉన్నది. అక్కడ నిలబడి ఉన్న పోలీసు గాని ఇంకెవరైనా గాని ఏమి చెప్పినా గాని నేను లెక్క చేయను. వారిది ద్వితీయ స్థానము. పచ్చలైటు వెలుగుచున్నప్పుడు మీరు వెళ్లారని ఎవరైనా నిరూపించగలిగితే పోలీసు చెప్పిన దాన్ని నేను లక్ష్య పెట్టను. వారు చెప్పినది తప్పే. ఆ లైటు వెళ్ళుము అని చెప్పినప్పుడు వెళ్లమని దాని అర్థము. అదే సంపూర్ణత అయి ఉన్నది. ఆ లైటు వెళ్ళుము అని చెప్పినదని మీరు నిరూపించగలరు. పోలీసు ఎక్కడో నిలబడి ఉండవచ్చును, ఆ నగరు మేయర్ ఎక్కడో నిలబడి ఉండవచ్చును. అది రవ్వంత భేదమునైనా కలిగించదు. అది వెళ్ళుము అని మీరు రుజువును కలిగి ఉన్న ఎడల మీరు వెళ్ళండి. మరియు ఎవరైనా మిమ్మల్ని గుద్దినట్లయితే అది వారి తప్పు. మీరు దానిని నిరూపించగలరు, అది నిజము. మరియు మనము దేనిని గురించి మాట్లాడుచున్నామో దానిని మనము నిరూపించగలము. అవును, ఇప్పుడు అక్కడ ఎర్రని లైటు అనేదే లేనట్లయితే ఏమిటి? ఆ కూడలి దగ్గరకు ఒకరు వెళ్లగా మరియు అది ఎలా ఉంటుందో చూడండి. ఒక వ్యక్తి ఇట్లా అంటాడు, హే, దారికి అడ్డు తొలగము, నేను త్వరగా వెళ్లాలి, నేను పనికి వెళ్లాలి, నేను ఇప్పటికే ఆలస్యమయ్యాను, నేనిప్పుడు వెళ్తున్నాను. మరొక వ్యక్తి ఇట్లన్నాడు, నీవు కేవలం అట్లా అనుకొనుచున్నావు అంతే, ఎందుకనగా నేనే ఇక్కడికి ముందుగా వచ్చాను కాబట్టి నేనే వెళ్తాను. మరియు ఒక స్త్రీ బయటకు వచ్చి మరియు తన జుట్టును సరిచేసుకోవడం నేను చూడగలను. మనకు ఒక ఎర్రని లైటు లేకపోతే ఏమవుతుంది? వాహనములతో క్రిక్కిరిసిపోదా? సంఘముల సంగతి అలాగే ఉన్నది, చూశారా? అది నిజము. ఆ కారణము చేతనే సంఘ శాఖలతో ఇంతగా క్రిక్కిరిసిపోవటను మనం కలిగి ఉన్నాము. అవును, అది ఖచ్చితంగా సత్యము. ఎవ్వరూ ఎక్కడికి వెళ్లడం లేదు, వారు నిలబడి గొడవలు పడుతున్నారు. ఇక్కడ దేవుని యొక్క వెలుగు ఉన్నది, అది వెళ్ళుము అని చెప్పినప్పుడు వెళ్ళండి, అది ఆగుము ఇంత దూరం చాలును అని చెప్పినప్పుడు అప్పుడు ఆగిపోండి. అది నిజము. మనము దానిమీదనే, ఆ వాక్యం మీదనే ఆధారపడి ఉన్నాము. ఏదో కొంతమంది ప్రజల గుంపు చెప్పిన దానిపై కాదు, లేక మరొక గుంపు ప్రజలు చెప్పిన దానిపై కాదు. యేసు ఇట్లు చెప్పెను, నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును, మనము వెళ్దాము, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. మీకు తెలుసు, విద్య ఎంతో మంచిది, కాని యేసు ఎన్నడూ దానిని కోరలేదు. అది నిజము. సంఘములు మరియు భవనములు ఎంతో మంచివైనను ఆయన ఎన్నడూ వాటిని కోరలేదు. ఆసుపత్రులు మంచివే, సంఘములైన మనము ఆసుపత్రులను నిర్మిస్తాము, అది మంచిదే, మనం వాటిని అభినందిస్తాము, కాని ఆయన వాటిని ఎన్నడూ కోరలేదు. సువార్తను ప్రకటించండి అని ఆయన సంఘమునకు చెప్పాడు. మరియు సువార్త కేవలం మాట ద్వారా మాత్రమే కాదుగాని వాక్యం యొక్క శక్తి ద్వారా మరియు ప్రత్యక్షత ద్వారా వచ్చినది. పౌలు ఆ విధంగా చెప్పాడు. ఓ మై, ఒకవేళ అది ఆ విధంగా ఉన్నట్లయితే అప్పుడు వెళ్లి సువార్తను ప్రత్యక్షపరచండి. ఓ, ఈనాడు ఎన్నడూ లేనటువంటి ఉత్తమమైన వైద్యులను కలిగిన కాలంలో మనము జీవిస్తున్నాము. ఎన్నడూ వాడనటువంటి ఉత్తమమైన ఔషధాలను నేడు మనం కలిగి ఉన్నాము, అది మీకు తెలుసు. మరియు మనం వారికి గౌరవవందనం చేస్తాము, మనము వారి కొరకు ప్రార్థిస్తాము. నేను చేస్తాను మరియు మీరు కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ మనుషులు వారు తమ అనుభూతుల యొక్క అవగాహనతో వారి పనిచేయుటకు రెండు జ్ఞానేంద్రియాలను కలిగి ఉన్నారు, అవి చూచుట మరియు స్పర్శ మరియు వినుట. వారు ఒక గుండె చప్పుడును బట్టి పనిచేస్తారు, లేక ఒక కణితి యొక్క స్పర్శ ద్వారా, లేక మరొక దానిని బట్టి, లేక వారు చూడగలిగిన ఒక దృశ్యాన్ని బట్టి, ఒక వ్యాధి సోకుటను బట్టి, లేక ముఖం మీద ఉన్నదాన్ని బట్టి, లేక ముఖం మీద లేదా శరీరం మీద వ్యాపించిన దాన్ని బట్టి అయినది. వారు వాటి మీద పనిచేస్తారు, చూశారా? ఎందుకనగా అది మరియు మిమ్మల్ని చంపకుండా దాన్ని మాత్రమే చంపునంత మందును తీసుకునేటకు వారు ప్రయత్నిస్తారు మరియు ఆ విధంగా చేస్తారు. దానిమీద పనిచేయుట వారి యొక్క కర్తవ్యమై ఉన్నది. మనము దానిని అభినందించుచున్నాము, అది చాలా మంచిది. అయితే మనకు ఉత్తమమైన వైద్యులున్నారు, ఉత్తమమైన ఔషధములు, ఉత్తమమైన ఆసుపత్రులు ఉన్నవి, మరియు ఎన్నడూ లేనంత రోగములు ఉన్నవి. మనకు ఎన్నడూ లేనటువంటి అవిశ్వాసం ఉన్నది. అవునండి, ఖచ్చితంగా. సేవకులు తమకు తాము సంస్థాగతమైపోయి పెద్ద మత సంస్థలను కలిగి ఉన్నారు మరియు దేనినైనా తీసుకొనిచున్నారు మరియు అట్లున్నారు మరియు కేవలం దేనినైనా తీసుకుని ఒక సంఘ సభ్యునిగా చేయుచున్నారు. మరియు యంత్రములో పొదగబడిన కోడిపిల్లల వలె వారు ఏదో వేదాంత కళాశాలకు వెళ్లినారు మరియు ఆ విధంగా వారిని బయటకు తీసుకువచ్చినట్టి తిరుగలి క్రింద వారిని పొదుగుచున్నారు. మరియు కొన్నిసార్లు ఒక ఐగుప్తు రాత్రి గూర్చి దక్షిణాఫ్రికాలోని అనాగరికునికి ఎంత తెలుసో వీరికి దేవుని గురించి అంతకన్నా ఎక్కువేమీ తెలియదు మరియు వారిని ఆ విధంగా తీసుకువస్తున్నారు మరియు మీరు అక్కడే ఉన్నారు, చూశారా? ఓ, మన సంఘములో మనకు అవసరమైనది ఏదనగా ఒక సంపూర్ణత కలిగి ఉన్న వ్యక్తియే. మెథడిస్టు సంఘములో, బాప్టిస్టు సంఘములో, పెంతకోస్తు సంఘములో, ప్రెస్బిటేరియన్ సంఘములో మనకు అవసరమైనది ఏమిటంటే ఒక సంపూర్ణత. క్రీస్తుకు మరియు వాక్యమునకు కట్టుబడి నిలబడి ఉండే ఒక దైవజనుడు మరియు ఆ వాక్యము ప్రత్యక్షపరచబడి వారిని వెంబడించుచున్నదని చూచుట ద్వారా ప్రతి ఒక్కరూ ఈ వాక్య ప్రకారంగా నడిచేటటువంటి పరిస్థితికి సంఘమును తీసుకుని వచ్చే ఒక దైవజనుడు అవసరమైనది. ప్రపంచమంతటా విశ్వసించిన వారిని సూచక్రియలు వెంబడించును, అవి గతించిపోయాయి అని వారన్నారు. యేసు ఇట్లన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. మనము ఇంకనూ సర్వలోకమునకు చేరుకోలేదు మరియు ప్రతి జీవి అనుదానికి ఇంకా చాలా దూరములో ఉన్నాము. ఎంత దూరము? సర్వలోకమునకు. ఎవరికి? ప్రతి ఒక్క జీవికి. ఏమి జరుగును? విశ్వసించిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. నా నామములో వారు దయ్యములను వెళ్లగొట్టుదురు, వారు క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు. మరణకరమైనదేది త్రాగినను వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. వాక్యమగు సంపూర్ణ నిశ్చేత వారిని పట్టుకుని ఉన్నది. అదే ఉత్తర నక్షత్రం. ఆ దిక్సూచి సరిగ్గా దానితో నిలిచియుండును. మనకు కావలసినది అదే. కాని మనము బయటకు వెళ్లి సంస్థలను నిర్మించాము, ప్రజలను సంస్థగా మార్చాము, సభ్యులను చేర్చుకున్నాము, మరియు మనము విశ్వసించినట్లు వారు విశ్వసించలేదు గనక బ్యాప్టిస్టులతో గొడవ పడ్డాము, మరియు వారు ఈ విధంగా చేయలేదు గనక మెథడిస్టులతో గొడవ పడ్డాము, మరియు మనము మరింత పెద్ద శిక్షణా సంస్థను ఉత్పత్తి చేశాము, ఇంకా పెద్ద సంఘములను నిర్మించాము, మరింత ఉత్తమమైన పట్టుతో చేయబడిన బెంచీలు మరియు మరింత పెద్ద వాద్య పరికరములు మరియు మొదలైనవి, మరియు చక్కటి దుస్తులు ధరించిన ఒక గుంపు మరియు మేయరు మరియు అందరూ సంఘములో ఉన్నారు. అయితే మనం ఏమి కలిగి ఉన్నాము? సంఘ శాఖల సంపూర్ణతకు కట్టబడి ఉన్న ఒక చచ్చిన గుంపు. మరణము, ఓ, అది మనకు దూరమగునుగాక. ఒకవేళ సరిగ్గా నేను ఉన్న చోటునే నేను మరణించినా గాని యేసుక్రీస్తే నా సంపూర్ణత. ప్రతి ఒక్కరూ నన్ను విడిచిపోయినా సరే నేను నమ్మికయించేది దానిమీదనే. ఎవరు నాతో చెప్పారు? డాక్టర్ డేవిస్ నాతో ఇట్లా అన్నాడు, బిల్లీ, నీవు అలాంటి దానిని బోధిస్తే నీవు సంఘములోని స్తంభాలకు ప్రసంగించాలి. నేను చెప్పాను, అట్లయితే నేను దేవుని వాక్యమును స్తంభాలకే బోధిస్తాను, ఎందుకనగా దేవుడు ఈ స్తంభాల ద్వారా అబ్రహాముకు పిల్లలను పుట్టించగలడు. అవును, దేవుని వాక్యము సత్యము. ఇట్లన్నాడు, వారు నిన్ను నమ్ముతారని నీవు అనుకుంటున్నావా? నేను చెప్పాను, లేదు, అది నా పని కాదు. ఆ వాక్యమునకు నమ్మకంగా ఉండటం నా కర్తవ్యమై ఉన్నది. అది నిజము. అతడు అన్నాడు, దైవిక స్వస్థత అనే వేదాంతముతో ఇటువంటి ఒక విద్యావంతమైన ప్రపంచమును నీవు ఎదుర్కొనగలవని నీవు అనుకుంటున్నావా? నేనిట్లు చెప్పాను, అది నా దైవిక స్వస్థత కాదు, అది ఆయన వాగ్దానము. ఈ ఆజ్ఞను ఇచ్చినది ఆయనే. ఓ, మరియు దూరాన్న ఆ నదిలో నేను నిలబడి ఉన్నప్పుడు ఆయన ఆ పెద్ద వెలుగులో క్రిందకి దిగివచ్చి 1933 జూన్లో ఆయన ఇట్లు చెప్పినది నాకు జ్ఞాపకమున్నది. క్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందు బాప్తిస్మమిచ్చి యోహాను పంపబడినట్లు, అలాగే క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు ఈ ప్రపంచమునకు ఒక వర్తమానముతో నేను నిన్ను పంపుచున్నాను. మరియు 15 సంవత్సరాలుగా దాదాపు ప్రతి పర్వతం మీద ఉజ్జీవపు మంటలు నిర్మించబడినప్పుడు అది ప్రపంచమంతటికి వెళ్లినది. దేశములంతటా దైవిక స్వస్థత మరియు ఆ శక్తి మరియు పునరుద్ధరణ వ్యాపించినది. మరియు అది ఇప్పుడు ఆవరిన ఆ చివరి ఘట్టమును తాకుటకు సిద్ధంగా ఉన్నదని నేను నమ్ముచున్నాను. మహిమలోనికి సంఘమును కొనిపోవు విశ్వాసము తెచ్చుటకై ఉన్నది, మరియు అది వర్తమానములలో ఉన్నది. మనము నిజంగా అంత్యకాలములో ఉన్నాము. మనము దాని గురించి మాట్లాడి ఉన్నాము మరియు ప్రతిదీ చేశాము, కాని ఆ కార్యము ఇప్పుడు మన మీదికి వచ్చి ఉన్నది. అవును, అవునయ్యా, ఇక్కడ ఒకటి ఉన్నది, అది నిజము. నేను చెప్పినట్లుగా ఆ ఎర్రని లైటు ఆ సమస్యను పరిష్కరించును. అంతే, ఎవరు వెళ్తారో ఆ ఎర్రని లైటు మీకు చెప్తుంది. మిగిలిన వారు ఏమి చెప్పినా లెక్కలేదు. ఆ ఎర్రని లైటు చెప్పినదే ముఖ్యము. నీవు ఆ ఎర్రని లైటును లక్ష్య పెట్టకపోతే నిజముగా వాహనములన్నీ క్రికిరిసిపోతాయి. ఖచ్చితంగా ఒక సంపూర్ణత ఉండవలసి ఉన్నది. అవునయ్యా, అదేవిధంగా సంఘమునకు ఒక సంపూర్ణత ఉండవలసి ఉన్నది. సంఘములోని ప్రజలకు మీరు మీ యొక్క సంపూర్ణతను కలిగి ఉండవలసి ఉన్నది. కాని ఈనాడు ప్రతి సంఘము దాని స్వంత సంపూర్ణతను కలిగి ఉన్నది. చూశారా? మరియు దీనిని తీసుకున్నందుకు ప్రయత్నించకండి. బ్యాప్టిస్టులమైన మేము దీనిని నమ్ముతాము, మెథడిస్టులమైన మేము దీనిని నమ్ముతాము, ప్రెస్బిటేరియన్లమైన మేము దీనిని నమ్ముతాము, పెంతుకోస్తులమైన మేము దీనిని నమ్ముతాము. అది మంచిదే, కాని ఆ మిగిలిన దానిని మీరు ఎందుకు తీసుకున్నారు? ఆ మిగిలిన దానిలోని తప్పేమిటి? బ్యాప్టిస్టులమైన మేము ముంచడాన్ని నమ్ముతాము, అది మంచిదే. మరిప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము సంగతేమిటి? భాషలలో మాట్లాడటం గురించి ఏమిటి? స్వస్థతావరముల సంగతేమిటి? ప్రవచనముల సంగతేమిటి? ఓ, లేదు, మేము నమ్మము. అది మరొక కాలమునకు చెందినది. ఓ అబ్బాయి, పెంతకోస్తు వారులారా, మీరిట్లంటారు, మంచిది, మేము భాషలతో మాట్లాడుటను రుజువుగా నమ్ముచున్నాము. నిశ్చయంగా భాషల్లో మాట్లాడటం మంచిదే, కాని ఇప్పటికీ అది రుజువు కాదు. అనేకులు భాషల్లో మాట్లాడుచున్నారు, అది నిజం. అది వారు వెళ్లగలిగినంత వరకు ఉన్నటువంటి ఏ వరమునైనా, పరిశుద్ధ గ్రంథములోనున్న ఏ వరమునైనా అపవాది అనుకరించగలడు. పౌలు ఇట్లు చెప్పాడు, నేను మనుష్యుల మరియు దేవదూతల భాషల్లో మాట్లాడినను, కాల్చబట్టుకు నా శరీరమును అప్పగించినను, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతటినీ అమ్మివేసినను, కొండలను పెకిలింపగల విశ్వాసాన్ని నేను కలిగి ఉన్నను, నేను వేదాంత కళాశాలకు వెళ్లి మరియు నేర్చుకోవలసిన జ్ఞానమంతటినీ నేర్చుకున్నను, నేను ఇంకనూ వట్టివాడనే. అది క్రీస్తు యొక్క వ్యక్తి. క్రీస్తు, ఆయనను స్వీకరించండి. మరియు ఆయన వాక్యమును స్వీకరించకుండా మీరు ఆయనను స్వీకరించలేరు. వాక్యము మొదటిగా రావలసి ఉన్నది. పిదప ఆ వాక్యములోనికి జీవము వచ్చి మరియు ఆ వాక్యమును రుజువు చేస్తుంది. నేను నా తండ్రి క్రియలను చేయని ఎడల అప్పుడు నన్ను నమ్మకండి. అని యేసు చెప్పలేదా? అది ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్యమై ఉండెను. దేవుడు క్రీస్తులో ఉండి తానేమై ఉన్నాడన్నది లోకమునకు బయలుపరుచుకొనుచు సమాధానపరుచుకొనుచుండెను. అది సంపూర్ణత అయి ఉన్నది. అది అక్కడ నిత్యమైన సంపూర్ణత అయి ఉన్నది. ఇప్పుడు మీరు అనవచ్చును, సహోదర బ్రహ్మ అది నిత్యమా? అవును. అయితే ఈ రోజు సంగతేమిటి? యేసు చెప్పెను, నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలను అతడు కూడా చేయును. అది అదే సంపూర్ణత. అది సరియే. ప్రతి ఒక్కరూ తమ సొంత సంపూర్ణతను కలిగి ఉన్నారు. ఓ మై, న్యాయాధిపతుల కాలములో ఉన్నట్లే అది ఉన్నది. ప్రతి ఒక్కరూ తమ దృష్టికి ఏది సరైనదో అదే చేశారు. న్యాయాధిపతుల దినములలో ప్రతి ఒక్క వ్యక్తి తమ సొంత సంపూర్ణతను కలిగి ఉన్నారు. అతడు ఏమి చేయాలనుకున్నాడో కేవలం దానినే చేశాడు. మరియు ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉన్నది. ప్రతి వ్యక్తి తన దృష్టికి ఏది మంచిది అని తోచినదో దానినే చేశారు. ఇప్పుడు న్యాయాధిపతుల దినములలో వారు ఆ విధంగా చేయుటకు కారణం మీకు తెలుసా? ఇది కొంచెము విస్మయము కలిగించవచ్చును, కాని న్యాయాధిపతుల దినములలో వారు ఆ విధంగా చేయుటకు కారణం ఏదనగా, దేవుని వాక్యము వచ్చుటకు ఆ దినములలో ప్రవక్త లేడు. కాబట్టి ప్రతి వ్యక్తి తన దృష్టికి తోచినది తాను చేయగలిగాడు. మరియు నేటి దినమున ఖచ్చితంగా అదే జరిగినది. ఈ మతశాఖల దినములలో మనకు ప్రవక్త లేడు, కాని దేవుడు మనకు ఒకరిని వాగ్దానం చేశాడు. చూశారా, చూశారా? మరియు ఆయన చేశాడు. చివరి దినములలో ఆయన ఏలియాను లేపి మరలా రంగం మీదకి పంపుతాడు. మరియు అతడు పిల్లల హృదయములను తండ్రుల విశ్వాసం వైపు తిప్పును, తిరిగి నిజమైన పెంతుకోస్తు వైపుకు తిప్పును. ఆయన దానిని చెప్పానని మీకు తెలుసు. ఇప్పుడు ఆయన యోహాను గురించి చెప్పిన దానిని మీరు సూచిస్తారని నాకు తెలుసు. అది మత్తయి 11:6 ఉన్నదని నేను నమ్ముచున్నాను. యోహాను అని ఈ వ్యక్తిని గురించి నీవేమి తలంచుచున్నావు అని వారు అడిగినప్పుడు ఆయన ఇట్లు చెప్పాడు, మీరు దీనిని స్వీకరించగలిగితే నాకు ముందుగా నా దూతను పంపుదురు అని చెప్పబడినది ఇతని గురించియే. అది మలాఖీ 3 కాదు. కాని గుర్తుంచుకోనండి, అది మలాఖీ 4 అయితే అప్పుడు వాక్యము విఫలమైనట్లే. ఎందుకనగా ఆయన ఇట్లు చెప్పెను, అయితే సరిగ్గా ఈ సమయానికి సర్వలోకము దహించబడి ఉండును, మరియు దుర్మార్గుల ధూళిపై నీతిమంతులు నడిచిపోవుదురు. వద్దు సహోదరా, దానిని కలపవద్దు. అది ఏమి చెప్పుచున్నదో ఖచ్చితంగా దాన్నే చెప్పనీయండి. అది నిజము. ఆయన దానిని అంత్యదినములో వాగ్దానము చేశాడు, మరియు అది సరిగ్గా అక్కడ ఉంటుంది. గుర్తుంచుకోనండి, న్యాయాధిపతుల కాలములో ప్రతి ఒక్కరూ వారు కోరినట్లు చేశారు. అక్కడ ఒక్క వ్యక్తియు లేడు. ఆ వాక్యమును జీవింపజేయు వ్యక్తి ఒక్కరైనా లేరు. అక్కడ ప్రవక్త లేడు. దేవుని వాక్యము ఎల్లప్పుడూ ప్రవక్త వద్దకు వచ్చును. అవును. మరియు అతడు ఎల్లప్పుడూ ద్వేషించబడతాడు. కేవలం చిన్న గుంపు మాత్రమే అతన్ని ప్రేమించును. చూశారా? కాని నా భావం ఏమిటనగా, అది ఎల్లప్పుడూ అట్లే ఉండును. దేవుడు తన విధానమును మార్చుకొనడు. ఆయన అలా మార్చుకొని దేవుడిగా ఉండలేడు. దేవుడు ఏదైనా చెప్పినా లేదా ఏదైనా చేసినా మరుసటి సమయము ఆయన దానినే చేయవలసి ఉన్నది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మొదటిసారి చేసినట్లుగానే ఆయన రెండవసారి చేయకపోతే ఆయన మొదటిసారి చేసినది తప్పగును. మరియు దేవుడు తప్పు చేశాడని ఎవరు నేరారోపణ చేయగలరు? దేవునిపై పాపమును ఆరోపించుటకు నీవు ఎవడవు? యేసు చెప్పినది అదే, నాలో పాపమున్నదని మీలో ఎవరు ఆరోపించగలరు? పాపము అంటే ఏమిటి? అవిశ్వాసము. విశ్వసింపనివాడు ఇదివరకే తీర్పు తీర్చబడెను. మెస్సియా చేయవలసిన ప్రతి దానిని నేను నెరవేర్చలేదని మీలో ఎవరు నాకు చూపించగలరు? చూశారా? ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మెస్సియా ఒక ప్రవక్త అయి ఉండెను, మరియు తాను అదేనని ఆయన రుజువు చేసుకొనెను. మలాఖీ తర్వాత కొన్ని 100 వారికి ప్రవక్త లేడు. మరియు ఇక్కడ ఆయన రంగం మీదికి వచ్చెను. ఆయన ప్రజలకు ఒక మర్మముగాను, మరియు వారి సంగమునకు ఒక అడ్డుబండగా ఉన్నాడు. ఎందుకనగా ఆయన చెప్పాడు, ఇదిగో అమూల్యమునగు మూలరాతిని పరీక్షించబడిన ఓ ఒక అడ్డురాతిని నేను సీయోనులో స్థాపించుచున్నాను. అవును, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు. అది నిజము. ఆయన అక్కడ ఉన్నాడు, మరియు ఖచ్చితంగా అది లేఖనమును నెరవేర్చినది. కాని ఆయన యందు విశ్వాసముంచిన వారు ఒక సంపూర్ణతను కలిగి ఉన్నారు. లాజరు సమాధిలో నుండి బయటకు రావడం మార్తా చూసినప్పుడు ఆయన ఎవరో ఆమె ఎరిగి ఉన్నది. మరియు అది జరగకముందే దానిని తెలుసుకునే సంపూర్ణతను ఆమె కలిగి ఉన్నది. నీవు లోకమునకు రానున్న దేవుని కుమారుడు అని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు నా సహోదరుడు మరణించి ఉన్నా గాని కేవలం ఒక్క మాట పలుకును, దేవుడు దానిని చేయును. ఆమేన్. ఆమె నిశ్చయంగా నమ్మకంతో ఉన్నది. అది నిజము. దానిని చెప్పినప్పుడు ఆమె తన హృదయములో నుండి దానిని చెప్పినది. ఆయన ఇట్లడిగాడు, మీరు అతన్ని ఎక్కడ పాతిపెట్టారు? ఇట్లు చెప్పారు, వచ్చి చూడుము. ఆయన ఒక దర్శనముతో అక్కడ నిలబడి ఉన్నాడు. ఎందుకనగా ఆయన చెప్పాడు, మొదటిగా నా తండ్రి నాకు చూపించనిదే నేను ఏమీ చేయను. యోహాను 5:19 ఆయనను దూరంగా పంపాను, లాజరు ఇంటికి దూరంగా వెళ్లిపోయాను. వచ్చి ప్రార్థన చేయమని వారు ఆయనకు కబురు పంపారు. లాజరు చనిపోవునని ఆయనకు తెలుసు, మరియు కొంత సమయం తర్వాత మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు అని ఆయన చెప్పాడు. అతడు బాగుపడును అని వారన్నారు. ఆయన ఇట్లు చెప్పాడు, అతడు చనిపోయాడు మరియు మీ నిమిత్తము నేనక్కడ లేనందుకు నేను సంతోషించుచున్నాను. అతడి కొరకు ప్రార్థించమని వారు ఆయనను అడుగుచుండిరి. పితప ఆయన తిరిగి వచ్చి ఇట్లు చెప్పెను, అయితే నేను వెళ్లి అతన్ని మేల్కొల్పుదును. ఓ మాయ్, నేను అక్కడికి వెళ్లి ఏమి చేయగలనో చూస్తాను కాదు, నేను వెళ్లి అతన్ని మేల్కొల్పుతాను. ఎందుకు ఏమి చేయవలనో తండ్రి ఇదివరకే నాకు చూపించెను. సమాధి వద్దకు వెళ్లెను, అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అక్కడ దేవుడు మానవ శరీరములో నిలబడి ఉన్నాడు. కరిగిపోము అని ఆ రాతితో ఆయన చెప్పగలడు. అలా చెబితే అది కరిగిపోయేది. కాని ఆయన ఆ స్త్రీలకు ఇట్లు చెప్పెను, దీనులైన ఆ చిన్న యవ్వన స్త్రీలకు ఇట్లు చెప్పెను, ఆ రాయిని తొలగించండి, మీరు కూడా ఏదో ఒకటి చేయవలసి ఉన్నది. చూశారా, మరియు వారు ఆ రాయిని దొర్లించారు మరియు అది వారికి ఇబ్బంది కలిగించినది. అతడు ఎంతో కంపు కొట్టుచున్నాడు. అక్కడ ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. ఓ మాయ్, ఆయన ఆ బలహీనమైన శరీరమును తిన్నగా నిలుపుకొనుటను నేను చూస్తున్నాను. ఎందుకనగా బైబిల్ చెప్పినది, మనమతని చూచి ఆపేక్షించున్నట్లు ఆయనలో సురూపము లేదు, ఆయన చూచుటకు అంత ఆకర్షణీయముగా లేడు. చూశారా, సరిగ్గా దావీదు వలెనే ఉన్నది. అతడు కేవలం ఒక చిన్న ఎర్రనివాడిగా ఉన్నప్పుడే రాజుగా ఎన్నిక చేయబడినాడు. చూశారా, వారందరూ పెద్దవారు అని చెప్పెను. అతని తలపై ఒక కిరీటముతో అతడు అందముగా కనిపించడా, ఈ పెద్ద కుమారుని తీసుకొనుము అని యెషయి అనెను. దేవుడు అతన్ని నిరాకరించెను అని సమూయేలు చెప్పెను. అతని కుమారులందరినీ తీసుకుని వచ్చెను. అతడిట్లడిగెను, నీకు ఇంకా కుమారులు లేరా? అవును, ఇంకా ఒకడున్నాడు, కాని అతడు రాజు వలె కనిపించడు. ఎందుకు? అతడు వంగిపోయిన భుజములు కలిగి ఎర్రగా అగుపించు ఒక చిన్న బాలుడు. వెళ్లి అతన్ని తీసుకుని రమ్ము. మరియు అతడు వచ్చి ఆ ప్రవక్త ముందు నడిచిన వెంటనే ఆత్మ అతనిపై కుమ్మరించబడెను. అతడు ఆ నూనెతో పరిగెత్తుకుని వెళ్లి అతడి తలపై దాన్ని కుమ్మరించి ఇట్లు చెప్పాడు, ఇతడే మీ రాజు. అది అంతే, అవునయ్యా. యేసు అక్కడ వంగిన భుజాలతో నిలబడి ఉన్నాడు. బహుశా ఇంకా 30 సంవత్సరాల వయస్సైనా రాకుండానే వెంట్రుకలు తెల్లబడుచున్నాయి. ఆయన 40 సంవత్సరాల వ్యక్తిగా కనిపించి ఉండవచ్చును అని బైబిల్ చెప్పెను. యూదులు ఆయనతో ఇట్లనిరి, నీకు ఇంకా 50 ఏళ్లైనా లేవు, మరి నీవేమో నీవు అబ్రహామును చూసితివి అని చెప్పుదువా? అబ్రహాము కంటే ముందు నేను ఉన్నవాడను అని ఆయన చెప్పెను. మాయ్, ఓ మాయ్, పరిశుద్ధ యోహాను 6. పిదప ఆయన ఇక్కడ సమాధి వద్ద నిలబడటను మనము కనుగొంటాము. ఆ దర్శనము రావలసి ఉండెనని ఆయన ఎరిగి ఉన్నాడు. అది రావలసి ఉండెనని ఆయనకు తెలుసు. రాయిని తీసివేయండి. అతడు కంపు కొట్టుచున్నాడు, ప్రేత వస్త్రములతో చుట్టబడి ఉన్నాడు. అతడు చనిపోయి 4 దినములు గడిచిపోయాయి. అతని ముక్కు కూడా ఊడిపోయినది. అంత సమయం గడిచిపోయినది. అక్కడ ఆయన అక్కడ నిలబడి తన శరీరాన్ని సవరించుకున్నాడు. నేనే పునరుద్ధానమును మరియు జీవమును, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. అటువంటి ఒక ప్రకటన చేయగల మనిషి ఉంటే నాకు చెప్పండి. బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ మరణించడు. నీవు దీనిని నమ్ముచున్నావా? ఆమె ఇట్లన్నది, నమ్ముచున్నాను ప్రభువా. ఆయన ఆమెను విఫలపరిచినట్లు కనిపించినప్పటికీ అట్లు చెప్పినది. ఆమె కబురు పంపినప్పుడు ఆయన వెళ్లలేదు. ఆమె మరలా కబురు పెట్టినది, ఆయన వెళ్లలేదు. కాని ఇక్కడ ఆమె ఇట్లు చెప్పుచున్నది, నీవు ఈ లోకమునకు రావలసిన క్రీస్తువు అని నేను ఎరుగుదును. ఆయన పిలిచాడు, లాజరు బయటకు రమ్ము. మరియు ఆ వ్యక్తి చనిపోయి 4 దినములు గతించాయి. ఎందుకు? ఏమిటి? క్రీస్తు సంపూర్ణతను కలిగి ఉన్నాడు. ఆయన దర్శనమును చూసి ఉన్నాడు. అది విఫలము కానేరదు. అది నిజము. అది విఫలము కానేరదు. ఆయన ఖచ్చితంగా నిశ్చయతను కలిగి ఉన్నాడు. మరియు మార్తా కూడా సంపూర్ణ నిశ్చయతతో ఉన్నది. ఆయన ఏమైయున్నాడని ఆమె నమ్మినదో ఆయన దానిని గుర్తించినట్లు ఆమె చేయగలిగితే ఆమె అడిగినది ఆమె పొందుకొనును. నిజం, వారక్కడ ఉన్నారు. ఆ సంపూర్ణత అది వాక్యంతో ముడివేయబడి ఉన్నది. మరది అదే అయి ఉన్నది. ఈనాడు ప్రతి మనిషి తమ దృష్టికి ఏది మంచిదో అదే చేస్తున్నారు. ఎందుకంటే ప్రవక్త లేడు కాబట్టి. న్యాయాధిపతుల దినములలో చూడండి, ఏలియా దినములలో చూడండి, అది ఏలియా లేక ఎలీషా అని నేను నమ్ముచున్నాను. వారిలో ఒకరు, అవును, ఆ చనిపోయిన బిడ్డ, ఆ షునేమీరాలు, ఆమె ఏలియా ఆ దినపు దైవజనుడు. కేవలం ఏదో ఒక మంచి జ్ఞానము కలిగిన ఉపాధ్యాయుడు కాదు. ఎందుకు? అతడు మార్గమున వెళ్లిన ఒక వృద్ధుడు. మీరు వస్తే ఈ దినమున అతడు గనక నీ గుమ్మము వద్దకు వస్తే బహుశా మీరు అతన్ని వెలగొడతారు. ఒక దేశమంతా అతన్ని ద్వేషించినది. యజబేలు మరియు ఆ మిగిలిన వారందరూ అతన్ని ద్వేషించారు. ఎందుకనగా ఆమె వైట్ హౌస్ లో కూర్చుని ఉన్నది మరియు ఆమె చేసే కార్యములు మిగిలిన స్త్రీలందరి ద్వారా చేయించినది. మరియు వారందరూ ఆమెను మాదిరిగా తీసుకున్నారు. మరియు ఆహాబు త్రిప్పబడ్డాడు. ఆమె శక్తి ద్వారా అతడి తల త్రిప్పబడినది. ఈనాడు అది ఎంతో దూరంలో లేదు. సరిగ్గా అదే విధంగా మరి మీరు అక్కడే ఉన్నారు. మరియు వారందరూ ప్రజాదరణ పొందారు. మరియు ఓ వారంతా అటువంటి వాటిలో మునిగిపోయారు. కాని ఆ చిన్న వృద్ధురాలైన షునేమిరాలు, షునేము స్త్రీ కాదు కాని అవును ఆమె ఒక షునేమిరాలు అని నేను నమ్ముచున్నాను. ఆమె వచ్చి మరియు ఏలియాలో ఆ శక్తి ఉన్నదని చూసినప్పుడు ఆమె ఇట్లన్నది, అతడు పరిశుద్ధుడని నేను గ్రహించుచున్నాను. మరియు ఆ బిడ్డ చనిపోయి పడి ఉన్నప్పుడు ఆమె ఇట్లు చెప్పినది, గాడిదకు గంతకట్టుము మరియు నీవు మధ్యలో ఆపకుము. ఆమె అక్కడికి వెళ్లినది, ఆమె ఎరిగి ఉన్నది. మరియు ఆమె వచ్చిన విధానమును నేను ఇష్టపడుచున్నాను. ఆమె తన సంపూర్ణత వద్దకు, తాను కట్టుబడి ఉండే దాని వద్దకు వచ్చినది. ఏలియా ఇట్లన్నాడు, ఇదిగో ఆ షునేమిరాలు వచ్చినది. ఆమె దుఃఖపడుచున్నది, కాని సమస్య ఏమిటో నాకు తెలియదు. చూశారా, దేవుడు తన దాసులకు అన్నిటినీ చూపించడు. వారు ఏమి తెలుసుకోవాలని ఆయన కోరుచున్నాడో వాటిని మాత్రమే తెలియపరచును. కాబట్టి అతడిట్లన్నాడు, ఆమె హృదయము దుఃఖముతో ఉన్నది కాని నాకు తెలియదు. అతడింకా ఇట్లు చెప్పాడు, గెహాజీ నీవు పరుగున పోయి ఏమి జరిగినదో తెలుసుకో. అతడిట్లడిగాడు, అంతా క్షేమమేనా? నీ భర్త క్షేమముగా ఉన్నాడా? నీ కుమారుడు క్షేమముగా ఉన్నాడా? ఆమెను చూడండి, ఓ మై, ఇది సంగతి. ఆమె ఇట్లు చెప్పినది, అంతా క్షేమమే. ఎందుకు? ఆమె తన సంపూర్ణత వద్దకు వచ్చినది, అంతా క్షేమమే. మరియు ఆమె మోకరిల్లింది, మొదటిగా అతని పాదముల మీద పడినది. మరియు గెహాజీ ఆమెను అతడి యజమానుని వద్ద నుండి పైకి లేపాడు. అది సరికాదు, ఆమెను పైకి లేపెను. మరియు ఆమె అతనికి చెప్పడం ప్రారంభించినది. ఇప్పుడు అతనికి సంపూర్ణత లేదు. ఆమెకు బిడ్డను ఇచ్చుటకు అతనికి శక్తి ఉన్నదని దర్శనము ద్వారా అతడు ఎరిగి ఉన్నాడు. కాని ఇప్పుడు అతడు ఏమి చేశాను? అతడు తన కర్రను తీసుకుని మరియు గదిలోనికి వెళ్లి తలుపులన్నింటినీ మూసివేసి అందర్నీ బయటికి పంపివేశాను. అతడు ఆ గదిలో పైకి మరియు క్రిందికి తిరిగాడు. అతడు ఒక సంపూర్ణతను కలిగి ఉన్నాడు. అతడు కేవలం దానిని సంధించగలిగితే చాలు. ఆ గదిలో అటూ ఇటూ పైకి మరియు క్రిందికి తిరుగుచున్నాడు. ఓ మై, నేరుగా ఏదో అతన్ని తాకినట్లుగా అతనికి అనిపించినది. అతడు వెళ్లి ఆ బిడ్డ మీద పడుకున్నాడు. అతడు మరలా పైకి లేచి వెళ్లిపోయాడు. ఆ బిడ్డ కొంచెం కదిలాడు, వేడి పుట్టుకొచ్చింది. అతడు లేచి వెళ్లిపోయాడు. అతడు ఆ సంపూర్ణతతో సరైన సంబంధాన్ని పొందలేదు. ప్రభువా, అది ఏమిటి? నన్ను ఏమి చేయమంటావు? అతడు తిరిగిన వెంటనే అతడు ఒక దర్శనమును చూశాడన్నట్లో సందేహము లేదు. ఆ చిన్న పిల్లవాడు పరిగెత్తుతూ ఆడుతున్నాడు, తాడుతో గెంతుచు అటువంటి దేనితోనూ ఆడుకొనుచున్నాడు. అతడు తన్ను తాను చూసుకుని బిడ్డ మీద పడుకున్నాడు. తన ముక్కు అతని ముక్కు పైన, తన పెదవులను అతని పెదవుల పైన పెట్టాడు. మరియు దేవుని శక్తి ఆ బిడ్డను బ్రతికించినది. అదేమిటి? ఆ స్త్రీ యొక్క సంపూర్ణత ఆ ప్రవక్తయే, ఆ ప్రవక్త యొక్క సంపూర్ణత దేవుడే అయి ఉన్నాడు. అవి రెండూ వాక్యముతో కలిసిపోయాయి. నేనే పునరుద్ధానమును మరియు జీవమునై ఉన్నాను. దేవుని శక్తిని నేను చూస్తున్నాను. సృష్టికర్త సమస్తమును చేయగలడు. ఆమె ఆ బిడ్డను మరలా లేవనెత్తినది. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి తన ఇష్ట ప్రకారముగా చేయుటకు కారణం ఏదనగా, ప్రభు యొక్క వాక్యము రావడానికి వారికి ప్రవక్త లేడు. ఆ దినములలో వాక్యము మరియు ప్రవక్తలు లేరు. ఓ, నేను మార్పు పొందిన సమయములో మనము జీవించుచున్న దినమును చూశాను. సంఘము నన్ను పట్టుకొనక ముందే దేవుడు నన్ను పట్టుకున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. బహుశా నేను ఒక నాస్తికుని అయ్యేవాణ్ణి. అవునయ్యా, ఈ సమస్త కలగలుపు ఒక గందరగోళము. మరియు ప్రతి ఒక్కరూ మంచిది, వచ్చి మాలో చేరుము. మరియు లేని ఎడ్లా, సరి నీవు నీ పత్రమును తీసుకువెళ్లి మరొక దానిలో చేరుము. ఓ, మా సహవాసములోనికి నీ పత్రమును తీసుకుని రావా? ఒక పత్రము ఉందని నేను నమ్ముచున్నాను. అది క్రీస్తు నీ పేరును గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్రాసినప్పుడై ఉన్నది. అది దానిపైన మాత్రమే ఉంటుంది. నేను మతశాఖలన్నింటినీ చూసినప్పుడు, మా పూర్వీకులు ఐరిష్ వారు. అది గతంలో కేథలిక్ సంఘమై ఉన్నది. మరియు అది చెడిపోయి కుల్లిపోవుటను నేను చూశాను. నేను ఇక్కడ ఈ పట్టణంలో ఉన్న ఒక ఫలానా సంఘ శాఖకు వెళ్లాను. వారికి చెప్పారు, ఓ, మేమే మార్గము, సత్యము, వెలుగు. మేము దానంతటినీ పొందుకున్నాము. న్యూ ఆల్బనీలో నేను మరొక దాని వద్దకు వెళ్లాను. ఓ మై, అక్కడున్న వారు దేని గురించి మాట్లాడుచున్నారో వారికే తెలియదు. కేథలిక్కులు ఇట్లన్నారు, మీరందరూ తప్పు. నేను అనుకున్నాను, ఓ మై, నేనొక లూథరన్ అబ్బాయితో ఆడుకున్నాను. మరియు నేను అనుకున్నాను, ఒక చిన్న జర్మనీ లూథరన్. నేను అక్కడికి వెళ్లి మరియు ఇట్లా అడిగాను, నీవు చర్చికి ఎక్కడికి వెళ్తావు? నేను ఆ చర్చికి వెళ్తాను. నేనక్కడికి వెళ్లాను మరియు వారు తామే మార్గము అని చెప్పుటను నేను కనుగొన్నాను. నేను ఇమ్మానియలు బాప్టిస్టు సంఘము లేదా ఫస్ట్ బాప్టిస్టు సంఘములోనున్న సహోదరుడు డేల్ దగ్గరికి వెళ్లాను. ఇదే మార్గము అని వారు చెప్పారు. తర్వాత నేను ఐరిష్ సంఘమునకు వెళ్లాను. అది ఇట్లు చెప్పినది, మంచిది, ఇదే మార్గము. ఓ మై, నేను చాలా గందరగోళంలో పడిపోయాను. ఏమి చేయాలో నాకు తెలియదు. అయితే నేను సరైనది పొందాలనుకుంటున్నాను. ఏమి చేయాలో నాకు తెలియదు. మరియు ఏ విధంగా పశ్చాత్తాపడాలో నాకు తెలియలేదు. నేను ఒక ఉత్తరం రాశాను. నేను తలంచాను. నేను ఆయనను అడవిలో చూశాను. నేను ఆయనకు ఒక ఉత్తరము రాశాను. నేను అన్నాను, ప్రియమైన అయ్యా, నీవు ఈ మార్గమున వెళ్తావని నాకు తెలుసు. ఎందుకనగా నేనిక్కడ ఉడతలు వేటాడుతుంటాను. నీవు ఇక్కడకు వస్తావని నాకు తెలుసు. నీవిక్కడ ఉన్నావని నాకు తెలుసు. నాకు నీవు కావాలి. నేను నీకొక సంగతి చెప్పగోర్చున్నాను. నేనిట్లు తలంచాను. ఇప్పుడు ఒక నిమిషం ఆగుము. నేను ఎన్నడూ ఎవరినీ చూడలేదు. లేదు, నేను దానితో మాట్లాడగోర్చున్నాను. నేను ఆయనతో మాట్లాడగోర్చున్నాను. నేను ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను తలంచాను. మంచిది. ఇప్పుడు దానిని ఎలా చేయాలో నాకు తెలియదు. నేను నీటితో తడిగా ఉన్న ఆ పాకలోనికి వెళ్లి మరియు మోకరించాను. అక్కడ పాడైపోయిన ఒక చిన్న పాత కారు ఉన్నది. నేనన్నాను, నేనొక చిత్రమును చూశాను అని నేను నమ్ముచున్నాను. వారు తమ చేతులు ఈ విధంగా పెడతారని నేను నమ్ముచున్నాను. మరియు నేను మోకరించాను. మరియు నేనిట్లు చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోనది ఏమిటి? నేను చెప్పాను, నీవు దీనిని చేయుటకు ఏదో ఒక విధానము ఉండి ఉన్నది, కాని అది నాకు తెలియదు. ప్రతి దానిని సమీపించు మార్గము ఒకటి ఉన్నదని నాకు తెలుసు. మరియు నాకు, నేనన్నాను, నేను నా చేతులను ఈ విధంగా పెడతాను. నేనిట్లన్నాను, ప్రియమైన అయ్యా, మీరు వచ్చి ఒక్క నిమిషం నాతో మాట్లాడాలని నేను కోరుచున్నాను. నేను ఎంత చెడ్డవాడినో మీకు చెప్పగోరుచున్నాను. నా చేతులు ఇలా పెట్టుకున్నాను. నేను ఆలకించాను. దేవుడు నాతో మాట్లాడాడు అని ప్రజలు చెప్తారు. మరియు ఆయన మాట్లాడునని నేను ఎరుగుదును. ఎందుకనగా నేను ఒక పిల్లవానిగా ఉన్నప్పుడు నేను దానిని విన్నాను. మద్యము త్రాగవద్దు అని మొదలైనవి నాతో చెప్పాడు. ఆయన నాకు జవాబు ఇవ్వలేదు. నేనన్నాను, బహుశా నేను నా చేతులను ఈ విధంగా పెట్టాలేమో. కాబట్టి నేను చెప్పాను, ప్రియమైన అయ్యా, దీనిని సరిగా ఎలా చేయాలో నాకు తెలియదు, కాని నేను నమ్ముచున్నాను. మీరు నాకు సహాయం చేస్తారా? మరియు ప్రతి ఒక్క బోధకుడు వచ్చి వారి దానిలో చేరమనియు మరియు లేచి నిలబడి యేసుక్రీస్తును స్వీకరించామని చెప్పండి అని చెప్పుదురు. మరియు వారు యేసు దేవుని కుమారుడని నమ్ముతారు. దయ్యములు కూడా దానినే నమ్ముతాయి. కాబట్టి నేనిట్లా అనుకున్నాను, నేను దానికంటే శ్రేష్టమైన దానిని కలిగి ఉండాలి. లేదు, నేను ఈ విధంగా కూర్చుని ఉన్నాను. పేతురు మరియు యోహాను శృంగారమను దేవాలయపు గవిని దాటి వెళ్ళుచుండగా తల్లి గర్భము నుండి కుంటివాడైన ఒక వ్యక్తి కూర్చుని ఉండుటను గురించి నేను చదివాను. ఇట్లు చెప్పాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కాని నేను కలిగిన దానిని, ఓ, అది నా యొద్ద లేదని నాకు తెలియను. కాబట్టి దానిని ఎలా చేయాలో కనుగొనుటకు నేను ప్రయత్నించుచుంటిని. ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియలేదు. నా చేతులు ముడుచుకుని పిదప ఇలా పడుకున్నాను. మరియు సాతానుడు రంగం మీదికి రానే వచ్చాడు. ఇట్లన్నాడు, ఇటు చూడు, నీవు చాలాసేపు కనిపెట్టావు. నీకు ఇప్పటికే 20 సంవత్సరాలు. ఇప్పుడు దానిని ప్రయత్నించవలసిన అవసరం లేదు. అవును, అప్పుడు నేను కృంగిపోయాను మరియు ఏడవటం మొదలుపెట్టాను. మరియు పిదప, నేనిక పూర్తిగా కృంగిపోయినప్పుడు నేనిట్లు చెప్పాను, నేను మాట్లాడబోచున్నాను. నీవు నాతో మాట్లాడకపోయినను ఎలాగైనా నేను నీతో మాట్లాడబోచున్నాను. కావున నేనిట్లు చెప్పాను, నేను మంచివాణ్ణి కాను. నన్ను గూర్చి నేను సిగ్గుపరుచున్నాను. మిస్టర్ దేవుడా, ఎక్కడి నుండైనా నీవు నా మాటలు వింటావని నాకు తెలుసు. నీవు నా మాటలు వింటావు మరియు నన్ను గూర్చి నేను సిగ్గుపడుచున్నాను. నేను నిన్ను నిర్లక్ష్యము చేసినందుకు సిగ్గుపడుచున్నాను. ఆ సమయంలో నేను పైకి చూశాను మరియు ఒక వింతైన అనుభూతి నాకు కలిగినది. ఆ గదిలోనికి ఒక వెలుగు వచ్చినది. అది ఈ విధంగా ఒక సిలువ వలె ఏర్పడినది. మరియు నా జీవితంలో నేనెన్నడూ వినని ఒక స్వరము నాతో మాట్లాడినది. నేను దాని వైపు చూశాను. అంతా చల్లబడిపోయాను. భయంతో మొద్దుబారిపోయాను. నేను కదలలేకపోయాను. నిలబడి దానివైపు చూశాను. అది వెళ్లిపోయినది. నేనిట్లన్నాను, అయ్యా, నాకు నీ భాష అర్థం కావడం లేదు. నేను చెప్పాను, నీవు నా భాషలో మాట్లాడలేకపోతే మరియు నాకు నీ భాష అర్థం కాకపోతే మరియు నీవు నన్ను క్షమించినట్లయితే నేను అక్కడున్న సిలువలో లెక్కించబడవలసిన వాడననియూ అక్కడే ఎక్కడో నా పాపములు ఉంచబడవలననియూ నాకు తెలుసు. మరియు నీవు నన్ను క్షమించినట్లయితే కేవలం వెనుకకు వచ్చి నీ స్వంత భాషలో మాట్లాడుము. మరియు నీవు నా భాషలో మాట్లాడలేని ఎడల దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటాను. నేను చెప్పాను, కేవలం మరొక్కసారి తిరిగి దానిని రప్పించుము. అది మరలా వచ్చినది. ఓ మై, అది ఎంత ఆశీర్వాదము! అక్కడ నేనొక సంపూర్ణతను పొందుకున్నాను. ఆమేన్. అవునయ్యా, 40 టన్నుల బరువు నా భుజముల మీద నుండి తొలగిపోయినట్లు అనిపించినది. నా పాదములు నేలను అంటుకోలేనంతగా నేను ఆ నేల మీద నడుచుకుంటూ వెళ్లాను. అమ్మ చెప్పినది, బిల్లి, నీవు నరాల ఉద్రిక్తతలో ఉన్నావు. నేనిట్లన్నాను, లేదమ్మా, ఏమి జరిగినదో నాకు తెలియదు. అక్కడ వెనుక వైపున రైలు పట్టాలున్నాయి. నేను ఆ పట్టాల మీదికి పరిగెత్తుకుని పోయి నా శక్తి కొలది గాల్లోకి గంతులు వేశాను. నా భావాలను ఎలా బయటకు వ్యక్తపరచాలో నాకు తెలియలేదు. ఓ, ఎలా అరవాలో నాకు తెలుసుంటే బాగుండును. నేను అరుస్తున్నాను, కాని నా స్వంత విధానములో అరుస్తున్నాను. మీరు చూడండి, అది ఏమిటి? విశ్రాంతి తీరములో నేను నా ప్రాణమునకు లంగరు వేశాను. అది దానిని స్థిరపరిచినది. అదే నా సంపూర్ణత. అక్కడ నేను ఒక దానిని కనుగొన్నాను. అది ఏదో కల్పితమైనదో లేక ఏదో ఒక ఆలోచనో కాదు. నేను ఆ మనిషితో మాట్లాడాను. ఎన్నడూ మద్యము త్రాగవద్దు లేక పొగ త్రాగవద్దు, లేక నన్ను నేను స్త్రీలతో మరియు అటువంటి వాటితో అపవిత్రపరచు దేనిని చేయవద్దు అని ఆయన నాతో చెప్పాను. అదేమిటనగా, నేను పెద్దవాడనైనప్పుడు నేను చేయవలసిన పని ఒకటి ఉన్నది. నేను ఆయనను కలుసుకున్నాను, సంగమును కాదు, నేను ఆయనను కలిశాను. ఆయనను, అవునండి, ఆయన ఒక్కడే. ఇక్కడ తివానిస్ దగ్గర ఉన్న ఒక వ్యక్తి వలె మాట్లాడుచుండెను కాదు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన వెంటనే సహోదరు ఫ్రాంక్ అక్కడ ఒక సైనికుడిగా నిలబడి ఉన్నాడు. అతడు చెప్పాడు, అది కొంచెం హాస్యంగా అనిపిస్తుంది, ఇది హాస్యమాడే స్థలం కాదు. కాని అతడు ఇలా చెప్పాడు, అతడిక్కడ న్యూ ఆల్బనీలో ఉన్నాడు. మరియు అతడు చెప్పాడు, సైన్యాధిపతి మమ్మలను బయటికి తీసుకుని వెళ్లి ఇట్లన్నాడు, ఈ దేశమంతా జపాను సైనికులతో నిండిపోయినది. అబ్బాయిలు, రేపు ఉదయం మనం అక్కడికి వెలుచున్నాం, మనం వారిని స్వాధీనపరచుకోవాలి. అతడు ఇట్లన్నాడు, అబ్బాయిలారా, గుర్తుంచుకోనండి, ఈ దినమున ఇక్కడ నిలబడి ఉన్న మనలో అనేకులు రేపు ఉండరు, వారు రేపు ఇక్కడ ఉండరు, మనము ఉదయమున తెల్లవారగానే వెళ్తాము. ఇట్లు చెప్పాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ సొంత మతమును, భక్తిని కలిగి ఉండండి. ఈ వ్యక్తి చెప్పాడు, మరియు నాకు ఏ మతమూ లేదు. మరియు చెప్పాడు, ఇట్లన్నాడు, నేనక్కడ నిలబడి ఉన్నాను. మరియు ఆ మిగిలిన వారందరూ చెప్పాడు, ఒక మత గురువు వచ్చి ఇటువైపు వెళ్లాడు, మరియు ఒక ప్రొటెస్టెంటు ఇటువైపు వెళ్లాడు, మరియు ఒక యూదుడు ఈ వైపు వెళ్లాడు, మరియు కేథలిక్లు వారి మత గురువుతో ఆ వైపు వెళ్లారు. అతడు చెప్పాడు, నేనక్కడ నిలబడి ఉన్నాను. మరియు ఇట్లన్నాడు, ఆ సైన్యాధికారి నాతో చెప్పాడు, అబ్బాయి, నీవు నీ స్వంత మతమును కలిగి ఉండటం మంచిది. అతడు చెప్పాడు, నాకు ఏదీ లేదు. అతడు చెప్పాడు, నీవు ఏదో ఒకటి పొందడం మంచిది, ఎందుకనగా నీకు వెంటనే ఒకటి అవసరం పడుతుంది, నాకు ఖచ్చితంగా తెలుసు. మరియు ఆ సమయానికి ఒక గుంపు అటుగా వెల్లుట చూశాడని, అది క్యాథలిక్ గుంపు అని అతడు చెప్పాడు. అతడక్కడికి నడిచి వెళ్లి మరియు ఈ యాజకునితో, నీవు నాకు ఏదైనా మతమును ఇవ్వగలవా అని అన్నాడని చెప్పాడు. మరియు అతడిట్లు చెప్పాను, రమ్ము, ఇట్లన్నాడు. అతడు లోపలికి వెళ్లి, మరియు నన్ను ఒక క్యాథలిక్గా మార్చాను. మరియు మీకు తెలుసా, అక్కడ న్యూ ఆల్బనీలో ఈ వ్యక్తి ఈ విషయాలను చెప్పుచున్నప్పుడు జాన్ హోవర్డ్ మరియు నిజమైన రాచరికపు క్యాథలిక్కల గుంపు అక్కడ కూర్చుని ఉన్నది. మరియు అతడు చెప్పాడు, అతడిట్లన్నాడు, మరుసటి రోజు యుద్ధంలో అది ఎలా ఉన్నదో ఓ అతడు దానిని గూర్చి చెప్పుచున్నాడు. మరియు అతడు ఒక ఆజానుబాహుడని అతడు చెప్పాను, మీకు తెలుసు. మరియు చెప్పాను, వారు చెయ్యి చెయ్యి పట్టుకుని పోరాడుచున్నారు, మరియు వారు కత్తులతో పొడుచుకొనుచున్నారు, మరియు కేకలు వేస్తూ పొడుచుకొనుచు మరియు నరుకుకొనుచున్నారు. అతడు అన్నాడు, వారి వరుసలు చెదిరిపోయాయి. జపాన్ వారు ఎందులోనికైతే వారిని వెళ్లేటట్లు చేశారో, నేరుగా అక్కడికే వారు ఆ విధంగా వచ్చారు. మరియు ఆ పెద్ద మెషిన్ గన్నులు ప్రతి వైపు నుండి పేలుచున్నాయి. ఒక ముఖాముఖి యుద్ధం. ఇట్లన్నాడు, నేరుగా నేను ఈ విధంగా ఆగిపోయాను. మరియు చెప్పాడు, ప్రతి చోట అరుపులు మరియు ఆ విధంగా ఉన్నది, నీ మాటలు నీకు కూడా వినబడవు. చెప్పాడు, అక్కడ రక్తం ఉన్నది. ఇట్లన్నాడు, నేను చూశాను, మరది నా రక్తమే. అతడు చెప్పాడు, నేను ఇక్కడ చూశాను, నా ప్రక్కలో ఒక రంధ్రమున్నది. అతడు చెప్పాడు, అది నా రక్తమే. మరియు చెప్పాడు, నేను మీకు తెలుసు, నేను మరియు ఒక నిజమైన ఒక క్యాథలిక్ స్నేహితుడు. ఇప్పుడు నేను దీనిని తమాషా కొరకు చెప్పుటలేదు, కాని ఒక నిజమైన క్యాథలిక్ ఇట్లన్నాడు, నీవు మరియా నీకు జయము అని చెప్పావా? అతడు చెప్పాడు, లేదయ్యా. అతడు చెప్పాడు, అది నా రక్తము, నాకు ఏ కార్యదర్శి అక్కర్లేదు. నేను చెప్పాను, నేను ఆ ప్రధానమైన వ్యక్తితో మాట్లాడగోరుచున్నాను, అది నా రక్తము, అది ఆ విధంగా ఉండునని నేను అనుకుంటున్నాను. అవునయ్యా, అది ఆ విధంగానే జరుగును. మనము కట్టుబడి ఉండే ఒక దానిని, ఒక సంపూర్ణతను కలిగి ఉండవలసి ఉన్నది. నాకు ఆయన కార్యదర్శి కొరకు ఏమాత్రము సమయం లేదు. అతడు చెప్పాడు, నేను ఆయనతో మాట్లాడగోరుచున్నాను. మరియు సహోదరుడా, అది అంతే. ఒక వ్యక్తి క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు నీవు ఒక బోధకుని మాటనో, లేక ఎవరో కార్యదర్శి మాటనో, లేక ఏదో వేరొక దానిని తీసుకోవాలని అనుకునవు. ప్రొటెస్టెంట్లైన మీరు దీనిని దానిని లేక మరొక దానిని తీసుకోకండి. తిరిగి జన్మించి మరియు పరిశుద్ధాత్మతో నింపబడి నూతన జన్మ ద్వారా మీరు లంగర వేయబడి వరకు ఆ సంపూర్ణతనకు సాగిపోవుడి. మరియు మీ జీవితంలో దీనత్వము మరియు ప్రేమ ద్వారా బైబిల్ ప్రత్యక్షపరచబడ్డను మీరు చూస్తారు. ఓ, అప్పుడు అది మీ యొక్క సంపూర్ణత. అవునండి, ఆయన వాక్యమయ్యున్నాడు అనుదానిని నేను వాక్యంలో చదివాను. అయితే జర్మనీ సంఘము ఇది మార్గము అని చెప్పుచున్నది, మరియు మెథడిస్టులు మరియు బ్యాప్టిస్టులు మరియు కేథలిక్లు. కాని ఆయన ఇట్లు చెప్పిన దానిని నేను వాక్యంలో చదివాను, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, మరియు పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ఇప్పుడు ముగింపులో వినండి. ఇప్పుడు ప్రొటెస్టెంట్ వారు చెప్పుచున్నారు, ఇప్పుడు కేథలిక్లు ఇట్లంటారు, ఆయన దానిని పేతురు మీద నిర్మించాడు, నీవు పేతురువు, మరియు ఈ బండ మీద లేదు, ఆయన ఎన్నడూ చేయలేదు. అది అట్లయినచో అది అప్పుడే పడిపోయేది. వారు దానిని ఒక మనుషుని మీద నిర్మించారు. ఆయన ఏమి చేశాడు? ప్రొటెస్టెంట్ వారు ఇట్లన్నారు, ఆయన తన మీదనే దానిని నిర్మించుకున్నాడు. లేదు, ఆయన అలా చేయలేదు. దానిని తన మీద నిర్మించుకొనలేదు. ఆయన ఏమి చేశాడు? ఏమిటి, మనిషి కుమారుడనైన నన్ను గూర్చి ప్రజలు ఏమి చెప్పుకొనుచున్నారు? కొందరు నీవు ఏలియా అని మరియు మోషే అని చెప్పుకొనుచున్నారు, మరి మీరేమి చెప్పుకొనుచున్నారు అని ఆయన అడిగాడు. అందుకు పేతురు ఇట్లు చెప్పాను, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. ఇప్పుడు ఆ మాటలను గమనించండి, సీమోను బరియోన నీవు ధన్యుడవు, రక్త మాంసములు దీనిని నీకు బయలుపరచలేదు, నీవు ఒక యాజకుని ద్వారా దీనిని నేర్చుకొనలేదు, ఏదో వేదాంత కళాశాల ద్వారా నీవు దీనిని నేర్చుకొనలేదు, కానీ పరలోకమందున్న నా తండ్రి దీనిని నీకు బయలుపరచెను. మరియు ఈ బండ మీద, వాక్యం యొక్క ఆత్మీయ ప్రత్యక్షత మీద నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ప్రభువా, అదే అది అని నేను అనుకున్నాను. నేనిక్కడ ప్రకటన గ్రంథంలో చదివాను 22వ అధ్యాయంలో, అక్కడ ఆయన ఇట్లు చెప్పాడు, ఎవడైనను ఇది సంపూర్ణ కార్యమై ఉన్నది, ఎవడైనను దీనితో మరి ఏదైనను కలిపిన ఎడలా, ఎవడైనను దానిలో నుండి ఏదైనను తీసివేసిన ఎడలా, దానిని తృణీకరిస్తే లేదా ఎవడైనను దానిని మెరుగుపరచుటకు ఆ దినమునకు అనుగుణంగా దానిని దిద్దుటకు ప్రయత్నించిన ఎడలా, ఎవడైనను దానికి ఏదైనా కలిపినా లేక తీసివేసినా జీవగ్రంథములో నుండి అతడి పేరు తీసివేయబడును. నేను చెప్పాను, అట్లయినా నాకు కావలసిందల్లా అదియే ప్రభువా, దీనిని విశ్వసించడమే. మరియు ఇంతలో దూరాన్న ఆ సిలువలో క్రీస్తు వచ్చాడు. ఆయన చెప్పిన ప్రతి మాట వాక్యమునకు అనుగుణంగా ఉన్నది. గ్రంథమును ఈ చేతిలోనికి తీసుకొనెను, చరిత్రను ఈ చేతిలోనికి తీసుకొనెను, మరియు నేరుగా వాటిని పరిపూర్ణంగా రుజువుపరిచాను. మరియు నేను చెప్పాను, అప్పుడు ప్రభువా నన్ను స్వీకరించుము. మరియు నేనట్లు చేసినప్పుడు నా సంపూర్ణతయ్యున్న క్రీస్తును, ఆ పరిశుద్ధాత్మను నా హృదయంలోనికి స్వీకరించాను. అది నేను కాదు. ఒకసారి నేను అనారోగ్యంతో ఉన్నాను. అప్పుడు నా భార్యను నేను కోల్పోయాను. నేను నా బిడ్డను పోగొట్టుకున్నాను. ఓ, నా తండ్రిని పోగొట్టుకున్నాను, మరియు నా సహోదరుని పోగొట్టుకున్నాను, మరియు నా మరదలను పోగొట్టుకున్నాను. మరియు బిల్లీ అక్కడ మరణావస్థలో పడి ఉన్నాడు. మరియు నేను దాదాపు వెళ్లిపోయాను. నేను దారిన పడి పోచున్నాను. ఏడ్చుకుంటూ ఆమె సమాధి వద్దకు వెళ్ళుచున్నాను. ఆమె మరియు బిడ్డ, మరియు బిడ్డ ఆమె చేతి మీద పెట్టబడినది. సమాధి దగ్గరికి వెళ్ళుచున్నాను. నేను అక్కడికి నడుస్తూ ఉన్నాను. శ్రీ ఐస్లర్ అక్కడికి వచ్చి ఆడుకునేవాడు, మీకు తెలుసు కదా. అతడు ఇండియానా రాష్ట్రం యొక్క శాసనసభ్యుడు. అతడు ఆ దారిలో వచ్చుచున్నాడు. అతడు నన్ను ఆపాడు. అతడు పరిగెత్తి వచ్చి నన్ను కౌగిలించుకున్నాడు. అది 37లోని వరదల తర్వాత అయి ఉన్నది. అతడు ఇట్లన్నాడు, బిల్లీ నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? అక్కడికా? మరియు అవును అని నేను చెప్పాను. అతడు చెప్పాడు, నీవు అక్కడికి ఏమి చేయటకు వెళ్ళుచున్నావు? నేను చెప్పాను, నేను ఒక పాత పావురపు స్వరమును వింటాను. నేను ఇట్లన్నాను, నేను ఆమె మరియు పాప సమాధి దగ్గర కూర్చుంటాను. ఒక పాత పావురము అక్కడికి వస్తుంది, మరియు అది నాతో మాట్లాడుతుంది. ఓ, అతడు చెప్పాడు, బిల్లీ. నేను చెప్పాను, అవును, అవి దానిని వాయించినప్పుడు ఆ ఆకుల గుసగుసలు నేను వింటాను. మిస్టర్ ఐస్లర్, అవి నా కొరకు సంగీతమును వాయిస్తాయి. అవి ఎలాంటి సంగీతమును వినిపిస్తాయి అని అతడు అన్నాడు.
When someday they'll ring them golden bells for you and me.
అతడు అన్నాడు, బిల్లీ, నేను నిన్ను ఒకటి అడగాలని అనుకుంటున్నాను. అతడు అడిగాడు, ఇప్పుడు క్రీస్తు నీకేమైనాడు? ఇప్పుడు క్రీస్తు నీకు ఏమైనాడు? నేను చెప్పాను, ఆయన నా జీవము, నా సమస్తము. శ్రీ ఐశ్వర్, నేను కలిగినదంతయు ఆయనే. ఆయనే నా తుది గమ్యము. నేను పట్టుకొనగల సమస్తమును ఆయనే. ఎందుకు? అక్కడ ఏదో జరిగినది ఈ బండ మీద. అతడిట్లన్నాడు, నీవు ఇక్కడ మూలన నిలబడి మరియు చనిపోయేంతగా ప్రసంగించుటను నేను చూశాను. నీవు రాత్రంతా వీధుల్లో పైకి మరియు క్రిందికి తిరుగుచు రోగులను దర్శించుటను నేను చూశాను. ఆయన నీ స్వంత భార్యను మరియు నీ స్వంత కుమార్తెను తీసుకున్న తర్వాత కూడా నీవు ఆయనకు సేవ చేస్తావా? అందుకు నేనన్నాను, ఆయన నన్ను చంపినను, నేను ఆయన యందు విశ్వాసముంచుదును. ఎందుకు? నా లంగరు తెరలోపల పట్టుకుని ఉన్నది. నేను ఒక సంపూర్ణతను కలిగి ఉన్నాను. నన్ను నేను ఆయన వాక్యమునకు కట్టుకున్నాను, మరియు ఆయన వాక్యము పట్టుకుని ఉన్నది. ఆయనే నా సంపూర్ణత. ఈ ఇతర కార్యములన్నీ విఫలమవ్వచ్చు గాని క్రీస్తు ఎన్నటికీ విఫలమవ్వడు అని నేను కనుగొన్నాను. కాథలిక్ సంఘము పోపును తమ సంపూర్ణతగా కలిగి ఉన్నారు. ప్రొటెస్టెంట్లు తమ బిషపులను మరియు తమ సిద్ధాంతములను మరియు తమ అధ్యక్షులను కలిగి ఉన్నారు. కానీ నేను పౌలు వలె, మీ దగ్గర పెన్సిల్ ఉన్నదా? ఇది వ్రాసుకోనండి. అపొస్తల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనములో పౌలిట్లు చెప్పెను, ఇవి ఏవియూ నన్ను కదల్చలేవు. ఓ, నీవు సిద్ధాంతములను కలిగి ఉండవచ్చును, నీవు కోరుకున్న దేనినైనా నీవు కలిగి ఉండవచ్చును, కానీ అవేవియూ నన్ను కదల్చలేవు. నా ఆత్మను నేను విశ్రాంతి తీరమున లంగరు వేసుకుని ఉన్నాను. భీకరమైన సముద్రాలలో పయనించుటకు మరియు నీవు ఎక్కడ ఉన్నావో తెలియదు. ఈ మార్గము ఆ మార్గము ఇక లేదు. భయంకరమైన అలలు తుఫానులో చుట్టుముట్టవచ్చును, సమస్తము తలక్రిందులైపోవచ్చును, కానీ యేసులో నేను నిరంతరము క్షేమమే. అవును, వీటిలో ఏవియు నన్ను కదల్చలేవు. ఎందుకనగా నేనొక లంగరుకు కట్టబడి ఉన్నాను. ఓ, నేను ఆయనను కలిసినప్పటి నుండి పౌలుకి చెప్పెను, ఆ మార్గములో నేను ఒక లంగరుకు కట్టబడి ఉన్నాను. ఆయన నన్ను త్రిపివేశాడు. ఆయన నన్ను మరలా సరిగా ప్రారంభించాడు. గుర్తుంచుకోనండి, పౌలు కూడా దేశములో అతిపెద్ద మత సంస్థకు చెందినవాడు, కాని అతడు సంపూర్ణతకు కట్టబడవలసి ఉన్నాడు. వినండి, నేను మీకు ఒక సంగతి చెప్పగోరుచున్నాను. నన్ను రక్షించుటలో ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది, నిన్ను రక్షించుటలో ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది. మరియు ఆయన చిత్త ప్రకారము దానిని చేయవలననియు, దానికి ఏది కలపకూడదనియు, లేదా దానిలో నుండి ఏదియూ తీసివేయకూడదనియు నేను నిశ్చయించుకున్నాను. ఒకవేళ మీరు దానిని వ్రాసుకోవాలంటే ప్రకటన 22:19. సరే, మంచిది. ఎవడైనను ఏదైనా తీసివేసినట్లయితే నేను నిశ్చయించుకున్నాను. నేను మందిరమును విడిచిపెట్టుటకు నిర్ణయించుకున్నాను, మరియు మీకు తెలుసు, మరియు నేను జీవించినంత కాలం దేవుని సహాయం వలన ఈ సువార్తతో నిలిచి ఉండాలని నేను నిశ్చయించుకున్నాను. గుర్తుంచుకోనండి, ఇక్కడ కృప ఉన్నది. ఆయన నన్ను రక్షించినప్పుడు లక్షలాది మంది పాపములోనే మరణించారు. ఆయన నన్ను రక్షించుటకు నేను ఏపాటివాడను? ఆయన నన్ను రక్షించుటలో ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు, మరియు ఆ ఉద్దేశమును నెరవేర్చాలని నేను నిశ్చయించుకున్నాను. నేను లెక్క చేయను, అది నా అంతము కావచ్చును, బహుశా ఇప్పుడది చాలా సమీపంగా ఉండవచ్చును, కాని అది ఏమైనప్పటికీ నేనింకనూ లంగరు వేయబడి ఉన్నాను. అది ఎన్నడూ మారదు. నేను ఆ రోడ్డు మీద వెలుచుండగా ఆ దినమున శ్రీ ఐస్లర్ నాతో ఇట్లన్నాడు. అతడు అన్నాడు, బిల్లీ, ఈ శ్రమలన్నిటి మధ్యలో నీవు నీ భక్తిని కాపాడుకున్నావా? నేను చెప్పాను, లేదయ్యా, అదే నన్ను కాపాడినది. నా లంగరు పట్టుకొని ఉన్నది, అది నిజము. నేనెన్నడూ దానిని కాపాడలేదు, అదే నన్ను కాపాడినది. నేను దానిని కాపాడలేను, నేను దానిని చేయగల మార్గమే లేదు, కాని అదే నన్ను కాపాడినది. అవునండి, నన్ను రక్షించుటలో ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నేను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు లక్షలాది మంది పాపములో ఉన్నారు, కాని ఆయన నన్ను రక్షించాడు. ఆయనట్లు చేయుటలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మరణ భయమునకు క్రీస్తు యొక్క మరణము ఒక సంపూర్ణత అయినది. మరణమనే ఆ కందిరిగా ఆయనను కుట్టి మరియు ఆ ముళ్ళును గుచ్చినప్పుడు క్రీస్తు యొక్క మరణము ఆ ప్రశ్నను పరిష్కరించినది. మీకు తెలుసా, ఒక కందిరిగా ఏదైనా ఒక ముళ్ళున్నటువంటి ఒక కీటకము, అది గనక దాని ముళ్ళును లోతుగా గుచ్చినట్లయితే అది బయటకు లాక్కున్నప్పుడు అది ఆ ముళ్ళును దాని నుండి వదిలిపెడుతుంది. మరణము ఎల్లప్పుడూ ఒక ముళ్ళును కలిగి ఉన్నది. మరణము ఎప్పుడూ ఒక ముళ్ళును కలిగి ఉన్నది. మరియు ఒక దినమున కల్వరికి వెలుచున్నప్పుడు ఆ రాళ్ల యొక్క గతుకులను బట్టి రక్తము ఆ రాళ్ల మీద చిందుచున్నది. గోల్గోతాకు వెళ్లు దారిలో అది కల్వరిపై ఆ మట్టిని తాకుచున్నప్పుడు ఆ శిలువ యొక్క వెనక భాగము అక్కడ నడుచుకుంటూ వెళ్ళుచున్న ఆ బలహీనమైన శరీరం యొక్క రక్తపు అడుగుజాడలను ఈడ్చుకొని పోచుండెను. ఆయన కొండపైకి వెలుచుండగా వారు కొరడాలతో కొట్టుచు మరియు ఆయనను నలగొట్టుచుండెరి, కాని ఆయన ఒక సంపూర్ణతను కలిగి ఉన్నాడు. తాను ఎక్కడ నిలబడి ఉన్నాడో ఆయన ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము దావీదు ద్వారా ఇట్లు పలికినది, నా పరిశుద్ధుని నేను కుల్లుపట్టనీయను, ఆయన ప్రాణమును నేను పాతాళములో విడిచిపెట్టను. 72 గంటల్లో కుల్లిపోవుట ప్రారంభమగునని ఆయనకు తెలుసు. ఆయన ఇట్లు చెప్పాడు, ఈ దేవాలయమును పడగొట్టుడి, మరియు 3 దినములలో నేను మరలా దానిని లేపుదును. ఆయన ఒక సంపూర్ణతను కలిగి ఉన్నాడు. ఎగతాళి మాటలతో తాగిన సైనికుల చేత ఉమ్మివేయబడి ఆయన ముఖము చుట్టూ ఒక చింపిరి గుడ్డ కప్పి, అదిగో ఆయన ఆ కొండపైకి వెలుచున్నాడు, మరియు ఆయన తల మీద కొట్టి, నీవు ప్రవక్తవా, నిన్ను కొట్టింది ఎవరో చెప్పు అని అన్నారు. అక్కడ ఆయన అవమానము మరియు సిగ్గుతో ఆ పర్వతం ఎక్కుచున్నాడు. ఆయన వస్త్రములు లాగివేయబడినవి. అవమానమును తృణీకరించకుండా ప్రజల ఎదుట ఆ శిలువపై దిగంబరిగా వేలాడినాడు. ఏ పాపము చేయని ఒక మనుష్యుడు రోమా ప్రభుత్వం యొక్క మరణ శిక్షతో అవమానకరముగా మరణించుచుండెను. ఒకసారి ఒక చిన్న కథ చెప్పబడినది. మగ్ధలేని మరియ అక్కడికి పరిగెత్తుకుని వెళ్లి మరియు ఇట్లన్నది, ఆయన ఏమి చేశాడు? రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు, మరియు బంధకాలలో ఉన్నవారికి విడుదలను అనుగ్రహించాడు. ఆయన ఏమి చేశాడు? మరియు ఒక యాజకుడు రక్తము కారునంతగా ఆమె నోటి మీద కొట్టి మరియు ఇట్లన్నాడు, మీరు ఆమె మాట వింటారా, లేక మీ ప్రధాన యాజకుడి మాట వింటారా? ఓ, ఆ మతశాఖల ప్రపంచము, అది అంతయు ఒక శాపము. అంతే, అవును, వారాయనను అక్కడికి తీసుకువెళ్లారు. కాని ఆయన ఈడ్చుకొనుచు ఆ కొండ మీదికి ఎక్కుచుండగా ఆయన ఏమయ్యున్నాడన్న దానిని అపవాది ఎల్లప్పుడూ సందేహించాడు. ఇట్లన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుము. నీవు అద్భుతములు చేయగలవని నీవు చెప్పుకొనుచున్నావు. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము. అదే పాత దయ్యము నేడు జీవించుచున్నాడు. అది నిజము. నీవు దైవిక స్వస్థతలు చేయువాడవైతే, వృద్ధుడైన జాన్ ఇక్కడ ఉన్నాడు, ఫలానా మరియు ఫలానా మూలన కూర్చున్నాడు, అతడు కుంటివాడని నాకు తెలుసు, అతన్ని స్వస్థపరచుము, అది అదే పాత దయ్యమని మీకు తెలియదా? యేసు చెప్పెను, నేను కేవలము, చూడండి, ఆయన బేతస్త కోనేరు దగ్గరికి వెళ్లాడు. అక్కడ కుంటివారు, గుడ్డివారు, ఊచ కాలు చేతులు గలవారు వేల మంది పడి ఉన్నారు. మరియు ఆయన నడవగలిగిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లాడు. అతడు అటు ఇటు తిరగగలడు. బహుశా అతడికి పౌరుష గ్రంథి సమస్య ఉండవచ్చును. అది ఏమైనప్పటికీ అది మందగించినది. అతడు 38 సంవత్సరాలుగా దానిని కలిగి ఉన్నాడు. అతడు ఇటు చెప్పాడు, నేను కోనేరు వద్దకు వచ్చినంతలో నాకంటే ముందు వేరొకరు దిగుచున్నారు. అతడు నడవగలడు. అక్కడ పడి ఉన్న వారందరినీ విడిచిపెట్టి ఆ ఒక్కడి దగ్గరికే వెళ్లి మరియు అతన్ని స్వస్థపరిచాడు. ఎందుకు? అతడు ఆ స్థితిలో ఉండి ఉన్నాడని, తాను ఎరిగి ఉన్నట్లు ఆయన చెప్పాడు. తర్వాత వారు ఆయనతో చెప్పారు. వారు ఆయనను కనుగొన్నప్పుడు ఆయనను ప్రశ్నించారు. పరిశుద్ధ యోహాను 5వ అధ్యాయం ఆయన చెప్పాడు, నిశ్చయంగా సరిగ్గా తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో అదే కాని ఆయన తనంతట తాను ఏదియూ చేయనేరడు. అక్కడే ఆయన సంపూర్ణత ఉన్నది. అది ఇప్పటికీ సంపూర్ణత అయి ఉన్నది. ఆ దినమున ఫిన్లాండ్ లో అక్కడ నిలబడి ఉన్నాను, మరియు అక్కడ చిన్న బాలుడు పడి ఉన్నాడు. నేను నడిచి వెళ్లాను. అతడు 1.5 గంటల క్రితం మరణించి అక్కడ పడి ఉన్నాడు. మీరు దానిని పుస్తకంలో చదివారు. నేను అక్కడి నుండి దూరంగా నడుచుట మొదలు పెట్టాను. ఏదో వారు చేతులు వేసినట్లయినది. నేను వెనక్కి తిరిగి అది ఏమిటి అని ఆలోచించాను. నేను మరలా చూశాను. నేను అనుకున్నాను, ఒక నిమిషం ఆగము. నేను బైబిల్లో ఉన్న కాగితంను చూశాను, మరియు అది జరుగుతుంది. 9 సంవత్సరాల వయసు ఉన్న ఒక చిన్న బాలుడు, అతడు ఒక కారు ప్రమాదంలో మరణించును. అక్కడ ఆకుపచ్చ రంగులో పొడవైన చారులు గల రాళ్లు కుప్పగా ఉంటాయి. అక్కడ కారు ధ్వంసమైపోయి రోడ్డుకు అడ్డంగా పడి ఉంటుంది. అతడు అలా పైకి చిన్న మేజోళ్లు వేసుకుని ఉన్నాడు. తల వెంట్రుకలు కత్తిరించి ఉన్నవి. అతడి చిన్న కన్నులు వెనక్కి తిరిగి ఉన్నాయి. అతని శరీరంలోని ఎముకలు విరిగిండును. నేను చూశాను. నేను అనుకున్నాను, ఓ దేవా. నేను చెప్పాను, మీరందరూ ఊరకుండుడి. అక్కడ నగరు మేయరు నిలబడి ఉన్నాడు. నేను అన్నాను, ఆ అబ్బాయి 2 నిమిషాలలో లేచి తన కాళ్ళ మీద నిలబడినట్లయితే నేను ఒక అబద్ధ ప్రవక్తను, నన్ను ఫిన్లాండ్ నుండి వెళ్లగొట్టండి. నిశ్చయంగా. కాని అతడు లేచినట్లయితే మీరు మీ జీవితములను క్రీస్తుకు సమర్పించండి. సరేనా? వారు నిశ్చలంగా నిలబడ్డారు. నేనిట్లు చెప్పాను, పరలోకపు తండ్రి, ఆ సముద్రపు ఆవలిన 2 సంవత్సరాల క్రితం ఈ చిన్న బాలుడు ఇక్కడ పడి ఉంటాడని నీవు చెప్పావు. అక్కడ సహోదరుడు మూర్ మరియు సహోదరుడు లిన్సే ఉన్నారు. వారు దానిని చూస్తున్నారు, మరియు ప్రతి చోట వారు దానిని బైబిల్లో వ్రాసుకున్నారు, మరియు దేశవ్యాప్తంగా వేల కొలది బైబిళ్లలో అది వ్రాయబడినది. అది ఏమైనది? ఒక సంపూర్ణత. ఏమి జరుగుతుందో అని తండ్రి చూపించాడు. అక్కడ అసలు భయమే లేకుండా అక్కడ నిలబడ్డాను. ఖచ్చితంగా, నిశ్చయంగా అతడు లేస్తాడు. సరిగ్గా అక్కడ ఫిన్లాండులో రాత్రులు వేలాది మంది ప్రజలు వచ్చారు, మరియు కొందరిని బయటకు పంపి నన్ను మాట్లాడనిచ్చారు. వారిని బయటకు పంపి మరియు వేరే వారిని లోపలకు పంపవలసి వచ్చాను. దానంతటితో అతడు అక్కడ నిలబడ్డాడు. ప్రజలు నన్ను ప్రేమించారు, మరియు స్వస్థతలు జరుగుటను వారు చూశారు. కాని ఒక బాలుడు చనిపోయి అక్కడ పడియున్నాడు. సంపూర్ణత అంటే ఏమిటి? ఆ దర్శనము, తండ్రి చేయమన్న దానినే నేను చేయుచున్నాను, నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలను అతడు కూడా చేయును. అక్కడే మీ సంపూర్ణత ఉన్నది. నేను చెప్పాను, మరణమా, నీవు ఇక ఎంత మాత్రము అతన్ని పట్టుకోలేవు. దేవుడు పలికియున్నాడు, తిరిగి రమ్ము, అతడిని విడిచిపెట్టుము. మరియు ఆ చిన్నపిల్లవాడు పైకి లేచాడు. చుట్టూ ఈ విధంగా చూశాడు. ప్రజలు మూర్చిల్లిపోయారు. అంతా జరిగినది. అది అక్కడ ఉన్నది. సరిగ్గా అక్కడే ఆ నగరు మేయరు చేత లేదా ప్రభుత్వ నోటరీ చేత సంతకం చేయబడి ఉన్నది. అది నిజము. అది ఏమిటి? ఒక సంపూర్ణత. యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. నాయిను స్త్రీని ఆమె యొక్క కుమారుని పాతిపెట్టకుండా ఆపినది అదే దేవుడు కదా. ఆ రోజుల్లో ఎవరైనా మరణించినట్లయితే వారు వెంటనే వారిని సమాధి చేస్తారు. వారిని అలా ఉండనియరు. వారు వారిని సమాధిలో పెడతారు. నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు అక్కడ ఉన్నాడు. అవును, అక్కడ మెక్సికోలో ఉన్న ఆ చిన్న బిడ్డను చూడండి. మీలో కొందరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కూర్చుని ఉన్నారు, మరియు ఆ బిడ్డ వైద్యుడు ఒక వాంగ్మూలం మీద సంతకం చేశాడు. అది క్రైస్తవ వ్యాపారవేత్తల పత్రికలో వ్రాయబడినది. ఆ బిడ్డ ఆ 9 గంటలకు మరణించెను, మరియు ఇది ఆ రాత్రి 10 గంటల పడై ఉన్నది. ఆ చిన్న స్త్రీ ఆదరణ పొందలేదు. నా కుమారుడైన బిల్లీ అక్కడ నిలబడి ఆమెను నిలుపుటకు ప్రయత్నించుచున్నాడు, మరియు అతడు, మంచిది, అక్కడ 200 మంది ద్వారపాలకులు ఉన్నారని నేను అనుకుంటున్నాను, మరియు ఆమె వారిని దాటుకుంటూ వచ్చినది. అంతకు ముందు రాత్రి ఒక గుడ్డివాడు తన చూపు పొందెను, మరి అది ఆమెకు తెలుసు. ఆమె క్యాథలిక్ అయి ఉన్నది. అప్పుడు చివరికి నేనిట్లు చెప్పాను, వెళ్ళు సహోదరుడా మూర్, మరియు ఆమె కొరకు ప్రార్థన చేయము. ఎందుకనగా ఆ బిడ్డ వర్షము విపరీతంగా కురుస్తున్నది. వారు ఎడ్ల పందాలు జరుగు ఆ పెద్ద మైదానంలో ఉదయం తెల్లవారుజాము నుండి అక్కడే నిలబడి ఉన్నారు. మరి నేను చెప్పాను, తాళ్లతో నన్ను వెనక నుండి ఆ స్థలంలోనికి దింపండి. అక్కడ కేవలం 3 రాత్రుల వరకై ఉన్నది. నేను అక్కడ నిలబడ్డాను. నేను ఇట్లు చెప్పాను, నేను చెప్పుచుండగా బోధించుతున్నాను, మరియు చూశాను. నేను ఇక్కడ నా ఎదురుగా ఒక చిన్న బిడ్డను చూశాను, ఒక చిన్న మెక్సికన్ బిడ్డ. పళ్ళు లేవు, కేవలం అక్కడ కూర్చుని నన్ను చూస్తూ నవ్వుచుండెను. సరిగ్గా ఇక్కడ నాకు ఎదురుగా కూర్చుని ఉండెను. నేను చెప్పాను, సహోదరుడా మోర్, ఒక్క నిమిషం ఆగుము, ఆమెను ఇక్కడికి తీసుకుని రమ్ము. ఓ సంపూర్ణత! అక్కడున్న కార్యకర్తలు ఆ స్థలమును ఖాళీ చేశారు. ఆమె అక్కడికి వచ్చినది. ఆమె మోకరించి పాడ్రే పాడ్రే అని అన్నది. లేచి నిలబడు అని నేను చెప్పాను. మరియు సహోదరుడు ఎస్పినోదా లేచి నిలబడు అని చెప్పాడు. మరి అతడు స్పానిష్ భాషలో ఆమెతో చెప్పాడు. ఆమె అక్కడ లేచి నిలబడినది. నేను చెప్పాను, పరలోకమందున్న తండ్రి, నేను ఇక్కడ ఈ వర్షములో నిలబడి ఉన్నాను. 23 సంవత్సరములు లేదా అంత వయసు గల ఆ అందమైన చిన్న స్త్రీ అక్కడ అలా నిలబడి ఉన్నది. ఆమె తల వెంట్రుకలు క్రిందకి వేలాడుచున్నాయి. ఆమె చిన్న ముఖము అలా పైకి చూస్తున్నది. ఆమె చూపులో ఆశ కనిపించుతున్నది. దాదాపు 40 సంవత్సరాలుగా పూర్తిగా గ్రుడ్డివాడైన ఒక వ్యక్తి వేదిక మీద అతని కన్నులు తెరవబడ్డను ఆమె చూసినది. దేవుడు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరవగలిగితే ఆయన ఆమె బిడ్డను కూడా స్వస్థపరచగలడని ఆమెకు తెలుసు. ఆమె అక్కడ ఉన్నది. ఆ దుప్పటిలో ఆ విధంగా ఒక చిన్నది గట్టిగా బిగుసుకుపోయి ఉన్నది, మరియు అది తడిచిపోచున్నది. ఆమె ఉదయమంతయు మరియు ఆ మధ్యాహ్నం కూడా అక్కడ నిలబడి ఉన్నది. అప్పుడు రాత్రి 10 లేక 11 గంటలైనది. ఆమె బిడ్డను అలా పట్టుకుని ఉన్నది. క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ పత్రికలో ఆ వ్యాసమును మీరు చూశారు. అక్కడ ఆ బిడ్డను అలా పట్టుకుని ఉన్నది. నేను చెప్పాను, పరలోకపు తండ్రి, దీని భావం ఏమిటో నాకు తెలియదు. నేను కేవలం నీ సేవకుడను. కాని ఆ బిడ్డ అక్కడ నిలబడి ఉండటను నేను చూశాను. అది సజీవముగా ఉన్నది. ప్రభు అయిన యేసు నామములో నేను నా చేతులను ఆ బిడ్డ మీద పెట్టుచున్నాను అని మరియు ఏడవటం మొదలుపెట్టినది. ఆ తల్లి ఆ బిడ్డను ఒక్కసారిగా హత్తుకుని మరియు కేకలు వేయడం మొదలుపెట్టినది. మరియు అక్కడున్న ప్రజలు కేకలు వేయడం మొదలుపెట్టారు. స్త్రీలు స్పృహ కోల్పోయారు, మరియు అటువంటివి జరిగాయి. నేను ఇట్లు చెప్పాను, దానిని గూర్చి మీరు ఏమీ చెప్పవద్దు. ఆ బిడ్డతో ఆ తల్లితో ఒక వ్యక్తిని పంపి మరియు ఆ వైద్యుడి దగ్గరికి వెళ్లి మరియు అతని వద్ద ఒక నిర్ధారణ సంతకం తీసుకోండి. అదేమనగా ఆ బిడ్డ చనిపోయినది. ఆ ఉదయమునకు ముందు లేక ఆ ఉదయం 9 గంటలప్పుడు అది ఊపిరితిత్తుల వ్యాధితో మరణించినది. మరియు వైద్యుడు సంతకం చేసిన వాంగ్మూలం మా దగ్గర ఉన్నది. ఆ ఉదయము వైద్యుని కార్యాలయంలో ఆ బిడ్డ చనిపోయినది అని ప్రకటించబడెను. మరియు ఆ తల్లి ఆ రోజంతా బిడ్డను ఎత్తుకుని ఉన్నది. అది ఏమిటి? ఒక సంపూర్ణత. అది ఏమిటి? దేవుడు గుడ్డివాని కన్నులు తెరవగలిగితే ఏమిటి? దేవుడు చనిపోయిన వారిని కూడా బ్రతికించగలడని ఆమె విశ్వసించినది. ఎందుకనగా ఆయన నిన్న నేడు మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. నాకు రూఢిగా తెలియదు, నేను చూసే వరకు నాకు తెలియదు. మరియు నేను ఆ బిడ్డను చూసినప్పుడు అది ఒక సంపూర్ణత అయి ఉన్నది. ఖచ్చితంగా సరైనది. అది సంగతి. మరణము దాని బాధితుణ్ణి వదిలిపెట్టాల్సి వచ్చెను. దేవుని కుమారుడు వెళ్లాడు. ఆ మరణపు కందిరిగా ఆయన చుట్టూ బజ్జుమనట ప్రారంభించినది. ఆహా, ఆయన ఎలా ప్రవక్త అవుతాడు? ఆయన అక్కడ నిలబడి తన ముఖం మీద ఉమ్మి ఎలా వేయనిస్తున్నాడు? వారు ఆయనను ఎగతాళి చేయుచుండగా ఏమీ చేయకుండా ఆయన అక్కడ ఎలా నిలబడి ఉన్నాడు? అది ఇమ్మానుయేలు కాదు, అది ఒక సాధారణమైన మానవుడు మాత్రమే. ఆ త్రాగుబోతు సైనికులు ఉమ్మి వేయటం చూడండి. రక్తము కారుచున్న అతని ముఖమును చూడండి. దయ్యము చెప్పాడు, నేను ఆయనను పట్టుకుంటాను, నేను ఆయనను పట్టుకుంటాను. వాడు కందిరీగలాగా మరణపు ముళ్ళుతో ఆయన చుట్టూ చప్పుడు చేయుచున్నాడు. కాని సహోదరుడా, ఎప్పుడైతే ఆ కందిరీగ ఆ ఇమ్మానుయేలులో దాని ముళ్ళును గుచ్చినదో, అది బయటకు వచ్చినప్పుడు మరణము సైతము అది దాని ముళ్ళును కోల్పోయినది. అటు తర్వాత పౌలు దాని ముఖములోనికి చూచి ఇట్లు చెప్పగలుగుటలో ఆశ్చర్యము లేదు. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? సమాధి, నీ విజయమెక్కడా? మనకు విజయమును అనుగ్రహించిన దేవునికి స్తోత్రము. మరణమునకు భయపడు ప్రతి వ్యక్తికి క్రీస్తు యొక్క మరణము ఒక సంపూర్ణత అయి ఉన్నది. ఆయన గ్రంథములోని ప్రతి మాటకు నా హృదయము ఆమేన్ అని చెప్పుచున్నది. నేనిప్పుడు ఖచ్చితంగా ముగించబోచున్నాను. నేను దీనిని ఇక్కడ ఆపివేయాల్సి ఉన్నది. చూశారా? అందుచేతనే నన్ను నడిపించే నా దిక్సూచి పరిశుద్ధాత్మే అని నాకు తెలుసు. ఆయన వాక్యము సత్యము అని నాకు తెలియపరిచేది ఆయనే. ఆయనే నా సంపూర్ణత. ఆయనే నా సూర్యరశ్మి. ఆయనే నా జీవితము. ఆయనే నా లంగరు. సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆయనే నా ఉత్తర నక్షత్రము. నేను తప్పిపోయినప్పుడు తిరిగి నన్ను సరైన స్థలమునకు నడిపించే నా దిక్సూచి ఆ పరిశుద్ధాత్మయే. మతశాఖలు మిగిలిన నక్షత్రముల వలె ఉన్నవి. అవి లోకముతో పాటు కదిలిపోతాయి. లోకము కదులుచున్న కొద్దీ ఆ మిగిలిన నక్షత్రములు మారిపోతాయి. కాని ఆ ఉత్తర నక్షత్రము అలా కాదు. లోకము దానికి ఇష్టం వచ్చినట్లు కదిలిపోతుంది, కానీ అది మాత్రం అలాగే ఉంటుంది. ఓ సహోదరుడా, ఉత్తర నక్షత్రము లంగరు వేయబడినది, మిగిలినవి అంతటా తిరుగుతుంటాయి. వాటిని మీరు ఇక్కడ మరియు అక్కడ మరియు అన్ని చోట్ల చూడవచ్చు. మత సంస్థల యొక్క సంగముల తీరు అలాగే ఉన్నది, కానీ క్రీస్తు సంపూర్ణతయ్య ఉన్నాడు. ఆయన ఒక్కడిలో మాత్రమే మీరు విశ్వాసం ఉంచగలరు. మత శాఖలు మిమ్మలను గందరగోళంలో పడవేసినప్పుడు కేవలం ఆ ఉత్తర నక్షత్రం వైపు చూడండి. పరిశుద్ధాత్మయే మీ దిక్సూచి. ఆయన ఎప్పుడు తన వాక్యమునకు కట్టుబడి ఉండును. ఇటువంటి ఆధునిక దినములో ఆ కార్యములు జరగనేరవు అని వారు నాకు చెప్పినప్పుడు నేను ఎరిగి ఉన్నాను. ఒకవేళ దేవుడు లేకపోతే అప్పుడు తినుము, త్రాగుము, జీవించుము మరియు సంతోషించుము. దేవుడు ఉన్నాడు కనుక మనము ఆయనను సేవించుదాము. ఆయన భూమి మీద ఉన్నప్పుడు చేసినట్లుగా ఇప్పుడు సమస్తము చేయుటను, చివరికి మరణించిన వారిని కూడా బ్రతికించుటను చూచు దినము వరకు నేను జీవించాను. మరియు ధ్రువపత్రం రుజువుల ద్వారా అది సత్యము అని మనం ఎరిగి ఉన్నాము. అవునయ్యా, ఆయనే నా సంపూర్ణత. ఇప్పుడు ఆయనను మీ సంపూర్ణతగా చేసుకోనండి. నా శ్రమల సమయంలో ఆయన ఎల్లప్పుడూ ఆ సంపూర్ణత అయి ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, దేవుని కృప ద్వారా ఇప్పుడు నేను ఆపివేయటం మంచిది. ఆలస్యం అగుచున్నది, మంచిది. ఇటు చూడండి, 11 గంటలు అయిందని నేను అనుకున్నాను, మరి 12:30 అగుచున్నది. స్నేహితులారా, దినమంతా, రాత్రంతా, సంవత్సరమంతా, నిత్యత్వమంతా అయినా గాని దాని గురించి మాట్లాడలేము. దానిని తెలుసుకున్నట్టుకు ప్రయత్నించవద్దు. నీవు చేయలేవు, దానిని కనుగొను మార్గమే లేదు. మీరిట్లంటారు, సహోదరా బ్రెన్హామ్, ఒకవేళ నీవు, నాకు తెలియదు, నేను కేవలం విశ్వసించుచున్నాను, నేను ప్రయత్నించుటను లేక దాని గురించి ఏదైనా చేయుటను మానివేశాను, నేను దానిని కేవలం విశ్వసించుచున్నాను అంతే. చూశారా, ఇచ్చయించు వారి వలనైనా గాని, పరిగెత్తు వాని వలనైనా కాదు గాని, దయచూపువాడు దేవుడు. చూశారా, క్రియలను బట్టి కాదు, అది కృప ద్వారా అయి ఉన్నది. చూశారా, నేను కేవలం దానిని నమ్ముతాను, మిగిలిన దానిని చేయుట అది దేవుని వంతై ఉన్నది. కేవలం దానిని నమ్మండి, దాని ప్రకారము కార్యము చేయండి. ఈ ప్రఖ్యాతిగాంచిన పాటను ఇక్కడో లేక ఎక్కడో వాయించుటను నేను విన్నాను. ఓ దేవుని ప్రేమ ఎంత పవిత్రమైనది, ఎంత ఐశ్వర్యవంతమైనది, ఎంత బలమైనది మరియు అసమానమైనది. అది ఎప్పటికీ నిలిచి ఉండును. పరిశుద్ధులు మరియు దూతల యొక్క పాట. గణిత శాస్త్రము తెలిసిన వ్యక్తి దానిని విభజించి లేదా తన విద్య ద్వారా చూపుటకు ప్రయత్నించినప్పుడు అతడు మిమ్మల్ని పిచ్చివారిగా చేయును. మీరు దానిని చేయలేరు. దానిని చేయుటకు ప్రయత్నించకండి, దానిని గుర్తించుటకు ప్రయత్నించకండి. దేవుడు గుర్తించుటకు ఆవలిన ఉన్నాడు. మీరు దేవుణ్ణి తెలుసుకోరు, మీరు కేవలం దేవుణ్ణి నమ్ముతారు. అదే ఆ రహస్యం. దానిని కనుగొనకండి, కేవలం దాన్ని నమ్మండి. దాని భావము ఏమిటో నేను మీకు చెప్పలేను, దానిని ఎలా చేయాలో నేను మీకు చెప్పలేను. నేను కేవలం దానిని నమ్ముచున్నానని మాత్రమే నాకు తెలుసు అంతే. మీరు ఒక చిన్న పిల్లవాడికి దేనినైనా వాగ్దానము చేసినట్లే అది ఉన్నది, అతడు దానిని నమ్ముతాడు. మీరు మీ మాటను నిలబెట్టుకోవలసి ఉన్నది. మీరు దేవుని బిడ్డలు, ఆయన తన మాటను నిలబెట్టుకుంటాడు. కేవలం దాన్ని నమ్మండి, మీరు కదల్చబడకండి, మీరు కేవలం అక్కడే నిలిచి ఉండండి. దేవుడు ఒకసారి దాన్ని చేశాడు, ఆయన దానిని మరలా చేయవలసి ఉన్నది. ఆయన చేయకపోతే ఆయన దానిని ఎందుకు చేయలేడో ఆయన మీకు చెప్తాడు, మరియు అది నిజము. ఇప్పుడు కేవలం దానితో నిలిచి ఉండండి. మీకు తెలుసు అక్కడ ఆ ఒక వచనం, గత రాత్రి బాప్తిస్మం పొంది ఇక్కడున్న మన ప్రశస్తమైన సహోదరుడు ఓ దేవుని ప్రేమ అనే ఆ పాటను పాడతాడని నేను నమ్ముచున్నాను. ఆ వచనము, ఆ పాటలోని ఈ భాగమును ఒక పిచ్చి ఆసుపత్రి గోడ మీద వ్రాశారు అని నాకు వారు చెప్పారు. అది ఇలా చెప్పుచున్నది, మనము సముద్రమునంతా సిరాతో నింపి ఆకాశమంతటిని తోలు కాగితం వలె చేసి భూమి మీద ప్రతి కొమ్మ ఒక కలముగా మారి మరియు ప్రతి మనిషి వృత్తిరీత్యా లేఖకుడు అయితే పైన ఉన్న దేవుని ప్రేమను రాయడానికి సముద్రము ఇంకిపోతుంది. ఆకాశము నుండి ఆకాశం వరకు విస్తరించినా ఆ కాగితం మొత్తము చాలదు. దాని గురించి ఆలోచించండి. భూమిలో 3 వంతులు నీరు ఉన్నది, మరియు గాలిలోని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ మరియు ఆ తేమ మొదలైన వాటిని చూడండి. చూశారా, తేమ అంతా సిరాగా మారినట్లయితే మరియు కలములుగా మారే 100 కోట్లు మరియు 100,000,000,000 గడ్డి పరకల గురించి ఆలోచించండి. ఈ భూమి మీద ఉన్న 100,000,000,000 మంది మనుషులు, వారిలో ప్రతి ఒక్కరూ వృత్తిరీత్యా లేఖకులుగా మారుటను గురించి ఆలోచించండి. ఆ కలములను సముద్రములో ముంచి మరియు దేవుని ప్రేమను వ్రాయుటకు ప్రయత్నించిన ఎడల సముద్రము ఇంకిపోతుంది. నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు ఆ కాగితపు చుట్ట వ్యాపించినా అది సరిపోదు. దానిని అర్థం చేసుకున్నటకు ప్రయత్నించవద్దు, మీరు దానిని చేయలేరు. దానిని తెలుసుకున్నటకు ప్రయత్నిస్తూ మీరు మీ మతిని కోల్పోతారు. కేవలం దానిని నమ్మండి, ఆయనను మీ సంపూర్ణతగా చేసుకోనండి. ఆ మధురమైన సమాధానము మరియు మీరు ఎన్నటికీ మరువ జాలని ఆ అనుభవం వద్ద నిలిచి ఉండండి. దానికి లంగరు వేయబడండి మరియు మీ లంగరు తెరలోపల పట్టుకుని ఉంటుంది. మనము మన తలలు వంచుదాము. నీవు ఎంత గొప్పవాడవు, నీవు ఎంత గొప్పవాడవు. ఈ ఉదయం ఇక్కడ తలలు వంచి ఉన్న వారిలో ఇప్పుడు నూతన సంవత్సరం సమీపించుచున్నది. మీరెంతో భక్తితో ఉండవచ్చును, అది మంచిదే. దానిని బట్టి నేను మీలో ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను మరియు దేవుడు కూడా అట్లు చేయునని నేను నిశ్చయతను కలిగి ఉన్నాను. అయితే నిజంగా ఆ సంపూర్ణత యొక్క అనుభవమును కలిగి లేని వారు ఎంతమంది ఉన్నారు? అది ఏదో మీరు నమ్మేటట్లు చేసుకునేది కాదు, మీరు ఊహించినది కాదు, కాని అది మీతో తిరిగి మాట్లాడినదై ఉన్నది మరియు అప్పటి నుండి మీ జీవితము మారిపోవటను మీరు చూశారు. చూడండి, దేవుని యొక్క ప్రతి వాక్యమునకు, ప్రతి వాగ్దానమునకు ఆమెన్ అని చెప్పబడినప్పుడు అప్పుడు మీరు ఆ సంపూర్ణతను పట్టుకుని ఉన్నారు. ఎందుకనగా గుర్తుంచుకోనండి, ఆయన ఇట్లు చెప్పాడు, ఆకాశం మరియు భూమి గతించిపోవును గాని నా మాటలు ఏమాత్రమో గతింపవు. ప్రతి ఒక్క వాక్యమునకు ఆమెన్ అని చెప్పు స్థితికి మీరింకా రాలేదు. అది మీ సిద్ధాంతమునకు వ్యతిరేకమైతే అది మీ మతశాఖకు వ్యతిరేకమైనది. కాని మోషే వలె, ఆ మిగిలిన వారి వలె మీరు కూడా ఆ స్థలములకు రావాలనుకుంటున్నారా? ఆ సంపూర్ణతను పట్టుకునే వరకు వారు అది చేయలేకపోయారు. మరియు ఈ ఉదయమున అది మీ జీవితంలో ఉండాలని కోరినట్లయితే దానికి సూచనగా మీ చేతులను దేవుని వైపు ఎత్తుదురా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది అయ్యా, భవనమంతటా ఉన్నారు. కృపగల తండ్రి, ఒక సమయమున మేము వేరు అవ్వవలనని నాకు తెలుసు. మేము ఈ లోకమును విడిచిపెట్టు ఒక సమయము ఉండవలసి ఉన్నది. ఆ సమయము ఏదో మాకు తెలియదు, మరి అదేమంత వ్యత్యాసమును కలిగించదు. మా సమయము పూర్తయితే అప్పుడు మేము రాగోర్చున్నాము. ఇక్కడ ఉండుటలో మా ఉద్దేశము నిన్ను సేవించుటయే. ఒక దినమున నాశనము చేయుటకు వెళ్లే దారిలో పౌలు దమస్కు మార్గములో సంఘమును నాశనము చేయుటకు వెళ్ళుచుండగా ఒక వెలుగు అతనికి గ్రుడ్డితనము కలగజేసినది. మరియు ఓ దేవా, ఆ వెలుగు అతన్ని వెంబడించినది. ఏలైనగా అది క్రీస్తే. మరియు అక్కడ అతడు ఒక సంపూర్ణతకు లంగరు వేసుకున్నాడు. చివరికి అతడు స్వయంగా మరణము యొక్క ముఖం మీదనే నవ్వగలిగాడు మరియు ఇటు చెప్పాడు, యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ యొక్క అపోస్తులునికి నీవు ఒక నిండైన సంపూర్ణతవైనావు. ప్రతి వాక్యములో నీవే అతనికి ఆమెన్ అయ్యున్నావు. అతని జీవితమునకు నీవు నక్షత్రమై ఉన్నావు, ఆ మైలురాయివై ఉన్నావు. తుఫానులో అతన్ని నడిపించిన దిక్సూచివి నీవే. నీవే అతనికి ప్రత్యక్షతవై ఉన్నావు, నీవే దర్శనమై ఉన్నావు, నీవే అతని నిరీక్షణ మరియు అతని రక్షణ. మరణ సమయంలో కూడా అతడు వెళ్లిపోవచ్చున్నాడని అతనికి తెలిసినప్పుడు కూడా నీవు అతనికి సంపూర్ణతగా ఉన్నావు. నీవు దానియేలు యొక్క సంపూర్ణతవై ఉన్నావు. ప్రవక్తలందరికీ నీవే సంపూర్ణతవై ఉన్నావు. సంఘ శాఖల వ్యత్యాసములలో సద్దూకైలు మరియు పరిసయ్యుల వల్ల వారి దినపు ఇబ్బందుల మధ్యన ఇంకను నిన్ను తమ సంపూర్ణతగా తీసుకున్న ప్రజలు ఉన్నారు. మరియు నేడు ప్రభువా, కనికరము ప్రేమ కలిగిన స్త్రీ పురుషులు మరియు ప్రభువా, వారి హృదయములు దేవుని ఎరుగుటలో ఒక నిజమైన అనుభవం కొరకు మరియు ఒక సంపూర్ణతను గూర్చిన నిశ్చేత కొరకు స్రవించుచున్నవి. ప్రభువా, ఇంతకు ముందు ప్రజలకు తెలిసినదంతా సంఘములో చేరుట మాత్రమే అయి ఉండవచ్చును. నేను యథార్థంగా ప్రయత్నించగా మేము గ్రహించాము, భిన్నంగా ఉండుటకు కాదు, నీవు నా హృదయమును ఎరిగిన్నావు. కాని వారికి ఇట్లు చెప్పాను, మీరు సంఘములో చేరలేరు, మీరు సత్రములో చేరతారు. ఆ మెథడిస్టు, బాప్టిస్టు, కాథలిక్కు, పెంతుకోసు సత్రాలలో చేరతారు. కాని మీరు సంఘములో క్రీస్తు యొక్క మర్మయుక్తమైన ఆ శరీరములోకి జన్మిస్తారు మరియు ఆత్మ యొక్క వరములతో చర్యలో మరియు శక్తిలో ఆయన గొప్ప శరీరమును కదిలించుటకు ఆయన శరీరములో మీరు అవయములు అవుతారు. దేవా, ఈ ఉదయమున ఆ హస్తములు పైకెత్తబడినప్పుడు వాటి భావము అదే అయి ఉన్నది. నన్ను స్థాపించుము, ఓ ప్రభువా, నన్ను తీసుకొనుము, నన్ను మలచుము, నన్ను తయారు చేయుము. క్రీస్తుకు ముడివేయబడిన ఒక సంపూర్ణతను నా జీవితములో ఉంచుము. తద్వారా నేను ఆ సంపూర్ణతను గూర్చి తప్ప మరి దేనిని గూర్చి ఆలోచించకుందును. ప్రభువా, దానిని అనుగ్రహించండి. వారిని ఆశీర్వదించండి. వ్యాధి బాధలతో ఉన్నవారిని స్వస్థపరచండి. నశించిన వారిని రక్షించండి. ఇప్పుడు ప్రభువా, ప్రజలను బలిపీఠం వద్దకు పిలవడం ఒక వాడుక అని మాకు తెలియను, కానీ అది మాకు ఒక సాంప్రదాయంగా మారిపోయినది. మరియు ఈ ఉదయం ఆ చిన్న పిల్లలు మరియు అందరితో బలిపీఠములు నిండిపోయాయి. కానీ ప్రభువా, ఏదో ఒక విధంగా మీరు వారితో మాట్లాడి ఉన్నారు. వారు తమ చేతులు పైకెత్తి ఉన్నారు. వారు ఒక నిర్ణయముగా దానిని చేసి ఉన్నారు. వారు కోరుచున్నారు. వారు ఒక నిజమైన దానిని కోరుచున్నారు. వారి పక్షముగా నా ప్రార్థన నేను అర్పిస్తున్నాను. ప్రభువా, ప్రతి ఒక్కరికి దానిని అనుగ్రహించండి. మా పాపములను క్షమించుచు, రోగములను స్వస్థపరచుచు, మాకు అవసరమైన విడుదలను అనుగ్రహించుచు మాతో ఉండండి. మరియు ప్రభువా, అన్నింటికంటే ఎక్కువగా ఈ దినమున మేము ఆ సంపూర్ణతకు, ఉత్తర నక్షత్రమునకు, కల్వరికి, క్రీస్తునకు ముడివేయబడినామని ఎన్నడూ మరువకుందుముగాక. మరియు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యములను తీసుకుని మరియు రోగులను స్వస్థపరచుట ద్వారా, మాకు దర్శనములు చూపించుట ద్వారా, చనిపోయిన వారిని లేపుట ద్వారా, మరియు ఆయన ఏమి వాగ్దానం చేశానో వాటిని ఖచ్చితంగా నెరవేర్చుట ద్వారా వాటిని మాకు అక్షరాలా ప్రత్యక్షపరచుచున్నాడు. మరియు ఈ సంఘము, ఈ ప్రజలు, లేదా ఈ ఉదయమున ఇక్కడ కూడి ఉన్న క్రీస్తు శరీరములోని భాగము యేసు జీవించమని చెప్పినట్లుగా జీవించుదురుగాక. మీరు లోకమునకు ఉప్పయ్యున్నారు. తమ ఇరుగు పొరుగు వారు దప్పిగొనంతగా వారు ఉప్పు వలె మారెదురుగాక. ఉప్పు దాహం పుట్టించును, మరియు ఉప్పు అది ఇమిడినప్పుడు మాత్రమే రక్షించగలదు. మరియు దేవా, ఈ ప్రజలు కూడా ఆత్మల సంపాదకులుగా ఉండునట్లు వీరికి దీనిని దయచేయమని నేను ప్రార్థించుచున్నాను. ప్రభువా, ఈ దీన సేవకుడైన మా సంఘ కాపరి సహోదరుడు నెవిల్ ను దీవించండి. క్రీస్తు శరీరములోని ఒక అవయవముగా అతడు గౌరవప్రదముగా తన కర్తవ్యంలో నిలబడి ఉన్నాడు. నీవు అతడికి చెప్పిన సమస్తమును నెరవేర్చుటకు అతడు ఛాయాశక్తిలా ప్రయత్నించుచున్నాడు. ఈ కటిక చీకటి సమయము గుండా నేను వెళ్తున్నప్పుడు ఎంతో దయతో నాతో నిలబడి ఉన్న ధర్మకర్తలను ఆశీర్వదించుము. శ్రమల సమయాలలో నాతో కలిసి ప్రార్థించి మరియు నాతో నిలబడిన సంఘముతో నీవు నిలబడుము. ప్రభువా, నేను వారిని ప్రేమించుచున్నాను. మరియు ప్రభువా, వారు నీ వైపు చూడాలని నేను నా ప్రార్థనను అర్పించుచున్నాను. ఒక సేవకుని యొక్క మర్త్యమైన ఈ మట్టిని వారు చూడకుందురుగాక. వారు సర్వశక్తిమంతుడైన ఆయన వైపు చూసెదరుగాక. మరియు ప్రభువా, మేము పరిమితి గలవారమని మేము ఎరుగుదుము. మేము ఏమైనప్పటికీ మేము ఇంకా మర్త్యులమే. అయితే ఆ వర్తమానికుడు కాదు గాని ఆ వర్తమానము. ప్రభువా, దానిని అనుగ్రహించండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వైపే మేము చూపించుచున్నాము. ఈ రోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలకు కూడా, ఆయన ఎంతో వాస్తవముగా ఉండునట్లు, తద్వారా ఈ సమాజం అంతటికి ఆయన ఒక సంపూర్ణతగా మారునట్లు అనుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాము, ఆమేన్. ఇప్పుడు మనము మరలా దానిని పాడుచుండగా మీ ముందు, మీ వెనక వైపు, మీ ప్రక్కన ఉన్నవారితో కరచాలనము చేయండి. ఇప్పుడు అందరూ కరచాలనము చేయండి. కేవలం కూర్చుని ఉండండి. సాధ్యమైతే ప్రక్కకు తిరిగి కరచాలనము చేయండి. చూశారా? సోమవారం రాత్రికి మధ్యరాత్రి ప్రభురాత్రి భోజనం ఉంటుందని వారు ఇప్పుడే ప్రకటించారు. ఇప్పుడు మనము మన చేతులను ఎత్తి మరియు ఆయనకై పాడుదాము. ఆయన మీ సంపూర్ణతై ఉన్నాడని మీలో ఎంతమందికి అనిపించుచున్నది? వాక్యము, ఆయన వాక్యమై ఉన్నాడు. మీరు దానిని నమ్ముచున్నారా? ఆయన వాక్యమై ఉన్నాడు. మరియు ఆ వాక్యము యొక్క వెలుగును మీలో జీవింపచేయుటకు పరిశుద్ధాత్మ ఆ వాక్యమును మొలకెత్తింపజేశాను. అదే వాక్యం యొక్క నిర్ధారణ అయి ఉన్నది. వాక్యమును మీ హృదయములో పెట్టుకోనండి, పరిశుద్ధాత్మను లోపలికి రానియండి, మరియు ఆ వాక్యము కదలాడుటను గమనించండి, విశ్వసించండి, దీనముగా ఉండండి. ఏదో గొప్పవాడిగా ఉండాలని ఆశించకండి. దేవుడు మిమ్మల్ని ఏదో ఒకటిగా చేయుటకు ఏమీ కానివారిగా ఉండండి. చూశారా, మంచిది, ఇప్పుడే దానిని చేయండి. అందరూ ఆయనను ప్రేమించుచున్నారా? ఆమెన్ అని చెప్పండి. ఆమెన్ అను మాటకు అర్థం మీకు తెలుసా? అలాగు జరుగునుగాక. ఆమెన్, అది సరియే. అందరము హల్లెలూయా అని చెబుదాం. దాని భావం మీకు తెలుసా? మన దేవుని స్తుతించండి. ఈ మధ్య కాలంలో నేను జర్మనీలో ఉన్నప్పుడు ఆ దినమున అక్కడ దాదాపు 30 లేక 40 వేల మంది ప్రజల ఎదుట నేను నిలబడి మరియు ఇట్లా చెప్పాను. జర్మను ప్రజలైన మీరు అర్థం చేసుకోలేకపోవడం ఒక వింతైన కార్యముగా ఉన్నది. నేను ఇట్లా చెప్పాను, ఈ రోజు నేను ఇక్కడికి వచ్చుచుండగా రోడ్డు మీద ఒక కుక్క నన్ను చూసి ఇంగ్లీష్లో మొరిగినది. అది నిజము. నేను చెప్పాను, దానికి అసలు ఎటువంటి ఇబ్బంది లేదు, మరియు అక్కడ ఒక పక్షి ఉన్నది మరియు అది నా కొరకు ఇంగ్లీష్లో పాడినది. నేను వీధిలో నుండి వచ్చుచుండగా ఒక తల్లి తన బిడ్డను ఎత్తుకొని ఉన్నది. నేను అక్కడ వెనుకకు వచ్చినప్పుడు మరియు నేను చెప్పాను, ఆ బిడ్డ ఇంగ్లీష్లో ఏడ్చుచున్నది. ప్రజలారా, మీతో ఉన్న సమస్య ఏమిటి? అది నిజము. ఓ, మీరు చుట్టూ చూసినట్లయితే ఆయన ప్రతి చోట ఉన్నాడు. ఆయన లేడా? నిశ్చయంగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ముగించుటకు ఇక్కడికి రమ్మని మనం సంఘ కాపరిని అడుగుచుండగా మనం మన చేతులు ఎత్తి మరియు మన కన్నులు మూసుకొని మరి పాడేదము. మొదటిగా మనం లేచి నిలబడదాము. ప్రతి ఒక్కరూ తమ సొంత పాదముల మీద అందరూ నిలబడండి. మీరు ఆయనను ప్రేమించుచున్నారా? ఇప్పుడు మరలా ఇట్లు చెప్పండి, ఆమేన్. మరియు హల్లెలూయా అనే పదము ప్రతి భాషలోనూ ఒకే రీతిగా ఉన్నదని మీకు తెలుసు. ఆఫ్రికాలో అనాగరికులు నివసించు అడవులకు వెళ్ళండి, హల్లెలూయా అనేది ఒకే పదము. హల్లెలూయా అనేది క్రైస్తవులకు ఒక అభివాదనగా ఉండాలి, కాదా? హల్లెలూయా అను పదమునకు మన దేవుని స్తుతించండి అని అర్థం. మరియు ఆయన దానికి యోగ్యుడు. ఆయన కాడా? ఆయన నిశ్చయంగా నా రక్షకుడు. ఆయన నాకు సంపూర్ణంగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తే. ఖచ్చితంగా ఆయన నాకు నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మీకును అలాగే ఉన్నాడా?